దీన్ని ముక్కుటి ఏకాదశి అంటారు. మోక్ష ఏకాదశి అని కొంతమంది అంటారు. కొంతమంది వైకుంఠ ఏకాదశి. చాలా పేర్లు ఉన్నాయి ఈ ఏకాదశి. నారాయణ నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ. మోక్ష ద్వారం అంటే ఉత్తర ద్వారం లాగా టెంపుల్, ఉత్తర ద్వారం ద్వారా టెంపుల్లోకి వెళ్ళి విష్ణు యొక్క నారాయణుడి యొక్క దర్శనం చేసుకుంటారు. దాని ఈరోజు 24 గంటల ఉంటున్నది దర్శనం, ఉత్తర ద్వార దర్శనం. ఈ రోజున ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే అగ్నితోడు సంబంధం ఉన్న తినకూడదు. మీరు అరటిపండు తినవచ్చు, యాపిల్కాయ తినవచ్చు, మంచినీళ్ళు తాగొచ్చు, కాచిన నీళ్ళు తాగకూడదు. ఆ అగ్నితోటి సంపర్కం ఉన్నది ఏది తీసుకున్నా తీసుకోకూడదు ఉపవాసం రోజు. ఒక అరటిపండు తినవచ్చు, ఒక యాపిల్కాయ తినవచ్చు, అయితే మంచినీళ్ళు తాగొచ్చు ఈ రోజున. కానీ కొంతమంది నిర్జల ఉపవాసం అని ఉంటారు, చాలా కఠినంగా చేస్తారు. ఈ రోజున పండు తినరు, మంచి నీళ్లు కూడా లోపల పోసుకోరు. దాన్ని నిర్జల ఉపవాసం అంటారు. తర్వాత కొంతమంది ప్రతి ఏకాదశి ఆరంభించకపోయినా 2 రోజులు మటుకు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు భక్తులు. 1 శివరాత్రి, 2 ముక్కోటి ఏకాదశి. శివరాత్రి శివుడికి ప్రీత్యర్థం, ఇది మహావిష్ణువుకి ప్రీత్యర్థం. అంటే ముక్కోటి ఏకాదశికి శివరాత్రికి 2 రోజులైనా ఉపవాసాలు చేస్తారు. ఉపవాసం, ఉపవాసం అంటే మామూలుగా మనం నిరాహారంగా ఉండటం అని ఒక అర్థం. ఉపవాసం అంటే నీ హృదయానికి, నీలోపలున్న పరమాత్మకి సమీపంగా ఉండమని, దగ్గరగా వాసం చేయమని, నివసించమని. అంటే ఒకవేళ నువ్వు ఏదైనా కొద్దిగా సరిపడి తిన్నా, ఈ రోజున పరమాత్మకి లోపల ఉన్నటువంటి నారాయణుడికి సమీపంలో జీవించడం నేర్చుకోమని. ఉపవాసం అంటే సమీపంలో నివసించమని, అంతర్యామైనటువంటి నారాయణుడికి సమీపంలో నివసించమని. ఈ రోజున కురుక్షేత్రంలో అర్జునుడు, భగవంతుడైనటువంటి వాసుదేవ స్వామివారి చేత ఉపదేశింపబడినది అర్జునుడికి. కొంతమంది అంటారు ఏమంటే యుద్ధ భూములు ఇంకొక 5 నిమిషాలకి తలకాయలు ఉంటాయి ఉండవు, యుద్ధం అంటే సామాన్యం కాదు కదా, యుద్ధ భూములోకి వెళ్ళినాడు ఇంటికి వస్తాడని ఎక్కడ గ్యారంటీ లేదు, ఎంత వీరుడైనా చట్టనీతి లేదు. అట్టినప్పుడు భగవద్గీత ఎలా చెప్పాడు కృష్ణుడు అని అడుగుతారు. ఆ ఒక్క మీరు చెప్పి ఒక్క పాయింట్ వల్ల ఆయన భగవంతుడని గుర్తుంది. భగవంతుడికి టెన్షన్ అంటే జీవుడికి, జీవుడికి టెన్షన్ ఉంటుంది కానీ దేవుడికి టెన్షన్ ఉండదు. టెన్షన్ జీవుడికి స్వభావం, అంటే వాడికి దేహాత్మ బుద్ధి ఉంటుంది వాడికి. అంటే స్వరూపజ్ఞానం వచ్చిన వాడికి ఇది స్పష్టంగా తెలుస్తుంది, దేహం వేరు ఆత్మ వేరు. ఆత్మకు చావు లేదు, దేహానికి చావు ఉంది. ఆత్మకు పుట్టి లేదు, దేహానికి పుట్టుకుంది, ఆత్మకు చావు లేదు అని వాడు. నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నానో, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారో, ఆత్మకి దేహానికి ఎట్టి సంబంధం లేదని వాడికి ఆడికి స్వరూప జ్ఞానం అన్నవాడు గోచరిస్తుంది. అంటే అస్పష్టంగా కాదు, అరచేతిలో ఉన్న వస్తువు మనకు ఎంత స్పష్టంగా గోచరిస్తుందో అంత స్పష్టంగా గోచరిస్తుంది స్వరూప జ్ఞానం అన్నవాడికి. అంటే భగవంతుడికి ఏం టెన్షన్ ఉండదు. జీవ లక్షణాలు, టెన్షన్ జీవ లక్షణాల్లో భాగం. అంటే మైండ్ ఉంటుంది కదా, మైండ్ ఈ టెన్షన్, ఒక మనిషికి టెన్షన్ వస్తుందంటే అక్కడ మైండ్ ఉందని అర్థం. అంటే జీవుడు ఉన్నాడని అర్థం. అంటే దేహాత్మ బుద్ధి అంటే వాడు ఆత్మలేదు ఏమి లేదు, దేహమే ఆత్మ, దేహమే సర్వస్వం. దేహం పుట్టినప్పుడు మనం పుట్టాం, దేహం పోయినప్పుడు మనం పోతాం, దేహం అనంతరం ఉండం. దేహాన్ని భరం చేశాక తర్వాత మనం ఉండమని. అంటే దేహమే, దేహం ఒకటే నిజం, లోకం ఒకటే కానీ నిజం, కనిపించేది ఒకటే నిజం, కనిపించింది ఏది నిజం కాదు. వాళ్ళని దేహాత్మ బుద్ధి ఉన్నవాళ్ళు అంటారు. అంటే దేహమే సర్వస్వం వాళ్ళకి. అంటే దేహానికి ఇంద్రియాలు ఉంటాయి, ఆ ఇంద్రియాలతో భోగాలు అనిపించే సరిపోతుంది, తర్వాత చచ్చిపోయినా పర్లేదు. వాళ్ళు చారువాకులు అని కూడా అంటారు వేదాంత పరిభాషలో. ఆ దేహానికి ఇంద్రియాలు ఉంటాయి, ఇంద్రియాలతో విషయాలను అనిపించి చచ్చిపోవటం, ఎందుకంటే మరణానంతర జీవితం ఏమి లేదు, పరలోకం లేదు అంటారు వాళ్ళు. అంచేత ఇది చైతన్యము, ఈ దేహము, ఇది చైతన్యము, ఇది జడము అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. జ్ఞానికే తెలిసినప్పుడు పరమేశ్వరుడికి ఎందుకు తెలియదు అంటే, ఆ కృష్ణుని ఒక్కడనే మన దేవతల్లో కృష్ణుని ఒక్కడనే భగవంతుడు ఉన్నారు. ఆయన కింద నుంచి పైకి వచ్చిన వాడు కాదు, పైనుంచి కిందకు వచ్చిన వాడు. ఆయన కింద నుంచి పైకి వచ్చి సాధన చేసి ఇలా చేసిన వాడు కాదు. ఆయన జితేంద్రుడు కాదు, అతీంద్రుడు. ఇంద్రియాలు ఉన్నా లేనివాడితో సమానం. మరొకాల మనస్సు ఉన్నట్టు మనకు కనిపించిన మనస్సు లేనివాడితో సమానం. నో మైండ్ స్టేట్ వాడు. ఇప్పుడు మనం పని చేస్తున్నాం అంటే పని చేసినప్పుడు ఆ ఫలితాన్ని కోరతాం. తర్వాత ఏమి, ఈ పని నేను చేస్తున్నాననే తలంపు ఉంటుంది. ఈ నేను చేస్తున్నాననే తలంపు ఉన్నప్పుడు ఆ రిజల్ట్ మనం కోరుకుంటాం. నో మైండ్ స్టేట్కి వెళ్ళిన వాడు కూడా పని చేస్తాడు, ఆ రిజల్ట్ వచ్చేది వస్తుంది, రానిది రాదు. వస్తే పొంగిపోవటం, రాకపోతే కుంగిపోవటం ఉండదాడు. అది ఆ రిజల్ట్ రావాల్సి ఉంటే వస్తుంది, కానీ మన కోరికను బట్టి ఎక్కువ వచ్చేది. అంచేది ఇక్కడ ఆడు భగవద్గీతలో ఆయన భగవంతుడు కాబట్టి అంత టెన్షన్ టైంలో యుద్ధ భూములు సరసనగా వేదాంతం చెట్ల కింద కూర్చుని ఆశ్రమాల్లో చెప్తారు. చాలా క్వైట్గా ఉండాలి, కూల్గా ఉండాలి. ఏ మూల నుంచి డిస్టర్బ్ వచ్చినా ఆడు ఆ స్పీకర్ ఉద్రేకపడిపోతాడు. ఆడు భగవంతుడికి ఉద్రేకం ఏంటి, చాలా కామ్గా చెప్పాడు, క్వైట్గా చెప్పాడు. అంటే 45 నిమిషాల్లో గీత టీచింగ్ అయిపోయింది. ఆయన స్పోకెన్ సాంస్క్రిట్లో చెప్పాడు. తర్వాత రాసిన వాడేమో అది శ్లోకబద్ధం చేసింది ఆయన కాదు, స్పోకెన్ లాంగ్వేజ్లో చెప్పాడు కృష్ణుడు. తర్వాత శ్లోకబద్ధం చేసింది వ్యాసుడు. అయితే ఇందులో రహస్యం ఏంటంటే అర్జునుడు ఒక్కడే వినలేదు భగవద్గీత. ఆయన చెబుతంటే అర్జునుడు ఒక్కడే వినలేదు, సంజయుడి తర్వాత ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు. అంటే సంజయుడికి జ్ఞాన దృష్టి ఉంది. మీరు ఏదైనా మాట్లాడుతుంటే వాడు కృష్ణుడు చెప్పేది ప్రతి వాక్యం వాడు ధృతరాష్ట్రుడికి వినిపించేవాడు. వాడు గుడ్డివాడు, ఎవడు ఆడు కళ్ళు కనపడు ధృతరాష్ట్రుడికి. నాకు కృష్ణుడు చెప్పేది నాకు కూడా వినాలని ఉందని వ్యాసుని రిక్వెస్ట్ చేస్తే సంజయుడికి దృష్టి, నువ్వు దగ్గరుండి కృష్ణుడు చెప్పి బోధవాడికి వినిపించని చెప్పాడు. అయితే వాడు వింటాడు, ఆడికి కళ్ళు లేవు, చెవులు ఉన్నాయి ధృతరాష్ట్రుడికి. అయితే వాడి దగ్గర చెడ్డ ఏంటంటే వింటాడు కానీ లోపల పట్టించుకోడు, వాడి దగ్గర కపటం ఉండదు. వినటం వాడి కళ్ళు లేవు కదా, ఇంకంచేపు చెవులకే పని ఆడికి. అంటే లోపల ఆడు కపటం ఉంది ఆడికి, ఫెయిర్ మ్యాన్ కాదు ధృతరాష్ట్రుడు. ఆడి మైండ్లో క్లారిటీ లేదు. అయితే వింటాడు కానీ ఆడు అది ఆడికి హృదయంలో తీసుకోడు, లోపలికి తీసుకోడు, వెంటనే వింటాడు. మీరు 24 గంటలు చెప్పాడు, కళ్ళు కనపడవు కదా, ఇంక ఇంద్రియాలకి పనిచేస్తే వెంటనే వింటాడు. అంటే అర్జునుడు విన్నాడు, ధృతరాష్ట్రుడు విన్నాడు. అర్జునుడు అంటే తెల్లవాడు, తెల్లటి వాడని అర్థం, స్వచ్ఛమైన వాడని. అంటే అర్జునుడు తపస్సు చేశాడు, తర్వాత వాడికి క్రమశిక్షణ ఉంది. మనిషికి నియమంగా జీవించేవాడికి క్రమశిక్షణ వస్తుంది, కానీ నియమంగా జీవించకపోతే మన క్రమశిక్షణ రామన్నా రాదు. మనం ఈ లోకంలోకి అభివృద్ధిలోకి రావాలన్నా, ఉత్తమ లోకాలకు వెళ్ళినా ముందు క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఆ క్రమశిక్షణ లేకపోతే ఈ లోకంలోనే పతనం అయిపోతాం, ఆ లోకంలోకి మంచి లోకాలకు ప్రయాణం చేయలేం. మనకు డబ్బు ఎక్కువ ఉందా తక్కువ ఉందా కదా, ముందు క్రమశిక్షణ ముఖ్యం. అంటే అర్జునుడికి అర్జునుడు శ్రేయస్సు ప్రేయస్సు అని ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. అందరూ బతుకుతారు, కొంతమంది భోగం ఒకటే కోరుకుంటారు, కొంతమందికి భోగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం శ్రేయస్సు. అంటే వాడు అభివృద్ధి స్పిరిచువల్గా అభివృద్ధిలోకి రావాలి, ఆడ హృదయం యొక్క లోతులు పెరగాలి. లోపల ఉంటే అంతర్యామిని దర్శనం చేసుకోవాలని. ఒకడేమో పెర్ఫెక్ట్, ఒక మనిషి పెర్ఫెక్షన్ కోసం కృషి చేస్తాడు, ఒక మనిషి ఎంజాయ్మెంట్ కోసం కృషి చేస్తాడు. ఒక మనిషికి పెర్ఫెక్షన్, వాడు ఏ పని చేసినా ఏం మాట్లాడినా వాడు గోల్ పెర్ఫెక్షన్. అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ నాన్ సెన్స్. అంటే ఆడు అలాగ అర్జునుడికి పెర్ఫెక్షన్ కావాలి, ధృతరాష్ట్రుడికి ఎంజాయ్మెంట్ కావాలి, వెంటనే తేడా ఉంది. అసలు మామూలుగా దృక్కోణంలో తేడా ఉంది. అయితే భగవద్గీతలో ఏం చెప్తారంటే, నేను చెప్పడానికి సరిపోను, మీరు వినడానికి సరిపోరు అన్నారు. అంటే అధికారి అయి ఉండాలి, అంటే వాడు భక్తులై ఉండాలి, తపస్సు చేసి ఉండాలి. ఎవడో చెప్పేవాడికి కూడా ఎంతో కొంత తపస్సు ఉండాలి, వాడు డివోటీ అయి ఉండాలి. వినేవాళ్ళకు కూడా తపస్సు ఉండాలి. తపస్సు అంటే భగవద్ని పొందడానికి తప పత 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 తప 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 అంటే తపస్సు. తపస్సు అంటే ఈశ్వర సాక్షాత్కారం కోసం నువ్వు చేసే ప్రయత్నం, మనసు ద్వారానో ఇంద్రియాల ద్వారా దాన్ని తపస్సు అంటారు. ఎఫర్ట్ ఈజ్ నీడెడ్, ఆ ఎఫర్ట్ చేస్తున్నాడని తపస్సు చేస్తున్నాడు అంటారు. తపను తిరగేస్తే పత అవుతుంది. అంటే తపస్సు లేనివాడు, ఎఫర్ట్ లేనివాడు ట్రూత్ని ఎవడైతే రియలైజ్ చేయడానికి ప్రయత్నం చేయడో వాడు తప్పనిసరిగా పతనం అయి తీరుతాడని. అంటే వాడు ఏం వర్క్ చేయదంటే సోమరితనంగా ఉన్నాడని అర్థం కదా. అలాగే ఎవడైతే తపను తిరగయండి, తపను తిరగేస్తే పత అవుతుంది. అంటే ఎఫర్ట్ ఎవడికైతే లేదో ఆ ట్రూత్ని రియలైజ్ చేయాలనేటువంటి ఆ ప్రయత్నం ఎవరికైతే లేదో అది తప్పనిసరిగా పతనం అవుతాడని. అంచేది మనకు అర్జునుడికి అధికారం ఉంది. అంటే వాడికి ఎంజాయ్మెంట్ ముఖ్యం కాదు, పెర్ఫెక్షన్ ముఖ్యం. నాకు అర్జున కృష్ణ నాకు శ్రేయస్సు ముఖ్యం కానీ ప్రేయస్సు ముఖ్యం కాదన్నాడు. అంటే మనకి ప్రేయస్సు ముఖ్యం, ఈ భౌతికమైన విలాసాలు భౌతికం ఏదో అభివృద్ధిలోకి రావాలను. అప్పుడు మనకి బిగ్గు స్మాల ఉంటారు, దేవుడికి బిగ్గు స్మాల ఉండదు, రిలైజర్స్ వాళ్ళకి బిగ్గు స్మాల ఉండరు. అంచేత ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు, ధృతరాష్ట్రుడు కూడా విన్నా వాడికి లోపల కపటం వలన ఆడికి అది పట్టలేదు, వాడికి ఆడ మెదడుకు పట్టలేదు కపటం. ఆడు కపటం ఆయనకి పట్టణం లేదు. విన్నాడు అర్జునుడు ఎంత విన్నాడో ఆ సేమ్ టైంలో, ఎప్పుడో కాదు అప్పటికప్పుడు వాడు కూడా అంతే విన్నాడు. ఎవడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు కొంతమందికి రామకృష్ణ పరమహంస ఉన్నాడు, ఆయన 3వ తరగతి చదువుకుని ప్రపంచానికి గురువయ్యాడు. అమెరికాలో మన ఇండియన్స్లో గ్రేట్ ఎవరంటే ఒకటి బుద్ధుడు. యూరప్లో అమెరికాలో ఇండియా అంటే ఒకటికి ముందు ఏ పేర్లు జ్ఞాపకం వస్తాయంటే, ఒకటి బుద్ధుడు, 2 గాంధీ, 3 రామకృష్ణుడు, 4 కృష్ణుడు. వీళ్ళు ఫేమస్ ఫార్ పురాణ పురుషులకు తెలిసే కృష్ణుడు. ఈ మధ్యన మన కలియుగంలోకి వచ్చేటప్పటికి బుద్ధుడు, యూరప్లోనే అమెరికాలో కూడా వీళ్ళు పాపులర్, బుద్ధుడు తర్వాత గాంధీ రామకృష్ణుడు, వీళ్ళు పాపులర్ అని ఇండియన్స్లో. అయితే క్రిస్టియన్స్లో కూడా సామాన్య మానవులు ఎక్కువ యేసుక్రీస్తుని లైక్ చేస్తారు. క్రిస్టియన్స్ ఇంటలెక్చువల్స్ ఉంటారు, వాడి బుద్ధిని ఎక్కువ లైక్ చేస్తారు. అయితే వాళ్ళు ఓపెన్గా వీధిలోకి రారు. ఇంటలెక్చువల్స్ మనసుకి బుద్ధిని ఏం చేద్దంటే, బుద్ధుడు ఏదో ఆకర్షించి మహిమలు చేసి జనాలను ఆకర్షించుకునే పద్ధతి బుద్ధుడు ఇక్కడ. వాడికి ఆ గమ్యం ఏంటంటే ట్రూత్ని మిమ్మల్ని సారల్ ఎస్టేట్కి డైరెక్ట్గా దేవతలతో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా, మిమ్మల్ని మధ్యవర్తులతో సంబంధం లేకుండా, మిమ్మల్ని దుఃఖం అనే దుఃఖ స్పరిశుదైన స్టేట్కి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి ట్రై చేస్తాడు బుద్ధుడు. అంచేత ఆయన మిగతా విషయాలకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆయన తర్వాత ఇప్పుడు మన పెద్ద పెద్ద ధనవంతులు, తర్వాత పూర్వం రాజులు, మొఘలాయ సామ్రాజ్యం రాజులు, మన పూర్వం రాజులు, వీళ్ళు ఎప్పుడన్నా వానప్రస్థానికి వెళితే, అంటే లైఫ్లోంచి వాళ్ళు చేసి పనిలోంచి రిటైర్ అయ్యి వెళ్ళిపోతే వెనకాల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వెళ్తారు. వాళ్ళు అందుకున్నా అందుకోకపోయినా ట్రైనింగ్ ఇస్తే వెళ్తారు. బుద్ధులు అలా కాదు. వాడు సన్యాసి అసలు వారసత్వం అంటే చాలామందికి ఇష్టం. వాడు తన రాజ్యానికి మళ్ళీ తన కొడుకే పరిపాలన చేయాలి, తన మనవడే పరిపాలన చేయాలని మైండ్ కూడా ఆడికి లేదు. ఎవడికి అంత టాప్ నాకు లేడు అసలు. ఇప్పుడు మన పురాణాలు చదివితే గొప్ప గొప్ప రాజులు కూడా వాళ్ళ వారసత్వాన్ని కోరుకున్నారు. బుద్ధుడికి తన సన్యాసం పుచ్చుకున్నాడు, తన పిల్లచల్లికి సన్యాసం ఇచ్చాడు, రాజ్యం చేయవలసిన తన కొడుకు కూడా సన్యాసం ఇచ్చాడు, కానీ నువ్వే రాజ్య పరిపాలన చేయాలని ఆ వారసత్వ బుద్ధి కూడా బుద్ధులు లేదు. మన ఇండియన్ హిస్టరీలో బుద్ధులు లాంటి వాడు ఎవడ కనపడలేదు. మన ఇండు రెడీ చేయలేడు. అంటే వివేకానంద అంటే అంత గ్రేటెస్ట్ మ్యాన్, దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ లవ్. వీ పెట్టి మైండెడ్ పీపుల్ అండ్ కనాట్ అండర్స్టాండ్. అసలు బుద్ధిని మనకు అవగాహన చేసుకునే బ్రెయిన్ కూడా లేదు. అది సాక్రిఫైస్ అటువంటిది, సఫరింగ్ అటువంటిది. సర్వసాధారణంగా మంచివాళ్ళు కూడా వారసత్వాన్ని కోరుకుంటారు, బుద్ధుడు వారసత్వానికి. మన హిందూ రిలిజన్లో అంచేది వరల్డ్లో ఇప్పుడు నా గురువు రామకృష్ణుడే, ఆయన బుద్ధుడికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ నేను ఎవరికి ఇంతవరకు మన దేవతలకు కూడా ఇవ్వనన్నాడు. అంటే 100% ఇంపర్సనల్ లైఫ్, ఎవడది బుద్ధుడి అన్పర్సనల్. అంచేది యూరప్లో అమెరికాలో మన ఇండియా వాడే ఎక్కువ పాపడారు, బుద్ధుడు ఎక్కువ పాపడారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు వచ్చిందంటే, ఆ ఇంపర్సనల్ బిహేవియర్ వల్ల, ఆ డే టు డే లైఫ్లో ఇంపర్సనల్గా జీవించడం వల్ల మనకి ఆ ఈగో సెన్స్ తగ్గుతుంది, కానీ లేకపోతే తగ్గదు. ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, మీరు కర్మ చేస్తే కర్తృత్వం లేకుండా చేయండి, అంటే నేను చేస్తున్నాననే తలంపు లేకుండా చేయమను. నేనంటే ఎవరు మనకి నేనుగా వ్యక్తం అవుతున్నారు, మనందరం నేను నేను అంటాం. ఎవరు వ్యక్తం అవుతున్నారు నేను కానీ, మనకి లోపల మైండ్ నేనుగా వ్యక్తం అవుతాను. లోపల మైండే నేను, దాన్ని లిటిల్ అయిని, స్మాల్ అయిని, బాడీ బాండ్ అయిని రకరకాలుగా పిలుస్తారు. అది మన లోపల మైండే ఈ నేనుగా వ్యక్తం అవుతాను. కృష్ణుడు కూడా నన్ను తెలుసుకొని అన్నాడు, అది బాడీ బాండ్ అయ్యి కాదు. అది అంటే నన్ను తెలుసుకోండి అంటే అక్కడ చైతన్యం, అక్కడ పరమాత్మ, గ్రేట్ టైం అక్కడ. ఈ అంటే ఆ ఈకి దేహంతో మనస్తో, వాడికి దేహం ఉన్నా మనస్తో ఉన్నా దేహంతో మనస్తో ఐడెంటిఫికేషన్ ఉండదు. అది వాడు నన్ను అంటే అక్కడ బాడీ బాండ్ అయ్యి కాదు, ఆ ట్రూత్ని. అదే ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ట్రాత్ ట్రూత్, ట్రూత్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ట్రూత్. అది అంతిమ సత్యం. అది అక్కడ నన్ను తెలుసుకుని అంటే ట్రూత్ని రియలైజ్ చేయమని అర్థం. అక్కడ వ్యక్తిగతంగా చెప్పడం కాదు. మనకు అండర్స్టాండ్, మన బ్రెయిన్లో ఏమైనా దోషం ఉంటే మన అండర్స్టాండింగ్లో, మన అండర్స్టాండింగ్లో కూడా దోషం వచ్చేస్తుంది. ప్రాపర్ అండర్స్టాండింగ్ రాదు మన బ్రెయిన్లో ఏదైనా దోషం ఉంటే. అంటే ఈరోజున మనం ఏం చెప్పుకుంటున్నాం, గీతా జయంతి చెప్పుకున్నాం, గీతా జయంతి. ఇక్కడ కర్తృత్వం లేకుండా, అసలు నేననే తలంపు లేకుండా ఎలా పని చేయగలను? ఇక్కడ ఏం చెప్పారంటే, కర్మలోంచి మైండ్ని మైనస్ చేయమన్నారు. నువ్వు పని చేస్తున్నావు, పని చేసినప్పుడు నీ మైండ్ని తీసేయమన్నారు అందులోంచి. అంటే నేను అది సాధించాను, ఇది సాధించాను ఎవరు అనుకుంటారు? నువ్వు చేసిన పని అనుకోదు, నీ మైండ్ అనుకుంటాను. ఆ మైండ్ని తీసేసి వర్క్ చేస్తే నీకు పుణ్యపాపాలు అంటవను. మైనస్ చేయమన్నాడు. దేంట్లోంచి? నేను పని మానేయమని చెప్పలేదు. పనిలోంచి నేను అది సాధించాను, ఇది సాధించాను, ఐఎమ్ సో అండ్ సో ఇలా అనుకోవటం మానే, ఇది మైండ్ అనుకుంటుంది. అది మైండ్ని మైనస్ చేసే దేంట్లోంచి నువ్వు చేస్తున్న వర్క్లో. అప్పుడు ఏమవుతుంది, అది కర్మ అకర్మ అవుతుంది. కర్మ వేరు, కర్మ వేరు. అప్పుడు కర్మ ఏమవుతుంది? ఇప్పుడు నేను కర్మ అనుభవిస్తున్నామంటారు చూడండి, అది వేరు. ఆ కర్మ అంటే పూర్వజన్మలో నువ్వు చేసిన దాని రిజల్ట్ ఇప్పుడు తెలుస్తా ఉంటే దాన్ని కర్మ అంటారు. అది కాదు, కర్మ అంటే పని. ఇక్కడ ఏంటది ఆ పని? అంచేది నువ్వు పని మానక్కర్లేదు, నేను చేస్తున్నాను మైండ్ మైనస్ చేసి చేస్తే నువ్వు చేసినా చెయ్యని వాళ్ళతోటి సమానం, నిన్ను పుణ్యపాపాలు ముట్టుకోవాలి. అంటే ఈ భగవద్గీతలో గొప్పతనం ఏంటంటే ఇది కంప్లీట్ 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 వర్క్. అంటే మహాత్ములు చెప్పినా కొంతమంది భక్తిని ప్రధానంగా పెట్టుకు చెప్తారు, కొంతమంది జ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రధానంగా పెట్టుకు చెప్తారు, కొంతమంది తిలక్ వాళ్ళు కూడా గీత మీద కామెంటరీ రాశారు, వాళ్ళ కర్మను ప్రధానంగా పెట్టుకు చెప్పారు. ఒక్కో మహాత్ముల కోణంలో వాళ్ళు వాళ్ళు ఏ రంగంలో వాళ్ళ అభివృద్ధి ఏ రంగంలో వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారో ఆ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ ఇది కంప్లీట్ బుక్. అంటే వరల్డ్లో పుస్తకానికి జయంతి చేసి ఇది ఎక్కడా లేదు, బైబిల్కి కూడా జయంతి చేయరు. ఒక భగవద్ మనుషులకి జయంతులు చేస్తారు, జన్మదినోత్సవాలు చేస్తారు. ఒక భగవద్గీతకే జన్మదిన జయంతి చేస్తారు, మిగతా ఏ గ్రంథానికి లేదు. ఇది కేవలం మన హిందూ మతం స్క్రిప్చరే కాదు, యూనివర్సల్ స్క్రిప్చర్. మనం ఎలా చదువుకుంటున్నాం, క్రిస్టియన్స్ ఎలా చదువుకోవచ్చు. ప్రపంచంలో ప్రఖ్యాతి పొందిన గ్రంథాలు రెండే, ఒకటి గీత, రెండు బైబిల్. మిగతాయి వస్తాయి. ఇప్పుడు బుద్ధుడు ఎంత గ్రేటెస్ట్ అయినా బుద్ధుడు చెప్పిన ధమ్మ పదానికి గీత కొన్ని పాపులారిటీ రాలేదు. ఒక వ్యక్తిగా మటుకు ఇంపెరేషన్ అది గ్రేటెస్ట్ అయ్యింది, ఆయన టీచింగ్ ధమ్మ పదంలో కనిపిస్తుంది. కానీ కృష్ణుడు చెప్పి టీచింగ్ దానికి వచ్చాడు భగవద్గీత కొన్ని పాపులారిటీ ధమ్మ పదానికి రాలేదు. ఈ భగవద్గీత బైబిల్ మటుకు బాగా పాపులర్ స్క్రిప్చర్స్ తర్వాత ఇవి వస్తాయి. ఏది ఖురాన్ ఒకటి, ఈ ధమ్మ పద. ఇది వీళ్ళకి ముస్లిమ్స్ ఏమో ఖురాన్ 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 వాళ్ళు ముస్లిమ్స్ గ్రంథం అది. వీళ్ళదేమో ధమ్మ పద బుద్ధుడు చెప్పాడు, అవి గ్రేట్ స్క్రిప్చర్సే. కంపారిటివ్గా చెప్తే ఆ గీతలో ఉన్న సమగ్రత అక్కడ కనబడదు. గీత అంటే కేవలం వన్ వే ట్రాఫిక్గా ఉండదు. అంటే నిన్ను ఎన్ని రకాలుగా నిన్ను డెస్టినేషన్ తీసుకెళ్లాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడు భగవంతుడు. ఇక్కడ భగవంతుడు ఏమంటాడు, నీలోని నిజమైన ఆత్మే భగవంతుడు. భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అనుకోకండి, నీలోని నిజమైన ఆత్మే భగవంతుడు. ఆడు నీకు కళ్ళకు కనపడకపోయినా, నీ బుద్ధికి అందకపోయినా నువ్వు చేసే ప్రతి పనికి సాక్షిగా ఉన్నాడు. వాడి కళ్ళకు కనపడ్డు, నీ బుద్ధికి అందడు, ఇచ్చేది నీ సెన్సెస్కి ఆబ్జెక్ట్ కాదు వాడు, నీ ఇంటలెక్ట్కి ఆబ్జెక్ట్ కాదు, కానీ వాడు సాక్షిగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. నేను తుకారాం ఏమన్నా అంటే ఒక అభంగంలో నేను ప్రత్యేకంగా కర్తృత్వం పోగొట్టుకోవాలి కర్తృత్వం పోగొట్టుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. డైరెక్ట్గా దాన్ని పోగొట్టుకోవడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. నేను పాండురంగ భక్తుడిని, ఆయన రంగడం మీద 4600 అభంగాలు రాశాడు. మన రాష్ట్రపతి ఇప్పుడు అభంగాలు చదవకుండా అసలు కాఫీ తాగదు. వాళ్ళు మహారాష్ట్రుడు, మహారాష్ట్రలో తుకారం ఒకడు, జ్ఞానేశ్వరుడు ఒకడు, తర్వాత మన శంకరాచార్య రాసిన కామెంటరీ కంటే భగవద్గీత మీద జ్ఞానేశ్వరు రాసిన భగవద్గీత మీద కామెంటరీ జ్ఞానేశ్వరి అంటారు. మహారాష్ట్రలో అందరూ అది బాగా చదువుతారు, మరాఠా ఏరియా అంతా కూడా. ఇప్పుడు బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకోండి, వాళ్ళు వాళ్ళు ఇస్తే ఏదో బొమ్మలు ఇవ్వరు, జ్ఞానేశ్వరి ఇస్తారు. పెళ్లికి ఏదైనా ప్రజెంటేషన్ పట్టుకెళ్ళాలనుకోండి, ఈ బొమ్మ ఆ బొమ్మ పట్టుకెళ్తాం మనం. ఆ జ్ఞానేశ్వరి గీత మీద రాసిన కామెంటరీకి జ్ఞానేశ్వరి అంటారు. ఆ పుస్తకం పట్టుకెళ్ళి అందరికీ ప్రజెంటేషన్ కింద ఇస్తారు, అది వాళ్ళ సాంప్రదాయం. అలాగే తుకారాం 4, ఆ తుకారాం ఒక అభంగంలో ఏమన్నాడంటే, ఈ కర్తృత్వం పోగొట్టుకోమని చెబుతారు, దాన్ని నేను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. రంగడ పట్ల నాకున్న డివోషన్ ప్రవాహంలో ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు, ఆ భక్తి అనేది ఫ్లడ్ వచ్చినప్పుడు, ఆ పొంగు వచ్చినప్పుడు, ఈ కర్తృత్వం ఎప్పుడు కొట్టిపోయిందో కొట్టిపోయిందో నాకు తెలియదు, జేబులో డబ్బులు పోయినట్టు ఎప్పుడు కొట్టిపోయిందో కొట్టిపోయింది నాకు కర్తృత్వం, నేను సాక్షిగా ఉన్నాను కర్తృత్వం పోయిందన్నాడు. అంటే పరమాత్మ సన్నిధి దొరికింది, ఆ దేహగతమైన నేను బాడీ బౌండ్ అయిపోయింది. అది బాగొట్టుకోవడానికి నేనే పెద్ద ప్రత్యేకంగా డైరెక్ట్గా సాధన చేయలేదు, పరమేశ్వరుడి పాదాల పట్ల నాకున్న భక్తిలో ఆ ప్రవాహంలో పోయింది, అది ఏది పోవాలో అది పోయింది అని తుకారాం అన్నాడు. అయితే మనం చేసే పని మానక్కర్లేదు, పని మానేస్తే సోమరతనం వస్తుంది. సోమరతనం వల్ల ఏమవుతుందంటే, సోమరతనం వల్ల నీకు జ్ఞానం రాదు, పొట్టడం కూడా కష్టం అవుతుంది. సోమరతనం అంటే బయట పైసలు రావు, లోపల పైసలు రావు. ఇప్పుడు ఎవరైనా ధనవంతులైనా అంతకంత కష్టపడి పని చేయాలి కదా, ఊరికి అయిపోరు, గాలికి అయిపోరు కదా వాళ్ళు. వాళ్ళు ధనవంతులు అంటాం మనం, వాళ్ళని ప్రేమించడం చేతకపోయినా అసూయ పట్టడం తెలిసిన మనకి కాదు. అయితే వాళ్ళు కూడా ఇప్పుడు అమెరికా వాళ్ళందరూ ధనవంతులు అంటే వాళ్ళకి స్వెట్టేది, వాళ్ళు కష్టపడటం వల్ల స్టేజ్కి వచ్చారు కానీ మనకి గాలికి రాలేదు, గాలికి రాలేదు. ఇప్పుడు మన ఇండియాలో, మన ఇండియాలో కార్పొరేట్ సంస్థలు అన్నీ గవర్నమెంట్ డబ్బు వాళ్ళు సొంతంగా చేసి, ఈ ధనవంతులు వేరు, కష్టపడి పైకి రావటం వేరు. ఇప్పుడు పెద్ద విమర్శ ఏంటంటే, ఇండియాలో మన ఇండియాకి స్వాతంత్రం వచ్చాక ఎవడ కామన్ మ్యాన్ బాగుపడలేదు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు బాగుపడ్డాయి. ఏం చేద్దంటే వాళ్ళు మినిస్టర్లకి సెక్రటరీలకి కొంత బ్రైబ్ చేసి వాళ్ళు గవర్నమెంట్ డబ్బు వాళ్ళ డబ్బు కింద మార్చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండియాలో జరిగిందని ఇప్పుడు అది పెద్ద గోలది మన ఇండియాలో. అయితే అమెరికాలో పద్ధతి, అమెరికాలో చాలా కష్టపడి వాళ్ళు చాలా కష్టపడి వర్క్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఐఎమ్ టైర్డ్ ఐఎమ్ టైర్డ్ ఐఎమ్ టైర్డ్ అనుకుంటూ ఉంటారు, పని చేయటం మానరు. లోపల పైసలు, సోమరతనం ఉన్నాడు, లోపల పైసలు ఉండవు, బయట పైసలు ఉండవు. బయట పైసలు అంటే రూపాయలు, అవి పైసలు బయట పైసలు. ఈ బయట పైసలు కూడా మీరు భోగాలు అనిపించాలంటే, పెద్ద మేడ కట్టుకోవాలంటే, మరి చిన్న చిన్న కార్లు పెద్ద పెద్ద కార్లు తిరగాలంటే, మీరు రోజు ఇమాడల మీద తిరగాలంటే బయట పైసలు ఉండాలి. మీరు భోగం మరి ఇంద్రియాకి, శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి, ఆ ఇంద్రియాలు విషయాల చేత ఆకర్షించబడతాయి. ఆ విషయాలతో ఆకర్షించినప్పుడు భోగ ప్రవృత్తి వస్తుంది. డబ్బు లేని వాడికి భోగం ఏంటి? డబ్బు ఉన్నవాడికే భోగం, ఆ డబ్బు ఉన్నవాడు భోగం అనిపిస్తాడు. తర్వాత ఈ భోగాలన్నీ రోగాల కింద మారిపోతాయి. ఇప్పుడు ఈ జన్మలో మనం ఏ రోగాలు అయితే మనం అనిపిస్తున్నామో అని, ఇప్పుడు అందరి మనుషులకు ఒక రోగం లేదు, ఒక మనిషికి ఒక రోగం అంతే కదా. ఈ జన్మలో మనం ఏ రోగాలు అనిపిస్తున్నామో, పూర్వజన్మలో ఇటువంటి శరీరాలతో ఉండి అక్కడ భోగాలు అనిపిస్తే, భోగాలే ఈ జన్మలో మనకు రోగాల కింద మారలేను. ఇంకా లోపల పైసలు, ఇది బయట పైసలు కూడా. మీకు ఎంజాయ్మెంట్ కావాలంటే బయట పైసలు సంపాదించుకోండి. మరి బాడీ మెయింటైన్ అవ్వాలన్న బయట పైసలు అవసరమే కదా, బయట బాడీ మెయింటైన్ కొంచెం బయట పైసలు. ఇంకా లోపల పైసలు ఏంటది అంటే, స్వామరతనానికి రెండు బయట పైసలు జరగవు, లోపల పైసలు జరగవు. స్వామర లేజినెస్కి అలవాటు పడినవాడికి. ఇంకా లోపల పైసలు ఏంటి? గుణాలు. లోపల పైసలు ఏమో వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే బుక్కిష్ నాలెడ్జ్ కదా, ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అది. అది లోపల పైసలు. లోపల పైసలు అంటే దైవీ గుణాలు, అంటే దేవుడి యొక్క దయ, దేవుడి యొక్క అనుగ్రహం మన శిరస్సు మీద వర్షం కింద కురుస్తుంది. ఆ గుణాలు ఉన్నవాడికి వర్షం కురిస్తే మనం ఎలా తడిసిపోతాము? దేవుడి దయ, మన దేవుడి దయ. ఎటువంటి గుణాలు సంపాదించుకుంటే, దైవీ గుణాలు సంపాదించుకుంటే మనకు దేవుడి యొక్క అనుగ్రహం, దేవుడి కృపను మనం కోరక్కర్లేదు. వర్షం కురిసినట్టు మన నెత్తి మీద ఆయన దయ కురిస్తుంది. ఆ దైవీ గుణాల గురించి భగవద్గీతలో చాలా, మొత్తం 35 దైవీ గుణాలు ఎన్నో చెప్పాడు. అది కూడా కష్టపడి సంపాదించుకోవాలి. అది కూడా అందుకు చెప్తున్నానంటే, లేజీనెస్ ఉన్నవాడికి దైవీ గుణాలు రావు, బయట పైసలు రావు, లోపల పైసలు రావు. అంచేత నేను మీకు లోపల మంచి గుణాలు ఏర్పాటు చేసుకోవాలన్నా అది ఎంతో కష్టపడాలి. తర్వాత దైవీ గుణాలు లేని వాడికి బయట పైసల వల్ల చిత్తశుద్ధి రాదు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు విన్నాడు భగవద్గీత, ఎంచేత వాడికి బుర్రకి మనస్కరించలేదు, వాడికి చిత్తశుద్ధి లేదు. అర్జునుడు విన్నాడు, వాడికి చిత్తశుద్ధి ఉంది, అంటే భగవద్గీత పట్టింది. చెప్పేవాడికి చిత్తశుద్ధి లేనప్పుడు, వినేవాడికి చిత్తశుద్ధి లేనప్పుడు వాడికి గీత ఏంటి? అది రామకృష్ణుడు అన్నాడు, గీతను తిరగేస్తే త్యాగి అవుతుంది. మీకు ఎంతో కొంత త్యాగ బుద్ధి లేకపోతే, ఎన్ని వేలు ఎన్ని లక్షల సార్లు మీ గీతను అధ్యయనం చేసినా మీకు అది అంటదని చెప్పాడు. చదవటానికే చదవండి, మంచిదే. మీకు చదవటం వల్ల మీకు జ్ఞానం రాకపోయినా, మోక్షం రాకపోయినా ఎంతో కొంత పుణ్యం వస్తుంది. దానికి వేసి మార్కులు దానికి వేస్తారు. కానీ మీలో ఎంతో కొంత త్యాగబుద్ధి అంటూ లేకపోతే ఆ నేను అనే తలంపు నాది అవి నోషన్స్ అవి అవి నిజం కాదు. ఇప్పుడు నేను అంటాం, నాది అంటాం, నేను బట్టి నాది వస్తుంది. ఆ రెండట్లే ఎంత మాయ ఉందంటే ఈ ఊళ్ళో ఎవరో చనిపోతున్నారనుకోండి, కాపాడు మనకేమి దుఃఖం రాదండి. మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు చచ్చిపోతే ఏడుస్తూ కూర్చుంటారు. వాళ్ళు చచ్చిపోతే ఎందుకు ఏడుపు రావటాలు, మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఎందుకు ఏడుపు వస్తుంది? అదికాంటే ఊరందరూ ఊళ్ళో చాలామంది చచ్చిపోయినా మనకు ఏడుపు రాదు. మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ వీళ్ళు చచ్చిపోతే ఏడుస్తాం, ఏడుస్తాం కదా. ఎందుకు ఏడుస్తున్నావు అను అంటే దేహం ఉండే తలంపు ఉన్నప్పుడు ప్రతి వాడికి నాది అని ఉంటుంది. అంటే వాడు మా చుట్టము, లేకపోతే వాడు స్నేహితుడు. ఈ చుట్టాలు స్నేహితులు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అనే తలంపు ఉన్నప్పుడు నాది అని వస్తుంది. వాడు నాకు కావలసిన వాడు, వాడు నా స్నేహితుడు, వాడు నా బంధువు ఇలా అనుకుంటాం కదా. వీడు ఆ నేను నాదితోటి అటాచ్మెంట్ వాడు ఎవడ చనిపోయినా ఏడుస్తాం. ఆ నాదితోడు సంబంధం లేని వాళ్ళు వేలు మంది చచ్చిపోతే ఒక కళ్ళం నీళ్ళు రావు మనకు. అట్టి వాళ్ళం మనం. నీ ఇంట్లో చచ్చిపోతే ఏడుస్తున్నావు, మరి ఆ పక్కింటి చచ్చిపోతే నీకు ఏంటికి ఏడుపు రావటం లేదు? మీ ఇంట్లో వాడి కంటే ఆడు బుద్ధిమంతుడైనా నీకు వీపింగ్ రాదు, ఏం చేత రావటం లేదు. అక్కడ నాదిలో ఉంది రహస్యం. అంటే నీకు నాది ఏమి తగ్గలేదు అనుకో, నేను ఉన్నప్పుడు నాది ఉండి తీరుతుంది. మనిషి కూడా నేడు ఎలా వస్తుంది ఒక షాడో, అలాగే నేను అనే తలంపు ఉన్నప్పుడు నాది అనే తల, అయ్యి ఉన్నప్పుడు అయ్యి చేట కూడా వచ్చేస్తుంది. నాది అనే తలంపు ఉన్నప్పుడు అది కూడా వచ్చేస్తుంది. అది అంచేత ఆ తాట ఉన్నప్పుడు, అయ్యి తాట ఉన్నప్పుడు వాడు నా వాడని ఇంకో తలంపు వస్తుంది వాడికి, అయ్యి తాటకు ఇంకో తాట వస్తుంది. అప్పుడు మనం దుఃఖపడతాం. మీరు నేను చెప్పిన విషయాలు మీరు నమ్మక్కర్లేదు, మీ అనుభవంలో కూడా చూసుకుంటా ఉండండి. మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ అనుభవంలో కూడా మీరు చూసుకుంటా ఉండండి. అంచేత ఇక్కడ భగవద్గీత అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి, చెప్పేవాడికి ఉండాలి, వాడి తపస్సు అయి ఉండాలి, వాడు ఎంతో కొంత తపస్సు చేసి ఉండాలి. తర్వాత వాడికి ఆహార నియమం ఉండాలి. ఇప్పుడు ఆహారం కూడా, ఆహారంలో స్థూల భాగం మన శరీరం కింద తయారవుతుంది, సూక్ష్మ భాగం ఏమో మైండ్ కింద తయారవుతుంది. అంటే ఉపనిషత్తులు ఏం చెప్పిందంటే మైండ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫుడ్ అని. మైండ్ మీరు చూడండి, 10 రోజులు మీరు భోజనం మానేస్తే మైండ్ సరిగ్గా వర్క్ చేయదనుక. అంటే ఉపనిషత్తులో మనస్సు ఆహారంలోంచి మైండ్ తయారవుతుంది, ఆహారంలోంచి మైండ్ తయారవుతుంది. మైండ్ ఇప్పుడు స్థూల భాగం శరీరం కింద తయారవుతుంది, సూక్ష్మ భాగం మైండ్ కింద తయారవుతుంది. అంటే మీరు సాత్విక ఆహారం తినండి, తేలిద్దా, ఎక్కువ పులిపి కాకుండా, ఎక్కువ కారమే కాకుండా, తొందరగా కొంత కొన్ని ఫుడ్, కొన్ని రకాల ఆహారాలు తొందరగా జీర్ణం అవ్వవు, అలాగే తేలిగ్గా జీర్ణం అయ్యేలాగా ఆ ఫుడ్ కంట్రోల్లో మీకు జాగ్రత్తగా ఉంటే మీకున్న కంట్రోలే మీకు లోపలున్న పైసలు పెంచుతున్నారు. లోపలున్న పైసలు పెంచేదని నియమం ఒకటి, ఈ ఫుడ్ కంట్రోల్ ఒకటి. తర్వాత అతిగా కొంతమంది అతిగా మాట్లాడతారు. అది మామూలుగా మాటల్లో నియమబద్ధంగా మాట్లాడే పని ఎక్కువ చేస్తాడు, అతిగా మాట్లాడే పని తక్కువే చేస్తాడు. ఇప్పుడు పటేల్కి ఉన్నంత యాక్షన్ ఎగురు కనపడదు మనకు. ఇప్పుడు మనం మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేస్తే వాడు మనకి యాక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికీ వాడు కరెక్ట్గా ఉంటుంది. ఎవడికి మంచి డెసిషన్, ఆ నిర్ణయం కఠినంగా ఉన్నా అది నిర్ణయం అవసరం అనుకుంటే పటేల్ తీసుకోగలడు. నెహ్రూకి వ్యావరంగా వస్తుంది. అంటే వాళ్ళు లోపలన్న ఆ థింకింగ్లను బట్టి అతిగా మాట్లాడటం కూడా వ్యసనాల్లో ఒకటి. కొంత సందర్భం లేకుండా మాట్లాడటం, అతిగా మాట్లాడటం, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మోసుకెళ్ళి పేచీలు పెడతా ఉంటారు కొంతమంది. పేచీలు ఎందుకు పెడతారంటే వాళ్ళు స్వసిద్ధంగా ఏ మంచి పని చేయలేరు. పేచీలు పెట్టి వీళ్ళు వాళ్ళ యొక్క దయ సంపాదించుకోవడం కోసం వాళ్ళు స్వసిద్ధంగా ఏ మంచి పని చేయలేరు. చేసే శక్తి లేదు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పటం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం, అది కూడా ఒక వ్యసనం. అది కూడా ఏంటి, ఇప్పుడు అతిగా భోజనం చేయటం, అతిగా నిద్రపోవటం, ఇక్కడ మాటలు అక్కడక్కడ మాటలు చెప్పటం అవసరం లేకుండా, అది ఒక మాట అంటే నాకు కల్పించి చెప్పటం, ఇవన్నీ వ్యసనాలు అంటారు. ఏమంటారు, వ్యసనాలు అంటారు. నువ్వు డబ్బు అవసరమైన చోట ఖర్చు పెట్టచ్చు, అవసరం లేకుండా నువ్వు దుబారాగా ఖర్చు పెడుతున్నావు అనుకో, నీకు వ్యసనం ఉందని శాస్త్రంలో చెప్పాడు. నీకు డబ్బు ఏదన్నా అవసరం అయితే ఖర్చు పెట్టచ్చు, అవసరం లేకుండా ఎప్పుడప్పుడు మనకు అవసరం లేదని డబ్బు ఖర్చు పెడితే అవసరమైనప్పుడు ఉండదు. అంటే దుబారాగా ఖర్చు పెట్టడం కూడా పెద్ద గ్రేట్ అనుకుంటున్నామేమో, అది కూడా వ్యసనం అన్నాడు శాస్త్రంలో. అంటే దానివల్ల దుబారాగా డబ్బు ఖర్చు పెట్టేవాడికి క్రమశిక్షణ పోతుంది. తర్వాత అపాత్ర పాత్ర, నువ్వు ఎక్కడైతే డబ్బు ఇస్తున్నావో అది అక్కడ నీ డబ్బుకి అక్కడ న్యాయం జరగాలి. నీ డబ్బుకి న్యాయం జరిగితే దాని పాత్ర దానం అంటారు. నీకు డబ్బు నువ్వు ఇచ్చిన డబ్బు పట్టుకెళ్ళి సారా తాగుతాడు అనుకోండి, లేదా రెండు సిగరెట్ పెట్టులు కొనుక్కుంటాడు అనుకో, ఉదాహరణకు అనుకుందాం, అది అపాత్ర దానం అంటారు. దానే అపాత్ర పాత్ర అపాత్ర. అపాత్ర దానం వల్ల నీకు పుణ్యం ఎలాగ రాదు, డబ్బు పోతున్న పాపం వస్తుంది చివరికి. ఏం చేయాలి, నువ్వు ఇచ్చే డబ్బు సారా కొట్టుకెళ్ళిపోతాను కాబట్టి. డబ్బు దుబారా ఖర్చులు పనికి రావు, అది నీకు డిస్క్రిమినేషన్. లేకపోతే డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, అది వాళ్ళు డబ్బు వేస్ట్ చేస్తారనుకున్న వాళ్ళకి నువ్వు డొనేషన్ ఇవ్వకూడదు, ఇవన్నీ చూసుకుని డబ్బు చేయాలి. నీ డబ్బు నిన్ను సుఖపెట్టాలి, నీ డబ్బు నీకు పుణ్యం ఇవ్వాలి, నీ డబ్బు నీకు హ్యాపీనెస్ ఇవ్వాలి. కానీ సారే ఇస్తే ఎలాగా, మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు మీకు హ్యాపీనెస్ ఇవ్వాలి, సారే ఇవ్వకూడదు. నా డబ్బు నన్ను సుఖపెట్టకపోతే ఆ డబ్బు ఎందుకు నాకు. అంతే, మీరు డబ్బును సద్వినియోగం చేస్తే మిమ్మల్ని అది మీకు ప్రెజర్ తీసుకొస్తుంది, ఆ డబ్బే మీరు సద్వినియోగం చేయకపోతే పెయిన్ వస్తుంది. మీకు 100 కోట్ల డబ్బు ఉంది, మీ డబ్బు వల్ల మీరు సుఖపట్టలేదు, ఎందుకు ఆ డబ్బు ఏం చేసుకుంటారు? మీ డబ్బు వల్ల మీకు ఎంతో కొంత హ్యాపీనెస్ ఉండాలి కదా. అంచేది మనకి మన అమెరికాలో ఏమంటారంటే దశమ భాగం ఉపయోగించి ఇతరులకి పాత్ర దానం. వాళ్ళు యేసుక్రీస్తు చెప్పింది, ఇది నువ్వు 100 రూపాయలు సంపాదిస్తా అంటే 10 రూపాయలు నీది కాదనుకో పక్కన పెట్టే, ఆ 10 రూపాయలు నువ్వు పాత్ర దానం చెయ్యి, అపాత్ర దానం చేయొద్దు. అంచేది నీకు 100 రూపాయలు నువ్వు సంపాదిస్తా అంటే 90 రూపాయలు నువ్వు నీ కుటుంబ ఖర్చుకొని బాడీ మెయింటెనెన్స్ కూడా ఎంతో కొంత డబ్బు ఉండాలి కదా. 90 రూపాయలు నువ్వు ఉపయోగించుకున్నా, ఓ 10 రూపాయలు నీ కాదనుకో, అవి నీ కాదనుకో, నీ కాదని సమాజ శ్రేయస్సుకి ఉపయోగించు, ఈశ్వరుడి పాదాల దగ్గర సమర్పించు. ఈశ్వరుడి పాదాలకి ఇవ్వటం అంటే కృష్ణుడికి పట్టుకెళ్ళి మనం కాదు, ఈ సమాజ రూపంలో ఉన్నవాడు, సృష్టి రూపంలో ఉన్నవాడు ఈశ్వరుడే. సృష్టి రూపంలో ఉన్నాడు పరమేశ్వరుడే. అంటే సృష్టి రూపంలో ఉన్న పరమేశ్వరుడికి, వాళ్ళకి దరిద్ర నారాయణుడికి, వాళ్ళు కూడా నారాయణ స్వరూపే. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకి పావర్టీ వస్తుంది. ప్రతి మనిషికి బాగుపడాలని ఉంటుంది, చెడిపోవాలని ఉండదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాడికి పావర్టీ వస్తూ ఉంటుంది. ధనవంతుడైన వాడు కూడా కొంచెం పావర్టీ వస్తూ ఉంటుంది. అన్నీ మనం ఫేస్ చేయాలి, బెంబోలు పడకూడదు. వీఆర్ క్రీచర్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. మనం డెస్టినీ చేతిలో క్రీచర్. షేక్స్పియర్ అంటాడు, దెర్ ఇస్ ఎ డివినిటీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. మనం ఎంత కష్టపడి పని చేసినా అది కలిసి రావాలి కదా. మనం కష్టపడి పని చేస్తే అది మనకు కలిసి రావాలి. కానీ కలిసి రాకపోతే మనం ఏం చేయగలం? కేవీకే రాజు గారు నన్నవరకు మీరు కాకినాడ ఫ్యాక్టరీ చాలా పెద్దది కడుతున్నారండి, మీరు తొందరగా ధనవంతులు వచ్చంటే కేవీకే రాజు గారు మాట అన్నవారు కడతాం. కట్టిన తర్వాత యూరియాకి మార్కెట్ ఉంటే అది మాకు డబ్బు వస్తుంది. కానీ యూరియాకి మార్కెట్ ఉండదు అనుకోండి, మేము చేసేది ఏంటన్నారు, మా తెలివితేటలు ఏం చేస్తాయన్నారు. ఒక మనిషి ధనవంతుడంటే తెలివితేటలు ఒకటే సరిపో, చాలా చాలా విషయాలు కలిసి రావాలి. మేము కాకినాడలో యూరియా అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉండగా ఒకరితో చెప్తాను విన్నాను హైదరాబాద్లో. ఇప్పుడు మేము ఆ యూరియా ఫ్యాక్టరీ కడుతున్నాం, యూరియాకి రేటు బాగుంది అనుకోండి డబ్బులు వస్తాయి, రేటు పడిపోయింది అనుకోండి, మార్కెట్ పడిపోయింది అనుకోండి, ఏం చేయగలం మేము? అంటే మా జీవితాలు కొన్ని మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాయి, కేవలం మనం తెలివితేటల మీద ఆధారపడలేదు. మేము తయారు చేసి సరుకులకి అక్కడ మార్కెట్లో డిమాండ్ లేదనుకోండి, డిమాండ్ లేకపోతే మేము రిచ్ ఎలా అవుతాం? అంటే ఒక తెలివితేటల మీద మనిషి అభివృద్ధి ఆధారపడలేదు, దైవ నిర్ణయం కూడా ఉండాలి. లోపలన్న డివైన్ ఫోర్స్, డివైన్ ఎనర్జీ అది కూడా మనకు కలిసి రావాలి. మరి మార్కెట్ కలిసి రావాలి. ఎన్ని తెలివితేటలు ఉన్నా మార్కెట్ లేకపోతే మనం ఏం చేస్తాం? మన తెలివితేటలు ఏం చేస్తాయి? మనం తయారు చేసే దానికి మార్కెట్ బాగుండి డిమాండ్ వెళ్తుంటే వస్తుంది, కానీ దానికి డిమాండ్ లేకపోతే మనం తయారు చేసి వస్తే కొనుగోలు లేకపోతే మనం రిచ్ ఎలా అవుతాం? అంచేత అది కేవలం మనం తెలివితేటలు, మనం ఎవడన్నా రిచ్ అయితే వాడు తెలివితేటల వల్లే అది అయిపోయామని అనుకోకూడదు. అనేక పరిస్థితులు ఎవడికి కలిసి రావాలి. అంటే ఎవడికి చెడిపోవాలని, అందరూ బాగుపడాలని ఉంది. ఎవడికి మరి అందరూ బాగుపడుతున్నారా? కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమంది బాగుపడలేకపోతున్నారు. ఇదంతా అనేక పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. ఇలా ఏదో మరి గీతను మొదలుపెట్టాం కదా ఇవాళ, గీత జయంతి. ఆ గీత గురించి ఏదో నాలుగు మాటలు చెప్పాలి కదా, ఆ సందర్భానికి అనుసరించి చెప్పాలి కదా. మీరు గీత మీకు ఎంతో కొంత పరమేశ్వరుడి మీద మీకు భక్తి లేకపోతే మీ గీత చదివిన అర్థం కాదు. తర్వాత ఎంతో కొంత నియమబద్ధమైన జీవితం ఉండాలి, నియమబద్ధమైన జీవితం ఉండాలి. తర్వాత ఏమో డివోషన్, ఈశ్వరుడి పాదాల ముంద భక్తి ఉండాలి. అంటే ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మన కంట్రోలర్ ఒకడు ఉన్నాడు, మనకి యజమానుడు అని ఒకడు ఉన్నాడు అనే దానికి లివింగ్ ఫెయిత్ ఉండాలి. కొంతమంది ఆదివారం ఒక రకంగా, సోమవారం ఒక రకంగా ఉంటారు. అలా కాదు, నువ్వు అలా కాదు, నీకు లివి సజీవమైన విశ్వాసం ఉండాలి. అంటే నది సజీవమైన నది ఎప్పుడు ఎలా ప్రవహిస్తూ ఉంటుందో నీ విశ్వాసం అలా ఉండాలి. ఒకసారి అనుకున్న పనులు అవుతాయి, ఒకసారి అనుకున్న పనులు అవ్వవు. ఒకసారి అనుకున్న పనులు అవుతాయంటే అది భగవంతుడు ఉన్నాడు అనుకుంటాడు, అనుకున్న పనులు అవుతే దేవుడు లేడు అనుకుంటూ ఉంటాడు. వాళ్ళు అల్ప విశ్వాసులు. వాళ్ళని యేసుక్రీస్తు అంటాడు మీరు విశ్వాసహీనుడు. అంటే మీరు అనుకున్న పని అయిపోతే దేవుడు ఉన్నట్టు, అనుకున్న పని అయిపోతే దేవుడు లేనట్ట. అంత అల్ప విశ్వాసులకి మీకు దేవుడు ఎలా రియలైజ్ అవుతాడు? మీకు ఫ్రీడమ్ ఎలా వస్తుంది? మీకు ట్రూత్ రియలైజేషన్ లేకుండా అసలు ఫ్రీడమ్ ఎలా వస్తుంది? మనకేం కావాలి? ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, ఫ్రీడమ్ ఫ్రమ్ సారో. అది ఎలా వస్తుంది నీకు ట్రూత్ని రియలైజ్ చేయకుండా? నువ్వు అది సాధ్యం కాదు. అంటే నీ విశ్వాసం లోతుగా ఉండాలి. నీ విశ్వాసం, నువ్వు అనుకున్న పనులు జరగకపోవచ్చు, అప్పుడు కూడా నీ విశ్వాసం చెల్లించకూడదు. ఈ భగవద్గీతలో సన్యాస యోగం ఒకటి, భక్తి యోగం ఒకటి, ఏదో రెండు శ్లోకాలు చదివి అనిపిస్తాం. సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగత యోగయుక్త ముని బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. భగవాన్ వాచ, ఇక్కడ కృష్ణ వసుదేవుడి గారు అబ్బాయి చెప్పలేదు. ఇక్కడ ఎవరు చెబుతున్నారు? భగవాన్ వాచ. చైతన్యమే ఒక మానవ రూపం, కాళ్ళు చేతులు ధరించి ఆ కృష్ణుని నోటిని ఉపయోగించుకుని చెబుతాను. అంటే ఏదో నోరు ఎక్స్ప్రెషన్కి ఏదో నోరు ఉండాలి కదా. అక్కడ చెప్పేది వసుదేవుడి గారి అబ్బాయి కాదు. అక్కడ చైతన్యము అంటే ఏది నిత్యమో ఏది సత్యమో అదే చైతన్యం. నిత్యమైనది సత్యమైనది, సత్యమైనది నిత్యమైనది. అంచేత ఆ చైతన్యము ఒక శరీరం ధరించింది. శరీరం ధరించి ఈ కృష్ణుడు అనే నోరుని ఆ చైతన్యం ఉపయోగించుకుంటాను. ఎక్స్ప్రెషన్కి ఏదో నోరు ఉండాలి కదా. అది ఇక్కడ మీరు ఏదో కృష్ణుడు చెప్పాడు మనలాగా ఇండివిజువల్ అయ్యి చెప్పింది అనుకోకుండా, ఈ టీచింగ్ యూనివర్సల్ అయ్యి ఎవరు, ఈ టీచింగ్ బాడీ బౌండ్ అయ్యి కాదు, ఇండివిజువల్ అయ్యి కాదు, ఫాల్స్ అయ్యి కాదు. మీకు అర్థమవుతుందా? దేహం చనిపోతే నేను చనిపోతున్నాను అనుకునే నేను కాదు వీడు, గ్రేట్ అయ్యి ఎవడు, వీడు ఎవడు చెప్తున్నాడు? యూనివర్సల్ అయ్యి. వాడికి దేహం ఉన్నా దేహంతో పరిమితమై ఉండడు, వాడికి మైండ్ ఉన్నా మైండ్తో పరిమితమై ఉండడు. ట్రూత్ రియలైజ్ చేసిన వాడు. అయితే ట్రూత్ కాళ్ళు చేతులు తడుక్కుని చెప్పిదే భగవద్గీత. ఊరికే ధరించింది, బాడీని ధరించింది అంతే. ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి బాడీలో ఉన్నా ఆ బాడీకి వాళ్ళకి సంబంధం లేదని తెలుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ బాడీలో ఉన్నట్టు మనకు కనిపించినా ఆ బాడీకి వాళ్ళకి సంబంధం లేదు. ఏదో నిమిత్తం మాత్రమే ఈ బాడీ వచ్చింది. ఈ బాడీలో ఉన్నప్పుడు కూడా ఆ బాడీ వాళ్ళకి కాదని తెలుస్తూ ఉంటుంది. అయాం దట్ అయాం అయాం అలా ఏం సోన్సో వాళ్ళు ఉన్నామని తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి. నేను అట్టివాడినని ఇట్టివాడినని అనుకోరు. అట్టివాడిని ఇట్టివాడు అనుకుంటే గర్వం వస్తుంది. అంటే అక్కడ మైండ్ వచ్చేస్తాను అయాం. ఏదైతే ఉందో అది దేవుడై ఉన్నది. అది అలాగా లేదు, ఇలాగా లేదు. అది ఎలాగ ఉండాలో అలాగ ఉంది. అది ట్రూత్. ఆ ట్రూత్ నువ్వు అనుకున్నట్లేదు. అది నువ్వు అనుకున్నట్లు అది ఎలా ఉండాలో అది అలాగుంది. అది నీకు రియలైజ్ చేసే వరకు నిజించుకోవడం ప్రయత్నిస్తుంది. నిద్ర అది నీకు అందదు కదా. ఒకటిని మరొకటిగా అర్థం చేసుకుంటావు. ప్రమ ప్రమ ప్రమా ప్రమా అంటే ఎవరైనా ఏదో మాట్లాడుతా అంటే ఏమంటే మీరు దాన్ని ప్రమా ప్రమా అంటే ప్రమా అంటే యథార్థ జ్ఞానం. ప్రమా అంటే యథార్థ జ్ఞానం. ప్రమ కానిది దొంగ జ్ఞానం. ప్రమా ప్రమ అంటే యథార్థ జ్ఞానం. ప్రమ కానిది ఏంటి? వాస్తవ జ్ఞానం. ప్రమ అంటే వాస్తవ జ్ఞానం. ప్రమ కానిది వాస్తవ జ్ఞానం కాదు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినా ఏమంటే మీరు చెప్పేదానికి ప్రమాణం చూపించాలి కదా. ఏదో ఒక భగవంతుడు ఎలా చెప్పాడో మీరు చెప్పిన దానికి దాన్ని సరిపోవాలి కదా. మీరు అహంకారం పెట్టుకుని మాట్లాడితే ఎలా కూరుతుంది? మీరు చెప్పింది సత్యం ఎలా అవుతుంది? మాకు ప్రమాణం చూపించండి అంటారు వాళ్ళు. ప్రమాణం అంటే ఏంటి? వాస్తవమైన జ్ఞానం. అంటే మీరు చెప్పే మాట వాస్తవమైన జ్ఞానానికి సరిపోవాలి. సరిపోవాలి కదా. ఇప్పుడు జడ్జి కూడా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆడు కాన్స్టిట్యూషన్ ప్రకారం చెప్పాలి. ఆడు ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. ఆ దాని కాన్స్టిట్యూషన్కి వాడు చెప్పేదానికి సరిపోవాలి. ఇక్కడ భగవద్గీత మన కాన్స్టిట్యూషన్ లాంటిది. ఇప్పుడు నువ్వు భగవద్ నువ్వు చెప్పే మాటకి భగవద్గీతలో ఏదో శ్లోకంలో నువ్వు ప్రమాణం చూపించాలి. నువ్వు ప్రమాణం చూపించడం వనక నీ మాటలు తీసుకెళ్ళి మన అన్నం తినేటప్పుడు ఏదో కరివేపాకులు ఎలా వస్తే తీసో పక్కన పెడతారు. నువ్వు ఎంత పెద్దవాడని నీ మాటలు తీసి బయట పెట్టేస్తాను. వాట్ ఎవర్ హీ మేబీ, ఏ మ్యాన్స్ వాల్యూ డజ్ నాట్ డిపెండ్ అండ్ వాటికి లెరెన్స్ ఆర్ ఈజ్ పొజిషన్ బట్ వాటికి ఈజ్ అని. నీకు డబ్బు ఉండొచ్చు, పెద్ద చదువు ఉండొచ్చు, 100 పిహెచ్డీలు ఉండొచ్చు, దాన్ని బట్టి నేను నిలువు కట్టకడదు. అసలు నువ్వు లోపల ఎలా ఉన్నావని. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే నీకు 100 డిగ్రీలు ఉండొచ్చు, 100 కోట్లు, అలా నిన్ను కొలవడం. బట్ వాటికి ఈజ్ నువ్వు లోపల ఎలా ఉన్నావని. నువ్వు బయటకు బారినావు, మంచి బట్టలు వేసుకుంటున్నావు, బాగా చదువు ఉంది, డబ్బు ఉంది, బాహ్యంగా నీకు ఏమి లోటు లేదు. కానీ నువ్వు లోపల ఎలా ఉన్నావు, వాటికి ఈజ్ అంటే లోపల వేడ ఎలా ఉన్నాడో దాన్ని బట్టి వాడు ఇలువు కడతాడు. కానీ నువ్వు బయట ఆడంబరాన్ని బట్టి దేవుడు ఇలువు కట్టడు. ఇక్కడ ఏమంటున్నాడు, లోపల సంపద వల్ల మనకి బయట సంపద వల్ల యాత్ర లోక శరీర యాత్ర వెళ్ళిపోతుంది, కొన్ని భోగాలు కూడా అనిపించవచ్చు. లోపల సంపద ఏంటి? దైవీ గుణాలు, దైవీ సంపద. అదేంటది? బయట సంపద, లోపల సంపద. బయట సంపద పైసాలు, లోపల సంపద దైవీ గుణాలు. ఈ గుణాల వల్ల నీకేమొస్తుంది? నువ్వు సంపాదించుకో. లేవనుకో, లేదు లేవనుకో, ఒక ఎరం చేయి. తర్వాత అప్పుడు లోపల గుణాల వల్ల నీకేమొస్తుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్ల చిత్తశుద్ధి వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. అయితే లోపల పైసాలు నేను ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? చివరికి మోక్షంలోకి తీసుకెళ్తున్నాయి. దానికి విలువ లేదని అనుకోవద్దని. ఇక్కడ ఈ సన్యాసస్తు మహాబాహో, మహాబాహు అంటే వీడి చేతులు పొడుగ్గా ఉంటాయి. ఎవరికి? బుద్ధుడి చేతులు కూడా చాలా పొడుగ్గా ఉంటాయి, మన చేతుల కంటే ఎక్కువ పొడుగ్గా ఉంటుంది. వీడు మహాబాహో, ఓ పొడుగు చేతులు గలవాడా, పెద్ద చేతులు ఉన్నాయి నీకు. కొంతమందికి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. వివేకానంద కళ్ళు ఇంత కన్ను ఉంటుంది, ఒక కన్ను. రామకృష్ణుడు ఎక్కువ వాడు కళ్ళంగా చూసేవాడు. ఏమంటే అస్తమానం నా కళ్ళంగా చూడొద్దని ఉన్నాడు. మరి నేనేం చేస్తానని నీ కళ్ళ చేత ఆకర్షించబడుతున్నానని చూస్తున్నాను అన్నాడు. కొంతమందికి పొడుగు చేతులు ఉంటాయి. ఎలా ఉంటాయి? బుద్ధుడు కూడా చేతులు చాలా పెద్దవి. తర్వాత మహాబాహో, ఏ అర్జున పొడుగు చేతులు కాడా, ఏ పొడుగు చేతులు వాడా, నీ చేతులు ఏమైనా బాగా పొడుగ్గా ఉన్నాయి, అంత పొడుగ్గా లేవు. ఏ పొడుగు చేతులు వాడా అర్జున, పొడుగు చేతులు వాడా, ఏదో కుంతిగారు అబ్బాయి, ఓ పొడుగు చేతులు వాడా. సన్యాసస్తో ఇప్పుడు నీకు కర్మయోగం, సత్కర్మ నిష్కామంగా ఇప్పుడు చేయలేదు. సత్కర్మ కూడా సకామంగా చేయకూడదు, నిష్కామంగా చేయాలి. మీరు మంచి పని చేసినా ప్రక్కర్లేదు, బాహ్యంగా మీరు ప్రతిఫలం ఆశించకపోయినా. చాలామంది ధనవంతులు ప్రతిఫలం ఆశించకపోయినా గౌరవం ఆశిస్తారు. అది ఇట్ ఈజ్ ఆల్సో డిజైర్. రమణ మహర్షి గారు కీర్తి, లోకంలో కీర్తి గురించి ఒక దారుణమైన మాట చెప్పారు. చాలామంది కీర్తి వస్తుందంటే అక్కడ సందేహిస్తారు. లేచేపురం ఆడు గోడ మీద పేరు రాయాలి. అడుగు పెద్ద పెద్ద అక్షరాలతో, మరి చిన్న అక్షరాలు పనికిరావు. పెద్ద అక్షరాలు ఉండాలి, తాటికే అక్షరాలు ఉండాలి అక్కడ. తర్వాత ఆడు కీర్తి కాముకుడు అంటారు. అంటే వాడు కీర్తి వస్తుందంటే చేతితో పని చేస్తాడు, లేకపోతే చేయడు. కీర్తి రాదనుకుంటే ఎంత మంచి పనైనా చేయడు. వాళ్ళ గురించి రమణ మహర్షి గారు ఏమన్నారంటే, వేషలంటా తిరిగివాడు బాగుపడతాడు, కానీ కీర్తికాంక్షనోడు ఎవడు బాగుపడ్డని చెప్పాడు. బజార్లో వేషలంటా తిరిగివాడు బాగుపడవచ్చు, కానీ కీర్తికామకొత్తున్నవాడు బాగుపడే అవకాశం లేదు. ఏం చేద్దంటే, మిల్టన్ ప్యారడైస్ లాస్ట్ ది లాంగెస్ట్ పోయి మన ఇంగ్లీష్ లిటరేచర్ మిల్టన్ రాశాడు. వాడు మిల్టన్లో నాకు ఒక వాక్యం చేస్తుంది, ది లాంగెస్ట్ పోయి మన ఇంగ్లీష్ లిటరేచర్. వాడు వాడితో సమానంగా అరవింద కూడా ఒకటి రాశాడు ఈ మధ్య ది లైఫ్ డివైన్లో, అది సావిత్రి. సావిత్రి కూడా లాంగెస్ట్ పోయిన రాశాడు. ప్యారడైస్ లాస్ట్ లేక అరవింద కోర్స్ కూడా రాశాడు. సరే ఆ విషయాలు అంటుందండి. ఇప్పుడు అందులో వాడు ప్యారడైస్ లాస్ట్లో ఏమని రాశాడంటే, వయసు ముదిరిపోయాక కామక్రోధాలు తగ్గొచ్చు, కానీ కీర్తికాంక్ష తగ్గదు. ఆడి చచ్చే రోజు వచ్చే వరకు ఆడి శరీరం సేవమయ్యే వరకు కీర్తికాంక్ష ఉంటుంది. అది కామక్రోధాల కంటే ప్రధానమైనది అని ప్యారడైస్ లాస్ట్లో మెల్టన్ చెప్పాడు. అసలు మంచి పని వాళ్ళకి అది డిజర్వింగ్ ఏమో, వాడు టూ పూరు వాడు డిజర్వింగ్, మనం ఇవ్వటానికి డిజర్వింగ్ అని ఆడు అనుకున్నా, వీడికి ఇవ్వటం వల్ల మనకి ఏం పేరు రాదు అనుకుంటే పైసా ఇవ్వడాడు. అంటే మంచి పనులు చేసేవాళ్ళు కూడా కీర్తి కాంక్షిస్తారు, ఇక్కడ అది పనికిరాదు అంటున్నాడు. నువ్వు 100% సత్కర్మయ్యి ఉండాలి, అది నిష్కామంగా ఉండాలి. నువ్వు చేసేది ఎలా ఉండాలి, సత్కర్మ ఉండాలి, అది నిష్కామంగా చేయాలి. నువ్వు ఫేమ్ ఆశించకూడదు, పని పని కోసమే చేయాలి. పని అక్కడ పని అవసరం అనుకుంటే ఆ పని అవసరం అనుకుంటే పని పని కోసమే చేయాలి, కానీ నీ దొంగనే నువ్వు పక్కన పెట్టాలి. దొంగనే ఎవరు బాడీ బాగుండాలి, దాన్ని ఏం చేయాలి, ఓ పక్కన పెట్టాలి. అంతేగాని ఆ దాన్ని ఓ పక్కన పెట్టకుండా ఆ నేను అక్కడ పెట్టుకుంటే అది కలుషితం చేస్తుంది. అది ఒకవేళ నీ మైండ్ ఇది మంచి పనైనా ఎందుకు మనకి నీ అంతరాత్మ చేయమని చెబుతుంది, ఒకసారి మైండ్ వద్దంటుంది. ఏం చేద్దాం, మైండ్ మాయలో భాగం. అర్జున, ఈ గాలి నిప్పు నీరు ఆకాశము నీ మనస్సు నీ బుద్ధి నీ అహంకారం ఇదంతా మాయా అంటాడు. నీ మనసును చూసి నువ్వు పొంగిపోతున్నావు, నీ తెలివితేటను చూసుకుని నువ్వు పొంగిపోతున్నావు. పంచిపోతారు ఫైవ్ ఎలిమెంట్స్ ఎలాగ మాయో, నీ ఇంటలెక్ట్ నీ మైండ్ నీ ఈగో సెన్స్ ఇదంతా మాయలో భాగాలు. నీ ఈగో సెన్స్లో నువ్వు బయటకు రాలేవు అనుకో, మాయలో నుంచి బయటకు రాలేవు. అంటే నీ ఈగోని గ్లోరిఫై చేయడానికి ఏ పని చేయకు. ఈగోని గ్లోరిఫై చేసుకోవడానికి ఏ పని చేస్తే బంధంలో పడతాం, మోక్షం ఎలా రాదు, చివరికి బంధంలో పడతాం. పని పని కోసమే చెయ్యి. ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు, నువ్వు సత్కర్మ చేస్తే సరిపోదు. సత్కర్మ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, పేరు వస్తుంది, గౌరవం వస్తుంది, ప్రతి రిజల్ట్ వస్తుందంటే, మంచి రిజల్ట్ వస్తుందంటే, వాడి రిజల్ట్ రిటర్న్స్ బాగుంటాయనుకుంటే సత్కర్మ చేసేవాళ్ళు ఉన్నారు. మనకేమనిపిస్తుందంటే వాడు సత్కర్మ చేస్తున్నాడు అనుకుంటాం, వాడు రిజల్ట్స్ కూడా అక్కడ ఆ రిజల్ట్స్ కూడా అక్కడ కావాలి. అలా కాదు, నువ్వు సత్కర్మ డిజైర్లెస్గా చేయాలి. ఆ చేసేది సత్కర్మ ఉండాలి, అది డిజైర్లెస్గా చేయాలి. డిజైర్లెస్గా చేస్తే అప్పుడు నువ్వు అప్పుడు నీకు జ్ఞాననిష్ట కుదురుతుంది. నీ ఎంత బయట లేదు అసలు సత్కర్మ, నువ్వు ఇంట్లో ఎక్కడా చేయవు అసలు. నువ్వు ఈ సత్కర్మ ఎప్పుడు నిష్కామంగా చేయలేదు అనుకో, నేనేవ్వడం కూర్చుండి చూపదు, మొద్దయ్యి కూర్చుంటావు, నీకు చిత్తశుద్ధి ఎక్కడ ఉందో పొమ్మన్నాడు కృష్ణుడి. ఎక్కడో కూర్చుని నాలుగు గదులు తలుపులు వేసేసుకుని నేనేవ్వండి ఏదో విచారణ మార్గం మొదలెడితే నువ్వు నీకు జ్ఞానం రాదు కదా, సోమరతనం వస్తుంది. ఏది నీకు అర్హత ఏది అది కదా. ఇప్పుడు నిష్కామకర్మకి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నువ్వు సాధన చేసినా ఫెయిల్ అయిపోతావు. ఎప్పుడు నీ మైండ్లో ప్యూరిఫికేషన్ లేనప్పుడు భగవాను వాచ. ఆడు ఈగోల్ ఎస్టేట్లో చెబుతున్నాడు ఇవన్నీ, అక్కడ ఈగోల్ ఎస్టేట్లో చెబుతున్నాడు ఆడు భగవాను వాచ. అంతేకాని నేను ఏదో విచారణ చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, లోపల శుభ్రంగా పొల్యూషన్ ఉంది నీకు, నేను ఏదో విచారణ చేస్తున్నాను అది చేస్తా. ముందు నీ మైండ్ ప్యూరిఫై అవ్వాలి. ప్యూరిఫై ఎలాగవుతుంది, ఒట్టి మాటల వల్ల ఖాళీ మాటల వల్ల వస్తుందా, రాదు నీకు. ఒట్టి మాటల వల్ల ఏది వస్తుంది ఏది రాదు, నువ్వు ప్రాక్టీస్ ఉండాలి. నీ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తా ఉండాలి, ఏదో రోజు చేస్తే సరిపోదు. ఆ రియలైజేషన్ వచ్చే వరకు నీ ప్రాక్టీస్ కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి. ఏం చెబుతున్నాడు ఇక్కడ, నువ్వు సత్కర్మ నిష్కామంగా అయినా కొన్ని జన్మల తరబడి అలాగా బాడీ తరబడి బాడీ అలా చేసుకుంటా అంటే నీకు మైండ్లో ప్యూరిఫికేషన్ వస్తుంది, నీ మైండ్లో ప్యూరిఫికేషన్ వస్తుంది. నీకు ప్యూరిటీ 100% నీకు ప్యూరిటీ అయితే ఈ ప్యూరిటీ నీ లోపల ట్రూత్ని రియలైజ్ చేయడానికి ఫిట్ అవుతుంది. నీకు 100% ప్యూరిటీ వచ్చింది అనుకో, ట్రూత్ అండ్ 100% ప్యూరిటీ అది, అప్పుడు ఇందులో ఇది వెళ్ళి అందులో లయం అవుతుంది. లేకపోతే లయం అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు నది వెళ్ళి సముద్రం ఎలా లవ్వుతుందో, నీ లోపల ట్రూత్లో ఎంత ప్యూరిటీ ఉందో అంత ప్యూరిటీ నీ మైండ్కి వచ్చినప్పుడు ఇది న్యాచురల్గా అందులో లయం అవుతుంది. అంచేది నువ్వు సత్కర్మ నిష్కామంగా చేయకుండా, చిత్తశుద్ధి లేకుండా, నీ కాన్సన్ట్రేషన్ లేకుండా, ప్యూరిఫికేషన్ లేకుండా, తోటి మానవ జాతి పట్ల లవ్ ఎలా ఉంటుందో, లవ్ వేరు లస్ట్ వేరు, లస్ట్ రిటర్న్స్ అడుగుతుంది, లవ్ రిటర్న్స్ అడగదు. రెండాటి ఎంటైర్లీ 2 different things అయ్యి లస్ట్ వేరు. మనం లస్ట్ని లవ్ అనుకుంటున్నాం, లస్ట్కి రిటర్న్స్ కావాలి, లవ్కి రిటర్న్స్ అక్కర్లేదు. అంచేది అర్జునాలు ఏం చేస్తావంటే నువ్వు చిత్తశుద్ధి లేకుండా, నువ్వేం ఫిట్ అవ్వకుండా, నువ్వు కానీ నేనేమన్నా విచారణ మార్గం అడిగి చేసినా నువ్వు నోటికి నువ్వు పళ్ళు సక్సెస్ అవ్వవు. ఇది సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. ఇది సుప్రీంకోర్టులో సింగిల్ జడ్జి చెప్పిన జడ్జిమెంట్ కాదు. ఇప్పుడు ఇది భగవద్గీత ఫుల్ బెంచ్ జడ్జిమెంట్, దీనికి మీద అప్పీల్ లేదు. ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అనకు ఇది నీ బ్రెయిన్లో ఏదో దోషం ఉంది. ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అనుకో, నీ లోపల సిన్ ఉందనుకో, నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. నీ మైండ్లో ఏదైనా మైనస్ పాయింట్స్ ఉన్నాయనుకో, నువ్వు యాక్సెప్ట్ చేయవు. నీకు దేహాత్మ బుద్ధి బలంగా ఉందనుకో, నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే దేవుడికి నష్టం ఏంటి? దేవుడికి వచ్చేది లేదు, పోయేది లేదు. నేను చాలా కష్టపడి వరచి కృష్ణుడు అంటాడు, నేను చాలా అర్జున్ నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను, మామూలు మనిషి కంటే ఎక్కువ కష్టపడి పని చేస్తున్నాను. అలాగే నీ లోకం నుంచి నాకేదో కావాలని ఆశించడం లేదు. నేను ఏం చేయాలి ఆశించడం లేదు. నేను పొందవలసిందంటే ఏమి లేదు అర్జున. అది అక్కడ రహస్యం చూడండి. వాడి పొందవలసిందంటే ఏదైనా ఉంటే ఆశించడం మానడం. అర్జునాడు నేను వర్క్ చేస్తున్నాను, చాలా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వాళ్ళు రోజుకి 16 గంటలు వర్క్ చేసేవాళ్ళు. ఏం పొందారు? భాషంగా ఏం పొందింది లేదు వాళ్ళకి. అలాగే కృష్ణుడు కూడా చాలా గంటలు వర్క్ చేసేవాడు. తర్వాత ఇది మామూలు పనులు కూడా చేసేవాడు. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్ళికి వచ్చాడు అనుకున్న కృష్ణుడు అరిటాకులు కూడా వేసేస్తాడు. ఆడికి పెద్ద పనులు చిన్న పనులు లేదు. కొంతమంది అన్నాలు వడ్డించి కూడా అరిటాకులు తీయమంటే తీరు, అది చిన్న పని ఏమో అనుకుంటారు. నీకు అర్థమవుతుందా? ఈ పని ఆ పని తేడా లేకుండా అమెరికాలో చేయటం అలవాటు ఉంది. మన ఇండియా వాళ్ళకి అలవాటు లేదు. వర్క్ కల్చర్ లేదు మనకు, అసలు మన బ్లడ్లోనే వర్క్ కల్చర్ లేదు. మన పని దొంగలం, మనం అందరం పని దొంగలం. మేత వేస్తున్నారంటే ఎడ్లో కలుస్తాం, మీకు అర్థం? పని చెబుతున్నారంటే దూళ్ళలో కలిసిపోతాం. దూళ్ళకి పని చెప్పరు కదా. చుట్టూ తవుడు పెడుతున్నారంటే ఎడ్లో కలిసిపోతాం, మీకు అర్థమైందా? ఏదైనా పని చెబుతారంటే దూళ్ళలో కలిసిపోతాం. లేకదోళ్ళకి పని చెప్పరు కదా, అందులో కలిసిపో. ఇది మన పాలసీ. అది పని చేసే అలవాటు లేదు మనకు. అంటే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, దేవుడి పాదాల దగ్గర నువ్వు పుష్పాలు పెడుతున్నావు కదా, అలా పని ద్వారా కూడా భగవంతుని ఆరాధించు. పని ద్వారా కూడా భగవంతుని ఆరాధించు. వర్క్ ఇది వర్షిప్ అని. నువ్వు చేసే పని వర్షిప్ కింద చెయ్యి, అప్పుడు ఆయన అనుగ్రహానికి నువ్వు పాత్రుడు అవుతావు. అంటే లోపల మా వెబ్సైట్లో మొన్న ఎవరో ప్రశ్నలు పంపారు, మెడ్రాస్ 10 ప్రశ్నలు నాకు సమాధానం చెప్పి. మాకు వెబ్సైట్ ఉంది కదా, అందులో ఒక ప్రశ్న ఎవరేసాడంటే, మరి వాడు ఇండియన్నో లేకపోతే వైట్ మ్యానో మనకు తెలియదు, బ్రౌన్ మ్యానో తెలియదు వాడుకు. అందులో ఒకటి ప్రశ్న ఏమేసాడంటే, 10 ప్రశ్నలు ఒకటి ఏంటంటే, ఉపనిషత్తులో భగవంతుడి అనుగ్రహం, భగవంతుడిని ఎవరినైతే ఎన్నుకుంటాడో వాడికి వాడు తెలియబడతాడని ఉపనిషత్తులో ఉంది. అయితే భగవంతుడికి పార్షియాలిటీ ఉండాలి. ప్రశ్న ఏంటంటే, ఆయన ఎవడైతే ఎన్నుకుంటాడో వాడికే తెలియబడతాడు, కానీ అందరికీ తెలియబడ్డవు. అక్కడ భగవంతుడికి పార్షియాలిటీ ఉన్నట్టు తెలుస్తుంది కదా అన్నాడు. అంటే వాడు రాంగ్ అండర్స్టాండింగ్, ఆ రాంగ్ అండర్స్టాండింగ్ అది వాడు అలా వచ్చినది. అంటే గ్రేస్ అంతటా ఉంటుంది, గ్రేస్ అంతటా ఉంటుంది. అంటే నీ ఆ గ్రేస్ నువ్వు ప్యూరిటీ లేనివాడు అందుకోలేడు. ప్యూరిటీ లేనివాడు ఇప్పుడు వర్షం కురిసేస్తానుకో, ఓ బింది పెట్టుకెళ్ళి నువ్వు బోర్లో పెడితే ఎంత వర్షం కురిసినా బిందులో నీళ్లు పడవు. బిందిని బోర్లు దించేసి పెడతావు అనుకో వర్షంలో, పద్దిక్కులు వర్షం తెలిసినా బిందులోకి అలాగా నీ మైండ్ క్లోజ్ చేసుకుంటే తర్వాత నీ మైండ్ ఓపెన్ చేసి ఉంచాలి, నీకు అర్థమవుతుంది, ప్యూరిటీ ఉండాలి, తర్వాత నేర్చుకోవాలనే బుద్ధి ఉండాలి, జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస లేకుండా మనము జ్ఞానం రాదు, ముముక్షత్వం లేకుండా మోక్షం రాదు. అసలు జ్ఞానానికి పెట్టుబడి డబ్బు కదొట్టునో, తెలుసుకోవాలనే కాంక్షే పెట్టుబడి. జ్ఞానానికి నువ్వు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే డబ్బు ఉండాలి, జ్ఞానం సంపాదించడానికి డబ్బు అక్కర్లేదు, తెలుసుకోవాలనే కాంక్ష ఉండాలి. అంటే ఆయన అలా ఎందుకు చెప్పాడంటే, ఎవడో డిజర్వ్ అయితే ఆడి ఎవడో డిజర్వ్ అయితే వాడికి నేను తెలియబడతానని చెప్పడం కోసం, నేను ఎవడనైతే ఎన్నుకున్నానో వాడికి తెలియబడతానని చెప్పాడు. అంతేగాని వాడికి ఆ డిజర్వ్ అవ్వకుండా వీడు తెలియబడ్డు, వాడికి డిజర్వ్ అయితే తెలియబడకుండా వీడు ఉండలేడు. వాడు ఎంతవరకు డిజర్వ్ అంటే ఈ ఓన్లీ గట్టి వాట్ యు డిజర్వ్. నీ అర్హత మించి నువ్వు పొందుతావు, కానీ అర్హత లేని తీసుకోండి నీకు ఇవ్వడం. గ్రేస్ అంతటా ఉంది. అయితే గ్రేస్ నీకు అందుకో, రిసీవింగ్ స్టేషన్ ఉండాలి కదా. రిసీవింగ్ స్టేషన్ లేదనుక గ్రేస్ నువ్వు అందుకోలేవనుకో, నీకు సన్నిహితంగా ఉన్నాడు నారాయణుడు. మన శరీరం కంటే, మన మనస్సు కంటే, మన ఇంద్రియాల కంటే సన్నిహితంగా ఉన్నాడు వాడు. మన నిజమైన ఆత్మగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు వాడు, సాక్షిగా ఉన్నాడు. అంచేది వాడి యొక్క గ్రేస్ నువ్వు అందుకోవడానికి నువ్వు ఫిట్ అవ్వాలి. అంటే ఎవడైతే ఫిట్ అయ్యాడో వాడికి తెలియబడతానని చెప్పడం బదులు, నేను ఎవడనైతే ఎన్నుకుంటానో వాడికి తెలియబడతానని చెప్పాడు. అది మనం ఉపనిషత్తుల భాష అలా ఉంటుంది. ప్రాచీనమైన భాష అది, మోడర్న్ భాష కాదు. అది యాన్షియంట్ లాంగ్వేజ్. అది అర్థం చేసుకోవడంలో తేడా. భగవంతుడికి పార్షియాలిటీ ఉంటే వాడు భగవంతుడు ఎలా అవుతాడు? మీ అండర్స్టాండింగ్లో తేడా అది. అందుకని ఆయన చెప్పిన వాక్యంలో తేడా లేదని చెప్పాను. అది 20 నిమిషాలు పట్టాం. ఆ ప్రశ్నే చాలా టైం తినేస్తాను మా వెబ్సైట్లో. ఇప్పుడు ఎందుకంటే అలా అనిపిస్తుంది. ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడంలో అది తేడా ఉంటుంది. ఆ లాంగ్వేజ్ అర్థం అది అది యాన్షియంట్ లాంగ్వేజ్. ఉపనిషత్తులు వేదాలు కొన్ని కొన్ని తిరగవుతాయి, మనకు తిరకాసుగా ఉంటాయి. ఇది మోడర్న్ లాంగ్వేజ్ కాదు, యాన్షియంట్ లాంగ్వేజ్. అసలు పొయిట్రీ కూడా మన మోడర్న్ పొయిట్రీ అన్నది అర్థం చేసుకున్నట్టు యాన్షియంట్ పొయిట్రీ మనకు ఓల్డ్ పొయిట్రీ అర్థం కాదు. అందులో మిస్టరీ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ విషయం వదిలేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తం అయోగ్యత. అంటే నిష్కామకర్మ చేయనివాడు అంటే సెల్ఫ్లెస్ వర్క్ చేయనివాడు వాడు. ఏదో టైంలో సెల్ఫ్లెస్ వర్క్, మీరు బాడీ మెయింటెనెన్స్కి కొంత పని చేస్తున్నా సమాజానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడాలి. సమాజానికి కూడా మొత్తం మీరు సంపాదించిందంతా మీరే తినేస్తుంటే మీరు మనుషులా దొంగలా అని అడిగాడు కృష్ణుడు. కొంతమంది మేము సంపాదించుకుంటున్నామంటే మేము అనిపిస్తూ ఉంటారు కొంతమంది, మీరు దొంగలా మనుషులా, మీకు సంపాదన ఎలా వచ్చింది? సమాజం ఏమి హెల్ప్ చేయకుండా మీరు రిచ్ పీపుల్ అయిపోయారా? సమాజం ఏమి హెల్ప్ చేయకుండా మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయిపోయారా? నువ్వు MBBS చదివావు, సమాజం డబ్బు ఎంత ఉంది నువ్వు MBBS చేయడానికి? గవర్నమెంట్ నుంచి MBBS చెప్పిస్తే అందులో గవర్నమెంట్ డబ్బు అంటే ఎవరిది? సమాజందే కదా. నువ్వు సమాజం డబ్బు ఏమి లేకుండా రిచ్ మ్యాన్ అయిపోయావా? నువ్వు తయారు చేసే వస్తువు ప్రజలు కొనకుండా నువ్వు రిచ్ మ్యాన్ అయిపోయావా? అయితే నువ్వు సమాజానికి ఏమి ఉపయోగపడకుండా నేను సంపాదించుకుని నేనే తింటానంటే నువ్వు మనిషివి కాదు, దొంగవు అన్నాడు భగవంతుడు. అన్నాడు నేను అనలేదు, తిట్టుకుంటే భగవంతుని తిట్టుకోండి మీరు. దొంగలని నేను అంటాను, ఇది భగవాను వాచ. మీరు తిడితే భగవంతుని తిట్టుకోండి, నన్ను తిట్టకండి. నేను అటువంటి మాటలు అంటలేదు, మీరు దొంగలని ఆయన చెబుతున్నాడు. నువ్వు సమాజం హెల్ప్ లేక నీకు చదువు వచ్చిందే డబ్బు, సమాజం ఏమీ హెల్ప్ చేయకుండా నువ్వు రిచ్ మ్యాన్ అయిపోయావు. సమాజంతో సంబంధం లేకుండా ఎవడొకడు చదువు చెప్పకుండా నువ్వు పెద్ద చదువు వచ్చేసిందా నీకు? సమాజాన్ని ఏమి ఉపయోగించుకోలేదా నీకు చదువు రావడానికి? నువ్వు హై స్కూల్ని కాలేజీని ఉపయోగించుకోలేదా? ఆ కాలేజీని నువ్వు కట్టావా? అక్కడ చదువుకున్నావు నువ్వు, ఆ కాలేజీలో నువ్వు కట్టిన కాలేజీ కదా, ఎవడో కట్టాడు కదా. మరి ఆ సమాజానికి నువ్వు ఉపయోగపడాలి కదా. సమాజానికి నువ్వు డబ్బు, నువ్వు నేనే తినేస్తాను, మనతో నేను తినేస్తాను, నువ్వు మనిషి కాదు, దొంగ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక శ్లోకం దగ్గర ఆగిపోతే మనం పరిగెట్టాలి కదా అండ కాదు. మనం అబ్రహం లింకన్ లాగా స్లో ఆకర్షకం తయారయ్య. అబ్రహం లింకన్ అంటాడు, నేను స్లో వాకర్నే డెస్టినీ మిస్ అవునాడు, గోల్ మిస్ అవునంటాడు. కానీ స్లో వాకర్నే. ఇదేమంటున్నాడు, అయోగత అంటే కర్మ, కర్మని యోగంగా ఎవడైతే చేయడో, కర్మని యోగంగా ఎవడైతే చేయడో వాడు ఒకవేళ జ్ఞానం, జ్ఞాన నిష్ఠలు ఉండాలన్నా అది సాధ్యం. ఇప్పుడు రమణ మహర్షి గారు ఎలా ఉన్నారో, రామకృష్ణ పరమహంస గారు ఎలా ఉన్నారో, నేను కూడా గోచీలు పెట్టుకు అలాగంటే నువ్వు గోచీ మిగిలిచ్చి జ్ఞానం రాదని గోచీ పాత్ర రాయలు అవుతాం మనం. దేనికి గోచీ పాత్ర రాయలు అంటే గోచీలు పెట్టుకుని తిరగటానికి పనికొస్తారు మీరు, లోపల మీరేం మొగ్గరను, లోపల మీకు మెచ్యూరిటీ ఏం రాదు. అంటే ఏ పని ఎంతో కొంత సెల్ఫ్లెస్ వర్క్ చేయకుండా మీరు కనీసం మీ తోటి మానవుడు శ్రేయస్సు కూడా మీరు కోనకుండా, ప్రపంచానికి మీ కంట్రిబ్యూషన్ ఏమి లేకుండా మీరు ఊరికే నేను జ్ఞాన ఆత్మజ్ఞానం సంపాదించేస్తాను, జ్ఞాన నిష్ఠలం ఉంటానంటే అనుకున్నది సాధ్యం కాదు. ఇట్ ఇట్ పాసిబుల్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్, అది కష్టసాధ్యం. అంటే మీ మైండ్ ప్రిపరేషన్ లేకుండా, మీ మైండ్ బలిసి ఉందే పెడుతున్నాడు ఇక్కడ పట్టుకుని, మీ మైండ్ శుభ్రంగా ప్రాపంచిక భోగాలు అన్ని అనిపించి బలిసి ఉందే, మీ మైండ్ చిక్కుపోవాలి కదా. మీ మైండ్ చిక్కుపోకుండా నో మైండ్ స్టేట్కి ఎలా వస్తారు, నో మైండ్ స్టేట్కి రావాలి కదా. నో మైండ్ స్టేట్కి వస్తేనే కానీ ట్రూత్ రివీల్ అవ్వదు కదా. మీ మైండ్ దేనికి ఉపయోగిస్తున్నారు, ఇంద్రియాల ద్వారా విషయాలను అనిపించడానికి ఉపయోగిస్తున్నారు. విషయాలు అనిపించకుండా చిక్కుపోతుంది అనుకున్నారు, బలుస్తుంది అన్నాడు. అది దొనపోతులా బలిసిపోతుంది మీ మైండ్, దొనపోతు లాంటి మైండా మీకు జ్ఞానం సంపాదించి పెట్టి తిడుతున్నాడు అండి. బలిసి ఉన్నారు, మీ శరీరం చిక్కిపోయిన మీ శరీరం చిక్కిపో, మీ శరీరం మనస్సు చిక్కుపోవాలి, శరీరం చిక్కుపోక్కర్లేదు. మీరు సాగు సిద్ధంగా ఉన్నట్టు ఉండక్కర్లేదు శరీరం విషయంలో. శరీరం సామాన్యంగా ఉన్న ఇబ్బంది లేదు, మనస్సు కొంచెం చిక్కాలి. అంటే మనస్సు దైవ చింతన చేస్తంటే అది చించించి చించించి అది పోతుంది, ఏది మైండ్ పోయి నో మైండ్ స్టేట్ వస్తుంది. మీరు ఇంద్రియాల ద్వారా విషయాలు ఎంజాయ్ చేస్తంటే నువ్వు నీ మైండ్ను బాగు చేసుకోవాలి. నీ మైండ్ని బాగు చేసుకోవడం కంటే మించిన పని ఏమన్నా లోకంలో నీకు ఉందా? వెయ్యి ఎకరాలు 2,000 ఎకరాలు సంపాదించిన వాళ్ళకి వెనకాల వాళ్ళు ముసలి వాళ్ళు లేక వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు లేరు. వీళ్ళందరూ మీకు ఎక్కడైతే అటాచ్మెంట్ ఉందో వాళ్ళందరూ మిమ్మల్ని ఉద్ధరించేస్తారు అనుకోకండి. మీరు చచ్చిపోయిన మరుసటి రోజున కూడా మిమ్మల్ని తలపెట్టరు. 11వ రోజు వెళ్ళాక మీకు గొడవ ఉండదు వాళ్ళకి, ఏముండ వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటారు. అంటే మనకు అసలు గ్రాటిట్యూడ్ ఉంటే కదా కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియదు మనుషులు. మనం తెగబలిసి ఉన్నారు. తెగబలిసి అంటే శరీరాన్ని తిట్టలేదు, మైండ్ తిడుతున్నాడు. ఇక్కడ మీ మైండ్ తెగబలిసిపోయింది. ఇంకా రోజు విషయ చింతనే కానీ దైవ చింతన ఉందా మీకు? దైవ చింతన వాడు నో మైండ్ స్టేట్లోకి వెళ్తాడు, విషయ చింతన వాడికి మైండ్ బలిసిపోతుంది. అంటే అజ్ఞానం పెరిగిపోతుంది వాడికి. మీరు రోజు చేసేది ఏంటి? రోజు విషయ చింతన పెట్టుకుని జ్ఞాన నిష్ట ఆశిస్తున్నారా? ఉత్తరానికి ప్రయాణం చేస్తూ దక్షిణానికి వెళదాం అనుకుంటున్నారా? మెడ్రాస్ వెళ్ళి రైల్లో కూర్చుని కలకత్తా వెళదాం అనుకుంటున్నారా? మీరు చేసేది ఏంటి? ఎంజాయ్మెంట్ తప్పించి మీకు ఏం అక్కర్లేదు. మీరు సంపాదించిన ధనాన్ని కూడా ఎంజాయ్మెంట్కి ఉపయోగించి ఒకవేళ ఉంటేనే, కొంతమంది సంపాదించుకోవడం కూడా ఎంజాయ్మెంట్కి సంపాదించుకుంటారు. ధనం లేని వాళ్ళు ఎంజాయ్, ధనం లేకపోతే ఎంజాయ్మెంట్ లేదని అంటే సంపాదించుకుంటారు. అంటే పెర్ఫెక్షన్ ఇస్ వన్ థింగ్ అండ్ ఎంజాయ్మెంట్ ఈజ్ అనదర్. ఆ తీసుకెళ్ళి గోల్ వెరీ తీసుకెళ్ళి రెండాటికి సంబంధం లేదు. దీస్ టూ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్స్. ఏది పెర్ఫెక్షన్ వేరు, ఎంజాయ్మెంట్ వేరు. మీ మైండ్ వరల్ని ఎంజాయ్ చేసేకొలది తెగబలిసిపోతున్నది. అంటే మీ స్వరూపానికి దూరం అయిపోతుంది. మీ స్వరూపానికి దీనం అయిపోతే చచ్చిపోయిన తర్వాత మీకు మిగిలేదు నరకం. మీకోసం నరకం వ్యతిరేక నరకం కనిపెట్టుకుంది. లోభిత్వం కూడా నరకానికి తీసుకెళ్తుంది, అతికోపం కూడా నరకానికి తీసుకెళ్తుంది. అతికోపం కూడా తర్వాత అతిగా కామం ఉంటే అది నరకానికి తీసుకెళ్తుంది. ఆ గేట్లు నిండా ఎంతమంది జనం వల్ల గేట్లు విశాలంగా ఉంటాయట. 3 గేట్లు ఎప్పుడు విశాలంగా ఉంటాయని చెప్పాడు. 1 కామం, 1 క్రోధం, 1 లోభిత్వం. 1 కొంతమంది చాలా లోభిత్వంగా ఉంటారు, చాలా లోభిత్వంగా ఉంటారు. తర్వాత అతిగా కొంతమంది జరుగుబాటు కోపం అని ఉంటుంది, కారణం ఉండదు కోపం వస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళని కూడా కారణం లేకుండా తిడతా ఉంటారు. ఈ మధ్యన పెద్ద మనిషిని అడిగాను నేను, ఏంటని ఊరికే కారణం లేకుండా తిడతారని చెట్టపోతే నాకు మోషన్ అవుతా అన్నాడు. అని ఇది ఒక అలవాటు నాకు, ఇదే నాకు సుప్రభాతం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఏమన్నా తిట్టడం అలవాటు, తిట్టడం అలవాటు పడిపోయాను. అది బ్యాడ్ హ్యాబిట్ అవచ్చు, అందులో నేను బ్యాడ్ హ్యాబిట్ నేను బయటకు రాలేకపోతున్నాను. అంటే కొంతమందికి కారణం లేకుండా తిడతాంటే అటువంటి వాళ్ళకి చివరికి నరకం అతి కోపం ఒకటి, అతి కోపం అంటే అతి కోపం వల్ల ఏమవుతుందంటే మన ఇంటలెక్ట్ డిస్క్రిమినేషన్ పోతుంది. అదే మనకి ఏదైనా గుండె జబ్బు ఉంటే అతి కోపం చచ్చిపోతాం. అంటే కోపం వెంటనే ఇమ్మీడియట్గా మన హార్ట్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు గట్టిగా కేకలేస్తాం, దాని ప్రభావం గుండె మీద, గుండె అంతకుముందు డిజార్డర్లు ఉంటే ఆగిపోతుంది. దాని లస్ట్ ఒకటి, యాంగర్ ఒకటి, లేదా మైజర్లీ అంటే లోభిత్వం ఒకటి, ఈ రెండు మీరు చచ్చిపోయాక నరకానికి వెళ్ళి దూరాలు ఇప్పుడు అవి పెంచుకోకండి. అవి సాధ్యమైనంత వరకు రిడ్యూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే సాధన. మీకు ఏ బలహీనతలు ఉన్నాయో, ఏదైతే మిమ్మల్ని శరీరానికి ప్రపంచానికి అంటిపెట్టుకునేటట్టు చేస్తున్నాయో వాటిని జాగ్రత్తగా తొలగించుకోండి. ఉన్నాయని బాధపడకండి, జరిగిపోయిన గొడవలు వదిలేయండి. ప్యాస్ట్ ఇది ప్యాస్ట్, ఆల్వేజ్ లివింగ్ ది ప్రజెంట్, వర్తమాన కాలాన్ని బాగా ఉపయోగించుకోండి. ప్యాస్ట్ డీట్స్ కూడా మర్చిపోయినా, ఇంకా ప్యాస్ట్ డీట్స్ ఇప్పుడు మరి అస్తమానం అనుకున్నా కలిసి వచ్చింది లేదు కదా. ఆల్వేజ్ లివింగ్ ది ప్రజెంట్ అంటే మీ బాడీ ఎక్కడ ఉండాలో మైండ్ కూడా అక్కడ ఉండాలి. అక్కడే ఉండి మీరు దీన్ని మీ మైనస్ పాయింట్స్లోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. అలా చేయకుండా నేనెవడని విచారణ చేస్తే మీకు జ్ఞానం రాదు, సామర్థ్యం వస్తుందని తిట్టిపోతున్నాడు. అంటే ఇక్కడ ఎల్లి స్టేజ్లో నువ్వు చిత్తశుద్ధి సంపాదించాలి కదా. అంటే నీ మైండ్ ప్యూరిటీ రావాలి, నీ సెన్సెస్లో ప్యూరిటీ రావాలి, నీ మైండ్లో ప్యూరిటీ రావాలి కదా. ఎల్లి స్టేజ్ ఆ ప్యూరిటీ లేకుండా నువ్వు ఎట్టేం చేసేదంటి, నువ్వు ఎట్టేం చేసేదేవు సన్యాసస్తు. ఒకవేళ నేను నువ్వు సత్కర్మ చేయకుండా, అది కూడా డిజైర్లెస్గా చేయకుండా, నేను ఆత్మనిష్టలు ఉంటాను జ్ఞాననిష్టలు ఉంటానంటే అనుకో, కానీ అది సాధ్యం కాదు. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, అది సాధ్యం కాదు. ఓ మహాబాహు, ఓ పొడుగు చేతుల వాడా, అరే కుంతిగారు అబ్బాయి, పాండవ మధ్యముడా, పాండవుల్లో మధ్యము వాడాడు, పాండవ మధ్యముడా, దుఃఖం ఆప్త్యం నువ్వు ఏది ఇందులోంచి మోక్షాన్ని పొందటం అనేది ఏది, నువ్వు సత్కర్మ లేక నిష్కామంగా చేయకుండా జ్ఞాననిష్టంలో ఉండటం అనేది ఆత్మజ్ఞానం సముపార్జన చేయటం అంటే నీకు ట్రూత్ రియలైజేషను, అది దుఃఖము. ఏది చిత్తశుద్ధి లేకుండా నువ్వు ట్రూత్ని రియలైజ్ చేసుకోవడం, ట్రూత్ని పొందాలని నువ్వు ప్రయత్నం చేయటం అసాధ్యము. సాధ్య కష్టమని చెప్పటం లేదు, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మామూలు ఇక్కడ మేము మీరు ఆరోగ్యం బాగుందని పలుస్తున్నాను అనుకుంటున్నాను అని చెప్పడానికి భగవంతుడు చెప్తున్నాడు. ఆరు మూడు ఎంత, తొమ్మిది మ్యాథమెటిక్, వాడు ఏం చెప్పినా మ్యాథమెటికల్ యాక్యురసీ ఏం చెప్పి ట్రూత్ చేతిలో పెట్టి చెప్తున్నాడు. మీరు ఆరోగ్యం బాగుందని తలుస్తున్నాను, మీరు సుఖంగా ఉంటున్నారు, ఏం అనుకోవటం లేదు, తలవటం లేదు. అది ఎస్ఆర్ నువ్వు డూసు డోంట్స్ విషయంలో ఖచ్చితంగా చెప్పేస్తాడు, ఇది డూసు ఇది డోంట్సు. మీరు డూసు ఆచరించండి, డోంట్స్ ఆచరిస్తూ మీరు సుఖాన్ని కొలిచి సుఖం రాదు కదా దుఃఖం వస్తుంది. డోంట్స్ దొరికి వెళ్ళొద్దు. దాని గురించి ఎందుకు డోంట్స్ అంటే నేను అది జ్ఞానంతో చెప్పింది. ఆ డోంట్స్ తర్కించొద్దు, ఎందుకు డోంట్స్ అని చెప్పాడు అక్కడ పరమాత్మని. వదిలేయండి, లీవ్ ఇట్ అలోన్, అది వదిలేయండి. డోంట్స్ అని, డూస్ అనేది ఆచరించండి, డోంట్స్ వదిలేయండి. అలా చేస్తుంటే మీకు జ్ఞాన ఆత్మ అంటే మీ అంతర్యాముగానే నారాయణుడే మీకు వ్యక్తం అవుతాడు. మీకు అంతర్యాముగానే నారాయణుడే మీరు వ్యక్తం అవుతూ ఉంటారు. అంటే మీరుగా ఉండండి, కానీ అలా ఉన్నాను ఇలా ఉన్నాను అని, నేను గ్రేట్గా ఉన్నాను, లిటిల్గా ఉన్నాను, స్మాల్గా ఉన్నాను, బిగ్గా ఉన్నాను, నేను అది సాధించాను ఇది సాధించాను అలా రోజు అలా అనుకోకుండా దానివల్ల ఈగో సెన్స్ పెరిగిపోతుందేమో. దానివల్ల అనేక పరిస్థితులు కూడా అనుకూలిస్తే నువ్వు సాధించావు, కానీ కేవలం నీ తెలివితేటలను బట్టి సాధించడం కాదు. అనవసరంగా మీరు బాడీ బైండ్ అని పెంచుకోవద్దు. సన్యాసస్తు మహాబాహు దుఃఖం ఆప్తం అయోగ్యత అంచేత యోగ్యత లేని వాడు యోగ్యత డైరెక్ట్గా నువ్వు పరమాత్మను పొందుతావంటే యోగ్యత లేని వాడు కేవలం డైరెక్ట్గా నువ్వు ట్రూత్ని రియలైజ్ చేయడానికి ప్రయత్నం చేసిన సాధ్యం కాదు భయ్యా, అంటే ముందు వర్క్ చెయ్యి. ఆ వర్క్ చేసినప్పుడు దాంట్లోంచి మైండ్ని మైనస్ చెయ్యి, వర్క్లోంచి మైండ్ని మైనస్ చెయ్యి అని యోగయుక్తో ముని బ్రహ్మ అచిరేణ అది గచ్చి. యోగయుక్తుడు అంటే, యోగయుక్తుడంటే కర్మ చేసేవాడు, సత్కర్మ చేసేవాడు, ఫలకాంక్ష లేకుండా చేసేవాడు. నువ్వు పని చేయడానికి పనికొస్తావు, ఆ ఫలితం ఎంత వస్తుందో నిర్ణయించడంలో నువ్వు పనికి రావు. నువ్వు పని చేయడానికి నువ్వు పనికొస్తావు, ఆ పని చేసినప్పుడు ఎంత ఫలితం వస్తుందో ఫలితాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు ఈశ్వరుడు. కొంతమందికి చిన్న పని చేసినా పెద్ద ఫలితం వస్తుంది, కొంతమందికి పెద్ద పని చేసినా చిన్న ఫలితం వస్తుంది. దానికి కారణం ఏంటంటే వాడు ఫలదాత. ఎవడో ఈశ్వరుడు ఫలదాత. పూర్వం ఎవరో బిర్లా గారు వాళ్ళు ధనవంతులు అనుకుంటారు. బిర్లా గారిని చాలామంది దాటిని చేశారు. కొంతమంది జీవితం పొడిగి, ఉదాహరణ చెప్తున్నాను మీకు, కొంతమంది జీవితం పొడిగినా కష్టపడినా పెద్ద ఎక్కువ ఫలితం రాదు, కొంతమంది కొద్ది రోజులు కష్టపడినా ఎక్కువ ఫలితం వస్తుంది, కొంతమంది రాజకీయాల్లోకి వెళ్ళి వెంటనే మంత్రి అయిపోతారు, కొంతమంది 37 రాజకీయాల్లో ఉన్నా అటు సమితి ప్రెసిడెంట్ అవ్వలేడు, ఎమ్మెల్యే అవ్వలేడు. దీనికి రిజల్ట్స్ అనేక ఆ పూర్వజన్మల కర్మలను బట్టి అన్ని బట్టి ఆధారపడతాయి. నువ్వు కర్మ చేయడానికి పనికి వస్తావు, పని చేయడానికి పనికి వస్తావు. ఫలితం నీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది. ఒకవేళ నువ్వు చేసిన పుణ్యం చేస్తే నీ పుణ్యం నీకు ఇచ్చేస్తాను, కానీ రిజల్ట్ ఫలితం నాకు అక్కర్లేదు. అయితే ఆ ఫలితం ఎప్పుడు ఇస్తాను, ఎక్కడ ఇస్తాను, ఎలా ఇస్తాను అది నేను నిర్ణయించుకుంటాను. దాని గురించి నువ్వు ఎక్స్పెక్టేషన్ పనికి రాదు. ఎక్స్పెక్టేషన్ కలిగితే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. నువ్వు మంచి చేసి వదిలే, నువ్వు మంచి దాని ఫలితం కోసం అసలు ఎదురు చూడొద్దు. నువ్వు ఎక్స్పెక్టేషన్ వల్ల నీకు తొందరగా బీపీ వస్తుంది, నువ్వు దానికోసం ఎదురు చూడొద్దు. నీ కష్టం నాకు అక్కర్లేదు, నీ ఫలితం నీకు ఇస్తాను. అయితే టైం నేను డిసైడ్ చేసుకుంటాను, ఎప్పుడు ఇస్తాను, ఎక్కడ ఇస్తాను, ఎలా ఇస్తాను అది నేను నిర్ణయిస్తాను. కానీ నీకు ఎప్పటికప్పుడు వస్తుంది దానికోసం. అంటే వాడు చెప్పేది ఏంటంటే కర్మఫలం వస్తుంది, ఏం చేసుకుంటే ఫలాన్ని అనుభవిస్తావు, అనుభవిస్తే వాసన పడుతుంది, నీ ఏదో వాసన పడుతుంది, మళ్ళీ వాసన రీబర్త్ కారణం అవుతుంది. నీకేదో కర్మఫలం, కర్మ చేస్తావయ్యా, దానివల్ల నీకు పాజిటివ్గా వచ్చింది అనుకో ఫలితం, దాన్ని ఏం చేస్తావు, ఆ ఫలితాన్ని ఎంజాయ్ చేస్తావు. ఎంజాయ్ చేసినప్పుడు నీకు కొత్త వాసనలు వస్తాయి, ఆ కొత్త వాసనలు ఎక్కడ దారి చేస్తాయి, రీబర్త్ చేస్తాయి. అంటే సంసార చక్రంలో నువ్వు తిరుగుతూ ఉండవలసింది అలాగా, నువ్వు ఒడ్డుకొచ్చే అవకాశం లేదు ఇంకా. నువ్వు ఒడ్డుకొచ్చే అవకాశం లేదు. పుడతా ఉంటావు, చస్తా ఉంటావు. పుట్టినవాడు నేను పుట్టాననుకున్నాడు, ప్రతివాడు చస్తాడు. నేను చచ్చాను అనుకున్నాడు, పుడతా ఉంటాడు. వాడికి పని ఏమి లేదు, పుట్టడం తావడం పనే, అందుకంటే పని ఏముంది వాడికి. యు మస్ట్ నో ద ట్రూత్, ఈ బైబుల్లో చెప్పాడు, యు మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ ఓన్లీ షాల్ మేక్ యూ ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్ అండ్ ద ట్రూత్ ఓన్లీ షాల్. ఇంకో అవకాశం లేదు, నువ్వు ఇంకో రకంగా రీబర్త్లోంచి ఎస్కేప్ అవడానికి అవకాశం లేదు. నువ్వు కర్మ ఫలితాన్ని ఎంతకాలం అయితే కోరతావో అంతకాలం నీకు రీబర్త్ వచ్చి తీరుతుంది. ఎవడో నిన్ను సేవ్ చేయలేడు, నీ శ్రేయస్సు కోరేవాడు, నీ శ్రేయస్సు కోరేవాడు కూడా నిన్ను సేవ్ చేయలేడు. యోగయుక్తుడు, యోగయుక్తుడు అంటే నిష్కామ కర్మయోగి, అంటే కామం లేకుండా పనిచేసేవాడు, కామం లేకుండా పనిచేసేవాడు వాడు. వాడు అంటే కామం లేకుండా పనిచేసేవాడు, దైవాన్ని చింతించేవాడు, చేతులతో పని చేస్తాడు, మనసుతో దైవాన్ని చింతిస్తాడు. చేతులతో ఏం చేస్తాడు, పని చేస్తాడు, మనసుతోటి దైవాన్ని చింతిస్తాడు. ఈ రెండు సైమల్టేనియస్గా చేసేవాడు అచిరేణ శీఘ్రముగా బ్రహ్మస్వరూపమును, అంటే నీ స్వరూపమును గాచ్చతే తొందరగా పొందుతాడవయ్యా. సోనర్ తొందర తొందరగా పొందేస్తాడు. ఎవడో చేతులేమో పని మీద ఉండాలి, నీ మనస్సు దేవుడి మీద ఉండాలి, నీ మనస్సు దేవుడి పాదాల మీద ఉండాలి, చేతుల మీద చేతులతోటి సత్కర్మ చేస్తూ ఉండాలి. నీకు దేవుడు ఉన్నాడో లేదు తెలియదు, బాడీ మైండ్ తెలుస్తుంది కదా. ఆ దేవుడిని తెలుసుకోవడానికి ఈ రెండు ఉపయోగించుకో, ఏది బాడీని మైండ్ని ఉపయోగించుకో. మనసుతో ఈశ్వరుని చింతిస్తూ ఉండు, నీ మనసులో ఈశ్వరుడే కాపురం ఉండాలి. చేతులతో సత్కర్మ చేస్తుండు. అలా చేస్తుంటే నువ్వు ఏదిగా ఉన్నావో, నువ్వు ఏదిగా ఉన్నావో అంటే యువర్ నైదర్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్ ఇమ్మోర్టల్ సెల్ఫ్ ఇయ్యారని. నువ్వు ఏదిగా నువ్వు శరీరం అనుకున్నప్పుడు కూడా నువ్వు శరీరం కాదు, నువ్వు మైండ్ అనుకున్నప్పుడు కూడా నువ్వు మైండ్ కాదు, నువ్వు గుడ్ మ్యాన్ అనుకున్నప్పుడు కూడా నువ్వు గుడ్ మ్యాన్ కాదు, నువ్వు బ్యాడ్ మ్యాన్ అనుకున్నప్పుడు కూడా బ్యాడ్ మ్యాన్ కాదు. ఈ గుడ్నెస్ బ్యాడ్నెస్ మైండ్లో పరిధులయ్యి నువ్వు మైండ్ ఓవర్కమ్ చేయాలి. మైండ్ ఓవర్కమ్ చేయాలంటే నిరంతరం ఈశ్వర స్మరణ ఉండాలి, చేతులతో సత్కర్మ చేస్తూ ఉండాలి. అలా చేయగా చేయగా వీడు ఏమంటున్నాడు, అలా చేయగా తొందరగా అంటే నువ్వు అనుకున్న దానికంటే ముందుగానే నీ లోపల ఉంటుంది బ్రహ్మస్వరూపమును పొందుతావు. అదే లైఫ్ యొక్క డెస్టినేషన్. నిన్ను నువ్వు తెలుసుకోవటమే, మనం అన్ని పనులు చేస్తాం, అన్నీ చేస్తాం, మళ్ళీ మనం తెలుసుకోవడానికి టైం లేదంటాం. కొంతమంది అంటాడు ఏం బిజీ అండి, వెరీ బిజీ, ఐఎమ్ బిజీ అంటాడు. ఆడు చావు వస్తే ఏం చేస్తాడు, బిజీ అంటాడా? ఆడికి చావు వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా నేను బిజీగా ఉన్నానంటాడా? ఆడు దేనికి బిజీగా ఉన్నాడు? భగవంతుని తెలుసుకోవడానికి బిజీగా ఉన్నాడా? కొంతమంది అంటా ఉంటారు ఐఎమ్ వెరీ బిజీ అండి, ఐఎమ్ బిజీ, నేను చాలా బిజీగా ఉంటున్నానంటాడు. దేనికి బిజీగా ఉన్నాడు అంటే సకామకర్మ చేయడానికి బిజీగా ఉన్నాడా, నిష్కామ కర్మ చేయడానికి బిజీగా ఉన్నాడా? అంటే లోక సంగ్రహం కోసం బిజీగా ఉన్నాడా, వాడు స్వార్థాన్ని పెంచుకోవడానికి బిజీగా ఉన్నాడు? దేనికి నువ్వు బిజీగా ఉన్నావు అని ఇక్కడ భగవాన్ అది అడుగుతున్నాడు. ఎవరి మటుకాళ్ళు నేను బిజీ, ఏమంటే భగవద్గీతలో నిమిషాలు అంటే మాకెక్కడ కూర్చుండా ఏం వెరీ బిజీ అంటాడు. దేనికోసం నేను బిజీగా ఉన్నావు, మాకెక్కడ టైం ఉంటుందా? మరి నీ టైం అంతా దేనికి ఉపయోగిస్తున్నావు? మరి బయట పైసలకే మొత్తం నీ టైం అంతా ఉపయోగిస్తే మరి లోపల పైసలు నీకు అక్కర్లేదా? ఈ బయట పైసలు నేను నీకు వలకాడదాకా రావు, మరి లోపల పైసలు మరణాంతర జీవితంలో కూడా వస్తాయి కదా. లోపల పైసలు నీ మరణానంతర జీవితంలో వస్తాయి. ఇప్పుడు బయట పైసలు వలకాడదాకా వచ్చినా పర్లేదు, వలకాడదాకా పెట్టులో ఉన్న డబ్బు పెట్టులో ఉంటుంది, బ్యాంకులో ఉన్న డబ్బు బ్యాంకులో ఉంటుంది, ఇండస్ట్రీలో ఉన్న డబ్బు ఇండస్ట్రీలో ఉంటుంది కదా, నీకు కూడా వస్తుందా? వల్లకాడదాకా రావక్కర్లేదు, నీ ఇంటి గుమ్మం దాకా రాదు. లోపల పైసలు రీబర్త్ కూడా వచ్చేస్తాయి. నేను బిజీగా ఉన్నానంటే నువ్వు లోపల పైసలు సంపాదించుకుంటున్నావు, బయట పైసలు సంపాదించుకుంటున్నావా? బయట పైసలు నీ బాడీ ఎంత నిజమో, ప్రపంచం ఎంత నిజమో, బయట పైసలు కూడా అంతే నిజం. లోపల పైసలు ఇంకా మెరుగు. లోపల పైసలే ట్రూత్ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, కానీ అల్టిమేట్ ట్రూత్ని రిలైజ్ చేయడానికి నీకు సహకరిస్తాయి. అవి మైండ్లో భాగమైనా రిలైజ్ చేస్తాయి. కొంతమంది మేము మంచివాళ్ళు అంటారు, అది అబద్ధం. నిజమైన మంచివాడు కాడు మంచివాడు అని తెలియదు అసలు. నాలెడ్జ్ ఇస్ గుడ్నెస్, గుడ్నెస్ ఇస్ నాలెడ్జ్. నిజమైన మంచివాడికి నేను మంచివాడు అనుకున్నాడు ఎవడో మంచివాడు కాదు. అసలు నిజంగా ఆడికి మంచితనం ఉంటే నేను మంచివాడు అని ఆడికి తెలియదు, తెలిస్తే వాడు మంచివాడు కాదు. ఇక్కడ నీకు బ్రహ్మస్వరూపమును ఏమంటున్నాడంటే, బ్రహ్మస్వరూపమును నువ్వు ఈగోలెస్ట్గా నువ్వు వర్క్ చేస్తావంటే, నేను మన ఫేమ్ కోసం కాకుండా పని పని కోసం నువ్వు పని చేస్తావంటే, నువ్వు బ్రహ్మస్వరూపమును మనస్తోటి ఈశ్వరు నిరంతరం చింతిస్తావంటే, రిమెంబరెన్స్ ఇట్సెల్ఫ్ ఈజ్ యోగా. అంటే ఇంగ్లీష్లో సామెత ఉంది, నువ్వు ఏది తలుస్తావంటే అదే అవుతావు. యాజ్ యూ థింక్ సో యూ ఆర్ అన్. నువ్వు నిరంతరం ఏది మనసులో తలుస్తున్నావో అదే అవుతావని. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు మనస్తోటి ఈశ్వరుని స్మరిస్తూ విషయాలు కాకుండా ఇందే చేతులతోటి సత్కర్మ చేస్తూ, చేతులతోటి సత్కర్మ చేస్తుంటే నువ్వు అనుకున్న దానికంటే, అంటే బ్రహ్మస్వరూపం పొందడం నువ్వు అనుకున్న దానికంటే ఇంకా ముందుగా అచిరైన శేఖరముగా నువ్వు దాన్ని పొందుతావు. అయితే రెండు చెయ్యాలి, శరీరంతో సత్కర్మ చేస్తూ ఉండాలి, మనస్తోటి విషయ చింతన ఆప్ చేసి దైవ చింతన చేస్తూ ఉండాలి. నువ్వు విషయ చింతన నీకు అలవాటు అయిపోయింది అనుకో, దైవ చింతన చేసే వాళ్ళతో కొంచెం సహవాసం చెయ్యి. అంటే సహవాసం వల్ల కూడా మనకు కొంత మార్పు వస్తుంది. ఇందులో ఇంగ్లాండ్లో మాట అంటూ ఉంటాను, నీ స్నేహితులు ఎటువంటి వాళ్ళు పేర్లు మాకు చెప్పొద్దు, మీ స్నేహితులు ఎటువంటి వాళ్ళు మాకు చెప్పొద్దు, నువ్వు ఎటువంటి వాడో మాకు చెప్పొద్దు, నువ్వు ఎటువంటి వాడో మాకు, నువ్వు మంచివాడో చెడ్డవాడో మాకు చెప్పొద్దు. నీ స్నేహితుడి పేర్లు నాలుగు పేర్లు చెప్పు, నీ స్నేహితుడి పేరు నాలుగు పేర్లు చెప్తే దాని గురించి నీ గురించి మాకు, నీ గురించి మేము అండర్స్టాండింగ్కి వస్తూ ఉంటారు. ఇంగ్లాండ్లో ప్రోవెర్బ్ అది ఏంటంటే, నువ్వు మంచివాడో చెడ్డవాడో మాకు చెప్పొద్దు. నీ స్నేహితుల పేర్లు 4 పేర్లు చెప్పు. దాన్ని బట్టి నీవు మాకు అంతనాకు వచ్చేస్తావు. నువ్వు ఎలా ఎటువంటి వాడో నువ్వు మాకు అంతనా తెలుస్తూ ఉంటుంది. ఆడు చెడ్డవాడైతే నేను చెడ్డవాడిని ఎవడో చెప్పడు కదా అంటే నువ్వు చెప్పొద్దు. నువ్వు ఎవరితోడైతే కంపెనీ ఎవరు, నీ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ పేరు 4 పేర్లు చెప్పు, నీ గురించి మేము అండర్స్టాండింగ్కి వస్తా ఉన్నాం లండన్లో అంటారు. ఇది ఒక సామెతది. ఇదేంటిది ఇక్కడ మనకి స్త్రీ పురుష పని విభజన ఉంది. యూరప్లో స్త్రీ పురుషుని విభజన ఏమలేదు. ఇక్కడ మగవాళ్ళు ఇల్లు తొడవరు, అక్కడ ఇల్లు తుడిచేస్తారు. ఇక్కడ పురుషాధిక్యత అండి. స్త్రీలకంటే పురుషులు మేము గొప్పవాళ్ళు అనుకునే అలవాటు ఉంది, మన బ్లడ్లో ఉంది. అది మీ తప్పు కదా నా తప్పు కదా, మన బ్లడ్లో ఉంది. దాన్ని పురుషాహంకారం అంటారు. ఏమంటారు? పురుషాహంకారం అంటారు. అంటే పైకి అనకపోయినా స్త్రీలకంటే పురుషులు వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళైనా నేను గొప్పవాళ్ళని మనసులో అనుకుంటాను. అది పనికొచ్చేవాడు అయితే నేను గొప్పవాడు అనుకోడు కదా. అవి పనికిరానివాడైనా ఆ స్త్రీలకంటే మేము గొప్పవాళ్ళం అని మనసులో అనుకుంటారు. పైకి అనకపోయినా అంటే పురుషాహంకారం ఇండియాలో ఎక్కువ ఉంది. ఇతర దేశాల్లో పని విభజన లేదు. పని విభజన స్త్రీలు చేసే పని పురుషులు చేస్తారు. వంట వండుతారు, ఇల్లు తుడుస్తారు, మార్కెట్కి వెళ్ళి సంత చేసుకొచ్చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఇది మన దేశంలో ఉండదు. ఏది పురుషాహంకారం? ఏదో సందర్భం వచ్చిందని చెబుతున్నాను. మొత్తం మీద మనం ఆ యూగల్ ఎస్టేట్కి వెళ్ళాలి. ఈగోని వదిలించుకుని యూగల్ ఎస్టేట్కి వెళ్ళాలి. దానికోసం ఎఫర్ట్ చేయాలి. దానికోసం ఎఫర్ట్ చేయాలి. కానీ లేజినెస్గా ఉంటే మనం అది సాధ్యం కాదు. యోగయుక్తో విశుద్ధాత్మాం ఇజితాత్మాం జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కౌరవాన్నపి నాలిప్యతే. ఇక్కడ యోగయుక్తుడు అంటే యోగయుక్తుడు అంటే కర్మను యోగంగా చేసేవాడు. యోగయుక్తుడు అంటే ఏంటి? నువ్వు చేసే పనిని అంటే నువ్వు అంటే ఇక్కడ ఏంటంటే పని అంటే నేర్పు. ఇక అందంగా చేయటం కాదు, అందంగా చేయటం కూడా మంచిదే. ఓ పని బాగా చేసావు కదా మంచిదే. ఆ పని నీకు అంటకుండా కూడా చెయ్యాలి, అది యోగం. ఆ పని చేస్తూ ఉండాలి. నువ్వు ఎవరైనా ఈ పని గొప్పగా చేశారని ఎవరైనా అంటే నీ గర్వం రాకూడదు. నువ్వు పని బాగా చేసావు, బాగా చేయటం మంచిదే. పని పాడు చేయకూడదు కదా, బాగానే చెయ్యాలి. అయితే అక్కడ నువ్వు వ్యక్తి కనపడకూడదు. ఎవరైనా నేను గొప్పగా చేశారని పని చాలా పెర్ఫెక్ట్గా చేసి మేమైతే ఇంత బాగా చేయలేము అంటారని ఎవరైనా వచ్చి అప్పుడు ఈగో ఫీడ్ అవ్వకూడదు. ఆ మాట అనకముందు ఎలా ఉన్నావు నువ్వు, అలా ఉండాలి నీ ఫేస్, అలా ఉండాలి. నువ్వు చాలా బాగా చేసావని అనకముందు నువ్వు ఎలా ఉన్నావు, ఎంత కామ్గా క్వైట్గా కూల్గా ఉన్నావో ఆ మాట అన్న తర్వాత కూడా ఉండాలి. దాని ప్రభావం నీ మైండ్ మీద పడకూడదు. పడితే నీకు పొంగొస్తుంది, నీకు తెలియకుండా నీకు గర్వం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ పని బాగా చేయటం అంటే అక్కడ నేర్పే కాదు, అంటే ఆ ఫలితం నీకు అంటకుండా కూడా చెయ్యాలి. అది కూడా అది నువ్వు పని బాగా చేసావంటావు. బాగా చేయటం అంటే అందంగా చేయటం ఒకటే కాదు, ఆ పని తాలూకు ఫలితం కూడా నువ్వు అంటకుండా చూసుకోవాలి. అది అంటిందనుకో మళ్ళీ రీభర్త కారణం అవుతుంది. అది జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. అంచే కత్తి అంచు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా నడవాలో ఈ స్పిరిచువల్ లైఫ్లో అంత జాగ్రత్తగా ఉంటే వాడు సక్సెస్ అవుతాడు. లేకపోతే వాడు సక్సెస్ అయ్యే అవకాశం లేదని యోగయుక్తో విశుద్ధాత్మ పవిత్రమైన హృదయం కలవాడే ఉండాలి. వాడి హృదయం నిర్మలంగా ఉండాలి, వాడి బుద్ధి శాంతిగా ఉండాలి. హృదయం ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. రామాయణానికి చావు లేదు, మన శరీరాలకి చావు ఉంది కానీ రామాయణానికి చావు లేదు. ఏం చేత రామాయణానికి చావు? వాల్మీకి తన జీవితాన్ని అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. వాల్మీకి ఏం చేశాడంటే వాడి జీవితంలో ఎన్ని అయితే బాధలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో అనుభవం అంతా తీసుకొచ్చి మనకు నేర్పు. వాల్మీకి కనపడ్డా అక్కడ రాముడి చేసి చెప్పిస్తూ ఉంటాడు, లేదా చేసి చెప్పిస్తాడు ఆయన చేసి వాడు కనపడ్డావు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వీళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉంటాడు. అదే రామవాచ సీత ఇలా ఉంది, రాముడు ఇలా అన్నాడు, ఆంజనేయస్వామి ఇలా అన్నాడు, ఇలా అన్నాడు కానీ అనిపించేవాడు వాల్మీకి అనుమతి. వాడు డైరెక్ట్గా కనపడ్డాడు. వాడు అనుభవీయుడు మాట్లాడుతున్నారు. వాడు చాటునున్నాడు. మనం రోడ్డు మీదకి వచ్చి పడిపోతాం. ఒకవేళ మనం మంచి పనులు చెయ్యకపోయినా ప్రజలు మనం మంచి పనులు చేయలేదంటే వాళ్ళ మీద ఎదురు తిరుగుతాం మనం. మనం చెయ్యకపోయినా ప్రజలందరూ అనుకోవాలి మనం మంచి పని చేసినట్టు. మనం వంతిని కట్టించకపోయినా నేనే కట్టించాను మీరు అందరూ అనుకోవాలి. ఇప్పుడు కలియుగ లక్షణం అది. ఏంటది కలియుగ లక్షణం? నేను వంతిని కట్టించకపోయినా కానీ మీరు అందరూ నేనే కట్టించాను మీరు అనుకోవాలన్నమాట. ఏంటని అలా ఎందుకు బలవంతం పెడుతున్నారంటే కలి దోషం అది, డార్క్ ఏజ్. ఇది ఏంటిది డార్క్ ఏజ్? ఇక్కడ విశుద్ధాత్మ మీ అంతఃకరణం పవిత్రంగా ఉండాలి. వీళ్ళు అది ఎక్కడ ఎక్కడ అది ఎక్కడది? మీరు కాశీ వెళ్ళినప్పుడు వెళుతున్నారు అది ఏంటిది? పంచవటి. పంచవటి అది మీరు వెళుతున్నారు కదా కాశీ వెళ్ళిన వాళ్ళందరూ అక్కడికి. నేను వెళ్ళలేదు అక్కడికి. ఆ నది ఏదో ఉంది అక్కడ, ఏది ఏదో నది ప్రవహిస్తూ ఉంటుంది పంచవటి పక్క నుంచి. మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది, బాగా స్పీడ్గా వెళ్ళదు, ఉద్రేకంగా వెళ్ళదు, స్లోగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రోజు ఆ గట్టు పక్కన కూర్చున్నారు ఎవళ్ళు, ఎవరు రాముడు లక్ష్మణుడు సీతమ్మ గట్టి పక్కన కూర్చున్నారు. ఆ వాటర్ ప్రవాహం చూసింది స్లోగా వెళుతుంది, స్టడీగా వెళుతుంది. పై అక్కడ నలకళ్ళే ప్రవాహంలో మన కింద నీటి కింద నీళ్ళు ఎలా ఉన్నాయో ఆ నదిలో నీళ్ళు ఎలా ఉన్నాయి. అప్పుడు సీతమ్మ ఏమంటుందంటే, రామా ఈ నీళ్ళు చాలా బాగున్నాయి, ఏంటి ఒక్క నలక కనపడటం లేదు అని సీతతోటి రాముడితోటి సీత అంటుంది. అవును నువ్వు చెప్పేది రైటే, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను వాటర్ యొక్క ప్యూరిఫికే, వాటర్ చాలా బాగుంది, ఎక్కడ నలకలు లేవు. సత్పురుషుడు హృదయం కూడా ఇలాగే ఉంటుంది సీతమ్మ, అది వాళ్ళు మీకు చెప్పించాడు. ఈ నది నీళ్ళు చూసిన మాట నిజమే, సత్పురుషుడు హృదయం కూడా ఇలాగే ఉంటుందని రాముడితో చెప్పిన ఎవడెవడో చెప్పించినటువంటి వాళ్ళు మీకు ఆడి కనపడ్డా మనకు రాముడు చెప్పాడు అనుకుంటాం. అవును సీతమ్మ నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఈ నది ఎలా ఉంది? సత్పురుషుడు హృదయం కూడా ఈ నది ఉన్నట్టే ఉంటుంది, స్లోగా వెళుతుంది, స్టడీగా వెళుతుంది, ఎక్కడ నలకలు లేవు, డస్ట్ లేదు. మరి సత్పురుషుడు హృదయం కూడా ఇలాగ ఉంటుంది, అది వాల్మీకి చెప్పిస్తాడు రాముడి చేత. వాడు కనపడ్డా మనకు రాముడు చెప్పాడు కానీ వాల్మీకి చెప్పాడు అని అనుకోవడం అంతే కదా. మనకు సినిమాలో యాక్టర్స్ కనిపిస్తారు కానీ డైరెక్టర్ కనపడ్డ కదా, కనపడ్డా. అలాగే వాల్మీకి మనకు కనపడ్డాం. ఈ నదిలో నీళ్ళు ఎంత స్వచ్ఛముగా ఉన్నాయి, ఏంటి మన ముఖాలు కూడా కనిపిస్తున్నాయండి వాటర్లో, మన ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి, అంత నిర్మలంగా ఉందంటి. అవును నిజమే, మరి సత్పురుషుడు హృదయం కూడా ఇలాగ ఉంటుంది, వాడు సత్పురుషుడు అంటే. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, విశుద్ధాత్మ పవిత్రమైన హృదయం కలవాడే ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి అంటే పవిత్రం, నీ హృదయం పవిత్రంగా ఉండాలి. కొంతమంది ఒకటి ఆలోచిస్తారు, కొంతమంది ఆలోచిస్తారు నోటితో ఇంకోటి చెప్తారు, చేతితో ఇంకోటి చేస్తారు అని కపటి అంటారు. ఒకటి నోట్లో వాడు హృదయంలో ఒకటి ఉంటుంది అడుగు, ఆ హృదయంలో ఉంది నోటితో చెప్పడం, నోటితో చెప్పి చేతితో చేయడం. వాడు నోటి చెప్పు చేయలేడు వాడు, వాడిని కపటి అంటారు. ఏమంటారు? పవిత్రమైన హృదయం ఉన్నవాడు అలా. పవిత్ర హృదయం వాడు ఎలా ఉంటుందంటే వాడు తలంపు, వాడు మాట, వాడు చేత ఒకటిగానే ఉంటాయి. వాడు మనస్సు, వాడు అంటే వాడు తలంపు, అంతేగా జీవితం అంతా తలంపులే కదా. వాడి మనకు సారు వచ్చిందంటే అది ఒక తలంపు, పిల్లలు వచ్చిందంటే అది తలంపు, శరీరం చచ్చిపోయిన వాడు ఏమనుకుంటాడు, నేను చనిపోతున్నా అనుకుంటాడు, అదో తలంపు. జీవితాన్ని థాట్సే జీవితాన్ని, ఈ థాట్సే మనకి ట్రూత్ని రియలైజ్ చేయకుండా అడ్డు వస్తున్నాయి. జీవితాన్ని తలంపులే, నేను పెద్దవాడు అనుకుంటాడు, నేను బిగ్ మ్యాన్ అనుకుంటాడు, అది ఒక తలంపు. వాడు నేను లిటిల్ మ్యాన్ స్మాల్ మ్యాన్ అనుకుంటాడు, అది ఒక తలంపు. అన్నీ తలంపులే, అన్ని ఆల్ థాట్స్ ఆర్ స్వరూపులు. నీ ప్రెజర్ కూడా ఎప్పటికైనా తలంపు స్వరూప కింద మారిపోతుంది. నీకు ఎప్పుడైనా ప్రెజర్ వస్తాను, నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నానండి, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను నువ్వు అనుకుంటావు అనుకో, అది ఎప్పటికైనా నీకు స్వరూప కింద మారిపోతుంది. నువ్వు జ్ఞానము సంపాదిస్తే నీ దుఃఖం అంతా సుఖముగా మారిపోవును. ఒకవేళ నీకు రియలైజేషన్ కనుక వస్తే, నీకు బండెడు దుఃఖం ఇప్పుడు ఉంటే అదంతా నీకు సుఖముగా హ్యాపీనెస్గా మారిపోవును. ప్లెజర్ వేరు, హ్యాపీనెస్ వేరు. ప్లెజర్ అనేది మైండ్కి సంబంధించింది, హ్యాపీనెస్ అనేది స్వరూపానికి సంబంధించింది. ఇది టెంపర్, ప్లెజర్ అనేది టెంపరీ, హ్యాపీనెస్ అనేది పెర్మనెంట్. ఆ రెండాటికి తేడా ఉంది. హ్యాపీనెస్ నేచర్కి సంబంధించింది, లోపల ట్రూత్కి సంబంధించి, ప్లెజర్ అనేది మైండ్కి సంబంధించింది విషయాన్ని. పెయిన్ కూడా అంతే, పెయిన్ కూడా బాడీకి సంబంధించినవి, మైండ్కి సంబంధించినవి. ఇప్పుడు బాడీ కూడా మైండ్దే. ఊజ్ బాడీ దిస్, ఈ శరీరం ఎవరిదండదు. మిమ్మల్ని అడుగుతా అనుకోండి, ఈ శరీరం ఎవరిది అంటారు, మీరేమంటారు? నాదే అంటారు. ఏమంటారు? ఈ శరీరము నాదని శరీరం చెప్పడం లేదు, లోపల మైండ్ చెబుతుంది. అంటే బాడీ ఎవరిదే? మైండ్దే. అంటే మీకు కోపం వచ్చింది అనుకోండి, మీ ఫేస్లోకి వచ్చేస్తుంది. మీరు శాంతిగా ఉన్నారనుకోండి, మీ ఫేస్లోకి వచ్చేస్తుంది. అది అంచిగా మనకి సామెతలు వచ్చినాయి. ఫేస్ ఇది ఇండక్స్ అది మైండ్ అని మీకు ఫేస్ చెప్పేస్తూ ఉంటుంది. ఏది మైండ్ ఎలా ఉందో మీ ఫేస్ చెప్తుంది. బుద్ధుడి ఫేస్ చూసి 100 మంది ఆత్మజ్ఞానం పొందారు. అంటే ఆ ముఖంలో ఉన్న వైభవం ఏంటి, ఆ ఫేస్లో ఉన్న లోపల ఆ ట్రూత్, వాళ్ళ కళ్ళది, వాళ్ళ కళ్ళు, వాళ్ళ ఫేస్, వాళ్ళ లోపల ట్రూత్, వాళ్ళు పొందిన రియలైజేషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. మీరు దుఃఖంగా ఉన్నారనుకోండి, మీ ఫేస్ చెప్పేస్తూ ఉంటుంది. మీరు ఆముదం పుచ్చుకుని వచ్చారనుకోండి, మీరు ఫేస్ చెప్పేస్తూ ఉంటుంది. మీరు ఆముదం పుచ్చుకుని వచ్చారు. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు సంతోషం వస్తే వాళ్ళు అనిపించేస్తారు, వాళ్ళు చెప్పిన దుఃఖం వస్తే మనకు వచ్చి పంచి పెడతారు. వాళ్ళకి సంతోషం వస్తే మనకి ఎవరు వాళ్ళు వాళ్ళు అనిపించేస్తారు. వాళ్ళు ఎప్పుడు దుఃఖం వచ్చింది అనుకోండి, వచ్చి బజార్లో పడిపోయి వాటా మనల్ని పంచుకోమంటారు వాళ్ళు దుఃఖం. ఆ రకమైన కొంతమంది ఉంటారు. విశుద్ధాత్మ ఏంటి, పవిత్రమైన ప్యూరిటీ సంపాదించిన ప్యూరిటీ అవసరం, ప్యూరిటీ అవసరం. ప్యూరిటీ లేకుండా, నీ కాన్సన్ట్రేషన్ లేకుండా నీకు సాధ్యం కాదు. రియలైజేషను, మనసును ఏకాగ్రం చేయాలి. హృదయం ప్యూరిటీగా ఉండాలి, అందులో పవిత్రత ఉండాలి. అపవిత్రమైన సంబంధించిన ఆలోచనలు వస్తానో దానికి వ్యతిరేకమైన పార్టీ పెట్టి అది ఎలా బాగొట్టుకోవాలో ఆలోచించుకో. అవి విజితాత్మ, అన్నిటికంటే మనో నిగ్రహం ముఖ్యం. విజితాత్మ వీడేమంటున్నాడంటే, నువ్వు జ్ఞానమి కావాలంటే, ఒకవేళ నీకు ఆత్మజ్ఞానం సంపాదించాలని నీకు ఒకవేళ ఉద్దేశం ఉంటే మైండ్ కంట్రోల్ తప్పనిసరిగా అవసరం. ఏంటి మైండ్ కంట్రోల్ తప్పనిసరిగా అవసరం? విజితాత్మ అంటే మైండ్ కంట్రోలు, జితేంద్రియ అంటే ఇంద్రియ కంట్రోలు. మైండ్ విజితాత్మ అంటే మైండ్ కంట్రోలు, జితేంద్రియ అంటే సెన్స్ కంట్రోలు. ఈ భోగం ఏం చేస్తుందంటే, నువ్వు ఎంజాయ్ చేసేయగలది పెరిగిపోతుంది కానీ తరగదు. నువ్వు ఎంజాయ్ చేసేయగలది పెరిగిపోతుంది కానీ తరగదు. విజితాత్మ అంటే మైండ్ కంట్రోలు. నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే నీ మైండ్ బాగు చేసుకో. నిన్ను అభివృద్ధిలో తీసుకొచ్చేది నీ మైండే, నిన్ను పాడు చేసేది నీ మైండే, నీ మైండే. నేను నువ్వు పోగొట్టుకోకుండా నేను దొరుకుతాను అర్జున. ఏం మాట్లాడి మనల్ని మనం పోగొట్టుకోవాలంట. నిన్ను నేను పోగొట్టుకోకుండా నేను దొరుకుతాను అర్జున, నీకు మనల్ని పోగొట్టుకోమంటున్నాడు. అంటే మనకు కానిది అవును అనుకుంటున్నాం, మనం కానిది అవును అనుకుంటున్నాం. మైండ్ పోతే మనం పోతాం అనుకుంటున్నాం. నీకు అర్థం వచ్చిందా? అది నిజంగా మైండ్ అయితే అది పోయినప్పుడే నువ్వు పోతాం. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? మైండ్ నేను అనుకుంటున్నావు. ఆ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది. నిన్ను ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఆ నేను బాగొట్టుకోకుండా నన్ను పట్టుకుందాం అనుకుంటున్నావు అర్జున, అది సాధ్యమేనా? నిన్ను పోగొట్టుకోకుండా నేను దొరుకుతానా? నువ్వు నన్ను పట్టుకోగలవా? నిన్ను పోగొట్టుకోకుండా నేను దొరుకుతానా? నువ్వు ఏ బాడీ తోటి, ఏ స్మాల్ అయ్యి తోటి, నీకు అర్థమవుతుందా, ఏ రాంగ్ అయ్యి తోటి నువ్వు తాదాప్యం అది నేను అనుకుంటున్నావో అక్కడ నిన్ను అది లూజ్ చేసుకోలేవు అనుకో. దాన్ని అది లూజ్ చేసుకోకుండా నన్ను పైన చేద్దాం అనుకుంటున్నాను, అది సాధ్యమవుతుందా? ఎలా సాధ్యము? నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేదు, నన్ను పట్టుకుందాం అనుకుంటున్నావు, రెండు ఎలా సాధ్యమవుతుంది? నువ్వు ఎంజాయ్మెంట్ విడిచిపెట్టలేవు, పెర్ఫెక్షన్ కావాలనుకుంటున్నావు. ఈ సాధ్యమయ్యే పనులనే ఎందుకు అనవసరమైన ఇమాజినేషను? ఇవన్నీ ఊహాజనితాలు. నిన్ను నువ్వు పోగొట్టుకోకుండా దాన్ని పట్టుకుందాం అనుకోవటం అనేది ఊహాజనితం. అదేంటది ఊహాజనితం? నువ్వు గ్రౌండ్ రియాలిటీస్కు దూరంగా ఉన్నావు. మనిషి ఎప్పుడు గ్రౌండ్ రియాలిటీస్కు దూరంగా ఉండకూడదు. గ్రౌండ్ రియాలిటీస్కి ఎంత దూరంగా ఉంటాడు, నష్టపోతాడు లైఫ్లో. గాల్లో మేళ్ళ కట్టకూడదు. గతించిపోయిన గొడవలు అస్తమానం తలపెట్టుకోకూడదు. ఫ్యూచర్ గురించి ఎక్కువ గాల్లో మేళ్ళ కట్టుకోకూడదు. మా గాలి మేళ్ళ కట్టకూడదు. అది ఎలా జరగవలసి ఉందో అలా జరుగుతూ ఉంటుంది. ఎలా జరగవలసి ఉందో అలా జరుగుతూ ఉంటుంది. అంటే నిన్ను పోగొట్టుకోకుండా, నిన్ను లూజ్ చేసుకోకుండా, నన్ను పొందుదాం అనుకుంటున్నా, నన్ను గెయిన్ చేద్దాం అనుకుంటున్నా వద్దున, అది సాధ్యపడేది కాదు. అది సాధ్యపడేది కాదు. నువ్వు గార్డెన్ రియలైజ్ చేయకపోతే నీ స్వరూపాన్ని రియలైజ్ చేయవనుకో, నీ లాస్ చాలా గ్రేట్ లాస్ అది. నువ్వు చాలా నష్టపోతావు, భరించలేని నష్టం పోతావు. భరించలేనంత నష్టం భరించాలి నువ్వు. నిన్ను పోగొట్టుకోకుండా నన్ను పట్టుకుందామంటే మైండ్ కంట్రోల్ ముఖ్యం. మైండ్ గాలికి ఇడిచిపెట్టేకు. నువ్వు అది అభివృద్ధిలోకి తీసుకొచ్చేది నీ మైండ్. నిన్ను పాడు చేసేది నీ మైండ్. నీ మైండ్ కంటే పెద్ద స్నేహితులు ఎవడం లేడు. నిన్ను నీ మైండ్ నీకు బాగు చేసుకోవడం కంటే పెద్ద పనులు ఏమైనా లోకంలో ఉన్నాయా అడుగుతున్నాడు ఎవరినయ్యా? అర్జునుడు అడుగుతున్నాడు. నీ మైండ్ నువ్వు బాగు చేసుకోవడం కంటే ఇంకా పెద్ద పనులు ఏమైనా లోకంలో ఉన్నాయనుకుంటున్నావా? నిన్ను బాగు చేసుకోవడం కంటే ఇంకేమైనా పెద్ద పనులు ఉన్నాయని అనుకుంటున్నావా? ఎవరిని నువ్వు రిఫార్మ్ అవ్వకుండా ఎవరిని రిఫార్మ్ చేస్తావు? ఎవరిని మోసం చేస్తావు నువ్వు? రిఫార్మర్స్ కావాలి. ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే రిఫార్మర్స్ కావాలి. నిన్ను నువ్వు రిఫార్మ్ చేసేవాడు ముందు కావాలి. సంథింగ్లోంచి ఏదైనా వస్తుంది, కానీ నథింగ్లోంచి ఏం వస్తుందా? నువ్వు ట్రూత్ని రియలైజ్ చేస్తే నీ వల్ల లోకానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అదంత హెల్ప్ జరుగుతుంది. నీలో ఏమి లేనప్పుడు ఇతరులకి ఏమి, నీకు సంథింగ్ ఉంటే సొసైటీకి ఏదైనా కంట్రిబ్యూట్ చేయగలవు. నథింగ్లోంచి ఏం వస్తుంది, సంథింగ్లోంచి ఏదైనా వస్తుంది. కానీ అంచేత జితేంద్రియ ఏంటది? కొంతమందికి కృష్ణ చైతన్య వాళ్ళు ఇంద్రియ దగ్గర అంటే పంచదార నాలుక మీద వేస్తే ఒక పంచదార అణువు కూడా తడవకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాళిదాస్ ఏం చెప్పాడంటే అందన పళ్ళు ద్రాక్ష అందని ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయని అలా అనుకోకూడదు. మీకు భోగ్య వస్తువులు అనేవి దగ్గరలో ఉండాలి. మీ ఇంద్రియ భోగ్య వస్తువులనే మీకు ఇంద్రియాలకు అన్నీ అందుబాటులో ఉండాలి. భోగ్య వస్తువులనే ఏ ఇంద్రియానికి చేపలు రాకూడదు. అది ఇంద్రియ దగ్గర అంటేనే మీ ఇంద్రియాలకు అన్నీ అందుబాటులో ఉండాలి. నీకు అర్థమవుతుందా? నీలో ఉన్న ఆత్మ ఒక్కటే అని నువ్వు నీకు అర్థమైతే ఎవరికైనా నువ్వు అపకారం చేయగలవా? ఎవరైనా ద్వేషించగలవా? అంటే ఎదుట మనిషిని ఎవరైనా ద్వేషిస్తున్నావంటే నీ నువ్వే ద్వేషించుకుంటున్నావు. ఎదుటివాడికి ఏమైనా అపకారం చేస్తున్నావంటే నీకు నువ్వే అపకారం చేసుకుంటున్నావు. ఎదుటివాడికి ఏమైనా ఉపకారం చేస్తున్నావంటే నీకు నువ్వే ఉపకారం చేసుకుంటున్నావు. ఎదుటివాడికి ఏమైనా సహాయం చేస్తే నువ్వు ఆ సహాయం నీకే తిరిగి వచ్చేస్తుందని నీ బ్రెయిన్కి అందుతా అంటే నువ్వు సహాయ సహకారములు అందించకుండా ఉండగలవు అర్జున? ఎందుకంటే ఏం చెప్పండి, ఎంత డీటెయిల్గా చెప్తున్నాడు సబ్జెక్టు. ఎక్కడ కన్ఫ్యూజన్? అంత క్లారిటీ కానీ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. అంతా మ్యాథమెటికల్ యాక్యురసీ. అనుకోవటం లేదు, అనుకోండి అంటాం లేదు, భావిస్తున్నాం లేదు, భావించడం లేదు, అనుకోవటం లేదు. ఆ డూసు డోంట్ చెప్పటంలో ఖచ్చితంగా చెప్పటే. ఏమంటున్నాడు? జితేంద్రియ సర్వభూతాత్మ. భూతాత్మ అంటే ఎదటివాడు హృదయంలో ఏదో, నీ హృదయంలో ఏదుందో ఎదటివాడు హృదయంలో ఉన్నది అదే. అది నీకు అర్థమైనప్పుడు ఎదుటివాడికి ఎవరిని ద్వేషించలేవు నువ్వు. ఎదుటివాడికి ఎవరికి అపకారం చేయలేదు, చేయలేవు నువ్వు. నువ్వు ఎదుటివాడికైనా మంచి చేస్తే మంచి నీకే వస్తుందని నీకు తెలియాలి. అప్పుడు కానీ నువ్వు మంచి చేయలేవు, మంచి చేద్దామన్నా చేయలేవు. ఎవరికైనా నువ్వు హెల్ప్ చేస్తే హెల్ప్ అంతా ఎప్పుడైనా నీకే తిరిగి వచ్చేస్తుందనే సంగతి నీకు తెలిస్తేనే నువ్వు ప్రాక్టికల్గా హెల్ప్ చేయగలవు. లేదా హెల్ప్ చేయడం కూడా అంత తేలిక కాదు. అంచేత నువ్వు ఇలాగుండి ఖర్చుత్వం లేకుండా, అహంభావం లేకుండా, వ్యక్తిభావం లేకుండా నువ్వు పరిశుద్ధుడవై, నువ్వు పరిశుద్ధుడవై పని చేసిన తామరాకు మీద ఉన్న నీరు ఆ తామరాకును ఎలా అంటుకోదో అలాగే నువ్వు చేస్తున్న పని కూడా నేను అంటుకోదు. నువ్వు చేస్తున్న పని నీకు అంటుకుంటా అంటే పునర్జన్మలు పెరిగిపోతాయి. నీకు రియలైజేషన్ వచ్చాక నో మోర్ రీబర్త్, నో మోర్ సారో, నో మోర్ టెన్షన్. ఒకవేళ రీబర్త్ రావాలనుకుని రాదు, ఇంకా ఇంకా రీబర్త్ తీసుకొచ్చే బీజాలన్నీ కాలిపోతాయి. ఇవాళ భక్తి గురించి కూడా ఏదో శ్లోకం చదివి విడిచిపెట్టేద్దాం. ఇది నాకు ఇష్టం కాబట్టి చదువుతున్నాను కదా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ప్రత్యేకలో శ్లోకం ఉంది, ఈ శ్లోకం నాకు బాగా ఇష్టం. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్ష ఆమర్ష భయ ఉద్వేగయ ముక్తో యస్య చ మే ప్రియః. ఒకసారి అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చేశాడు. అబ్రహాం లింకన్ వాడు చేసినప్పుడు, వాడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఓ డ్రైన్లో పందిపిల్ల కొట్టుకుంటుంది, ఓ డ్రైన్లో పందిపిల్ల కొట్టుకుంటుంది, పిల్లలందరూ చూస్తున్నారు. అంటే డ్రైన్లో పైకి రావాలని చూస్తుంది, రాలేకపోతుంది పిల్లది. ఇదేమో నెమ్మదిగా మిగతా పిల్లలకి ఒకవేళ తీయాలన్నా బట్టలు బాడైపోతాయి, డ్రైన్ ఇక్కడ మురికి నీరు ఉంటుంది. ఇది నెమ్మదిగా డ్రైన్లో దిగి ఆ పందిపిల్లలా చేతులు పట్టుకుని బయటకు వేసేసాడు. ఎవరు? లింకన్. అయిపోయింది ఆ సంఘటన, అయిపోయింది. బళ్ళోకి వచ్చారు. మిగతా లింకన్ ఏమి చెప్పలేదు. మిగతా పిల్లలు ఏమన్నారంటే, ఏమన్నా మేస్టర్ లింకన్ చాలా, లింకన్ చాలా మంచి పని చేశాడు, మేము చేయలేని పని లింకన్ చేశాడు. ఓ పందిపిల్లని వాడు సేవ్ చేశాడు, ఓ పందిపిల్లనే, ఓ పందిపిల్లనికి సేవ్ అంటే బాధ తొలగించాడు. దాని పై అది పైకి రావడానికి పైకి పని రాలేకపోతుంది, ప్రయత్నం చేస్తుంది. దాని పెయిన్ అంతా, దాని పెయిన్ అంతా మీరు ఏం చేయాలంటే, ఏదైనా పని ఉన్నవాళ్ళు ఎప్పుడు వెనకాల కూర్చోవాలి, ముందు కూర్చోకూడదు. మీకు ఏదైనా పని ఉంటే, ఎప్పుడు పని ఉంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, కానీ మీకు పని ఉందో లేదో తెలుస్తుంది కదా, వాళ్ళు ముందు కూర్చోకూడదు, ఎప్పుడు బ్యాక్ను కూర్చోవాలి. అప్పుడు ఇతరులకు డిస్టర్బెన్స్ ఉండదు. వెనకాల కూర్చుని అలా వెళ్ళిపోతే అప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు. వాళ్ళు ముందొచ్చి కూర్చోకూడదు. మధ్యలో ఏదైనా పని ఉందనుకుంటే వాళ్ళు ముందొచ్చి కూర్చోకూడదు, వాళ్ళు మీటింగ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అది వాళ్ళకి తెలుస్తూ ఉండాలి, ఇటువంటివి కూడా తెలుస్తూ ఉండాలి. చిన్న చిన్న విషయాలు కూడా బాగా పెద్దగా చేయాలి. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద మనసుతో చేయాలి, అది ముఖ్యం. అది దాని పంది బాధ తొలగించాడని ఆ పిల్లలు చెప్పారు. ఏది పిల్లలు ఎవరికి చెప్పారు? లింకన్కి చెప్పారు. అప్పుడు లింకన్ అన్నాడు, పంది బాధ తొలగించుకోవడానికి నేను ఆ పందికి ఉపకారం చేయలేదండి. ఆ పందిపిల్ల బాధపడతాను, నేను స్కూల్కి వచ్చినా నాకు ఆ పందిపిల్ల గుర్తుకొస్తానుంటుంది. అయ్యో పందిపిల్ల బాధపడతాను నేను పచ్చాలనుకుంటే నాకు బాధ కలుగుతుంది. నా బాధ తొలగించుకోవడానికి నేను పందిపిల్లని అందరూ డ్రైన్లోంచి బయటకు తీశాను, కానీ పందిపిల్ల బాధ తొలగించడానికి పందిపిల్లని రక్షించలేదని చెప్పాడు. నా పెయిన్ పోగొట్టుకోవడానికి దాన్ని రక్షించాను, కానీ దాన్ని పెయిన్ పోగొట్టడానికి నేను రక్షించలేదు. ఒకవేళ దాన్ని అదిలేసి కాలేజీకి వస్తాను కూడా మీరు చెప్పి లెసన్ మీద నా మైండ్ ఉండదు, ఆ పందిపిల్ల మీద ఉంటుంది. అంచేత నా బాధ తొలగించుకోవడానికి దాని బాధ తీసేసాను, కానీ దాని బాధ తొలగించడానికి దాని బాధ తీయలేదని టీచర్కి సమాధానం చెప్పాడు. ఎవరు? లింకన్. ఇది ఏమంటున్నాడంటే, లోకానికి లోకం రకరకాలుగా ఉంటుంది. నువ్వు లోకానికి ఏం భయపెట్టకు, ఏదైనా టీచర్స్ లోకానికి భయం, లోకానికి ఉద్రేకం కలగ హిట్లర్లాగా లోకాన్ని ఉద్రేకపరచకు. లోకాన్ని చాలా అన్ని దేశాలను ఉద్రేకపరిచేవాడు హిట్లరు. అలాగే నువ్వు లోకానికి ఉద్రేకపరచకు, భయపెట్టకు లోకాన్ని. నువ్వు ఏదైనా చెప్పగలిగింది ఉంటే చెయ్యి, చేసేది ఉంటే చెయ్యి, కానీ ఉద్రేకపరచకు. లోకాన్ని ఉద్రేకపరచకు, భయపెట్టకు. ఒక లోకం నిన్ను భయపెడదామంటే నువ్వు భయపడకు. తర్వాత ఇంకోటి, మీ మీద అసూయ ఉన్న వాళ్ళు కూడా అనేక రకాల మాటలు అంటూ ఉంటారు, మిమ్మల్ని భయపెడదామని చూస్తూ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. మీరు అలా కంగారు పడద్దు. మీరు ఎవరు వాళ్ళు కంగారు పడద్దు. మీ కళ్ళ చోటు మీరు చూసుకోండి, కానీ వాళ్ళ కళ్ళ చోటు మిమ్మల్ని చూసుకోకండి. మీ కళ్ళ చోటు మీరు చూసి మీ కళ్ళు దేవా, మీ కళ్ళ చోటు మిమ్మల్ని చూసుకోండి, వాళ్ళ కళ్ళతోటి మిమ్మల్ని చూసుకోవద్దు. వాళ్ళు మిమ్మల్ని అసూయ వల్ల ద్వేషించవచ్చు, లేకపోతే మీ గ్రోత్ వల్ల, లేకపోతే మీకు గ్రోత్ ఏ రకంలో, ఎకనమిక్ గ్రోత్తో, లేకపోతే స్పిరిచువల్ గ్రోత్తో, లేకపోతే మోరల్ గ్రోత్తో, లేకపోతే మీ పాపులారిటీ వల్ల, ఎవరి మీ ద్వేషానికి, ఇతరుల ద్వేషానికి అనేక కారణాలు ఉండొచ్చు. అవి చూసి మీరు ఆందోళన పడి భయపెట్టుకుని మీ మైండ్ని పొల్యూట్ చేసుకోవద్దు. మీ మైండ్ని నువ్వు ఎవరికి ఉద్రేకం కలిగించొద్దు. ఎవడైనా నేను ఉద్రేకపడుతున్నానని ప్రయత్నం చేస్తే ఎన్నడు ఉద్రేకపడక నువ్వు. ఒకసారి సీతమ్మ రాముడు ఏమందంటే, నువ్వు పురుషుడి కింద పైకి కనిపిస్తున్నావు, నీకు పురుషుడి లక్షణాలు లేవు, నువ్వు స్త్రీవే, కానీ స్త్రీ పురుషుడి కింద కనిపిస్తున్నాడు, నీకు పురుషుడి లక్షణాలు లేవు, స్త్రీ లక్షణాలు ఉన్నాయి, నువ్వు స్త్రీవే కానీ పురుషుడి కింద కనిపిస్తున్నావు అంది. అప్పుడు కూడా రాముడు ఉద్రేకపడలేదు, వాడు రాముడు. ఈ మాట ఎప్పుడందంటే అరణ్యవాసానికి నువ్వు రావద్దు, అక్కడ చాలా ఇబ్బందులు పడాలి, నువ్వు చాలా కష్టపడతావు అరణ్యవాసానికి. ఇప్పుడు ఇంటికాడ మేడల్లో ఉండి ఒకసారి అరణ్యవాసానికి రావాలంటే చాలా ఇబ్బంది, అక్కడ జంతువులు ఉంటాయి, చాలా ఇబ్బంది పడాలి. అరణ్యవాసం అంటే చాలా కష్టం అని ముందు చెబితే నిన్ను తీసుకెళ్ళి, నువ్వు రావటం మంచిది కాదు, అది రావటం మంచిది కాదు. ఉద్రేకపడింది ఎవరు, చేస్తాం ఉద్రేకపడి ఈ మాట లూజ్ అయింది ఎవరు, ఈ మాట వదిలిపెట్టేసింది. ఒకసారి మనం జాగ్రత్తగా మాట్లాడదాం అనుకుంటాం, ఒకసారి తొందర మాటలు మాట్లాడేస్తాం. ఎందుకంటే మీరు కూడా ఆలోచించుకోండి, ఒకసారి చాలా కేర్ఫుల్గా మాట్లాడదాం అనుకుంటాం, కానీ కేర్లెస్గా మాట్లాడతాం అనుకుంటాం. కొన్ని కొన్ని మాటలు, కొన్ని కొన్ని పనులు నీ ప్రకృతిని బట్టి బయటకు వస్తాయి, నీ స్వభావాన్ని బయటకు వస్తాయి, అవి కూడా నీ చేతుల్లో లేవు అర్జున. ఒక డూసు డోంట్సు చెప్పిన నీకు స్వభావం ఉంది కదా, ఆ స్వభావాన్ని నువ్వు వంద అంతస్తులు మేడ కట్టడం తెలియక నీ స్వభావం మార్చుకోవడం కష్టం. మీరు అనుకుంటారు మరి సీతమ్మ అలాగనే మనం అటువంటి మాటలు మాట్లాడేది మాట్లాడి లూజ్, ఆ మాట లిప్స్లో జారిపోయింది, ఆ ఉద్రేకపడింది. ఉద్రేకపడినప్పుడు అది జారిపోయింది, ఆ మాట జారిపోయింది. కొన్ని కొన్ని పనులు చేయకూడదు అనుకుంటాం కానీ చేస్తాం. మీకు అర్థమవుతుంది, మనం అనుకుంటాం చేసాక బాధపడతాం, చేయకూడదు అనుకుంటాం. కొన్ని మాటలు మాట్లాడకూడదు అనుకుంటాం. అర్జున మాట్లాడటానికి చేయటానికి నీ చేతిలో ఉందా, మరి నీ స్వభావం నేనంత చేయలే గైడ్చి పెడుతుందా. తర్వాత కొంతమంది అతి అవసరం లేకుండా అతి కఠినంగా మాట్లాడతారు, సబార్డినేట్స్ మీద కూడా అలా మాట్లాడతారు, అంత నెసిటీ లేదు. ఇప్పుడు వాయిస్ కూడా మనం అనవసరంగా పెంచేయకూడదు, వాయిస్ కూడా మీడియంగా ఉండాలి. కానీ ఇప్పుడు మన మీకు ఎవరైనా మీ దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారనుకోండి, ఏదైనా అవసరమైతే చెప్పవచ్చు, కానీ అంత అవసరమైతే మందలించవచ్చు, కానీ అది కూడా అక్కడ అతిగా ఉండకూడదు, అతిగా ఉండకూడదు. ఆడు ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఆడికి చెప్పాలి, రిపీట్ చేయాలి. అంతేకాని మళ్ళీ మళ్ళీ తప్పు రిపీట్ తప్పు ఒకసారి చేయొచ్చు, అంత మాత్రం చేస్తే రోజు రిపీట్ చేయక్కర్లేదు. అంటే మీకు సబార్డినేట్స్ అని అతి ఎక్కువ కఠినంగా మాట్లాడకూడదు, తగు మాత్రంగా మాట్లాడాలి. మీకు అర్థమవుతుంది, ప్రతి చిన్న విషయానికి అతిగా మాట్లాడుతుంటే కఠినంగా మాట్లాడుతుంటే అది కూడా వ్యసనం కింద మారుతుంది. ఏంటది, అది కూడా వ్యసనం కింద మారిపోతుంది. కొంతమంది ప్రతి చిన్న విషయానికి చాలా కఠినంగా మాట్లాడతారు, అది వ్యసనం, అది ఒక చెడ్డ వ్యసనం. అంత కఠినంగా మాట ప్రతి చిన్న విషయానికి వాయిస్ పెంచేయక్కర్లేదు. ఇప్పుడు మన వివేకానంద వాయిస్ పెంచుతాడు, ఆఫ్ చేయండి, ఆఫ్ మన వివేకానంద. మీరు అవసరం లేకుండా చేతులు కాళ్ళు కలపకండి, మనం చేతులు కాళ్ళు పని లేకుండా కదిపేయకూడదు. చేతులు కాళ్ళు కూడా ఏదైనా అవసరం ఉంటే కదపాలి, కానీ అవసరం లేకుండా అస్తమానం కదిపేయకూడదు చేతులు. దాన్ని చేపలు ఏమంటారు, దాన్ని ఏమంటారు, పని లేకుండా చేతులు కాళ్ళు అస్తమానం కదిపితే ఏమంటారు, దాన్ని ఒక చేప మనస్సులో ఉన్న చేపలు దాని గుర్తు. వాడు ఫేస్ చెబుతుంది డిస్టర్బ్డ్గా ఉంటుంది అని, దాన్ని బట్టి అవయవాలు అస్తమానం కదిపేస్తూ ఉంటారు, ఇలాగా స్టడీగా ఉండబోయే. ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం, అతి కఠినంగా మాట్లాడటం కూడా అది ఒక వ్యసనంలోకి వస్తుంది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు. ఇప్పుడు వివేకానంద అన్నాడు ఇంకొకసారి చాలా గట్టిగా మాట్లాడేసేవాడు, మీకు అర్థమవుతుందా. అలాగే రమణ మహర్షి గారు కూడా ఒకసారి చాలా గట్టిగా మాట్లాడేవారు. అంటే అవసరాన్ని బట్టి అంత గట్టిగా మాట్లాడకపోతే వాడు మనసులో మార్పు రాదని ఉద్దేశం మీద లోపల చెడ్డ కాదు. ఉడికే వాయిస్ పెంచి మాట్లాడాడు, కానీ బుద్ధిని మట్టుకు మీడియం వాయిస్. నువ్వు ఎంత దూరంలో ఉన్నావు డిస్టెన్స్ చూసుకుంటాడు. నువ్వు ఎలా మాట్లాడితే నీకు వినపడుతుంది అలా మాట్లాడతాడు. వాయిస్ అంతవరకు పెంచుతాడు. నువ్వు ఎంత నేరం చేసినా వాయిస్ పెంచడం, కానీ టీచ్ చేస్తాడు నీకు. ఇప్పుడు రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, వివేకానంద కూడా పెద్ద పెద్ద కేకలు వేసేసేవాడు. అందులో బీపీ ఒకటి ఉంది దానికి. పెద్ద పెద్ద కేకలు వేసేవాడు. ఒకసారి సరదాయం సారీ అనేవాడు, ఇంటికెళ్ళి చెప్పేవాడు సారీ. అంటే లోపల బంగారం చెడ్డదే, ఎప్పుడైనా గౌక్ని ఆ బీపీ మీద ఏదైనా చెడ్డ. ఎప్పుడు నేను సారీ అనే చెప్పి మాట బుద్ధుడు ఎప్పుడు చేయలేదు, మాట్లాడలేదు వాడు గౌతమ బుద్ధుడు. పార్లమెంట్లో ఎప్పుడైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నెహ్రూ. వాళ్ళు అపోజిషన్ వాళ్ళు నిన్న నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యండి మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావని చెబితే ఆయన సారీ అన్నవాడు. నాకు తెలియదు చెప్పాను, నా దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అలా చెప్పాను, నేను చేసింది పొరపాటు అని వెంటనే చెప్పేసేవాడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చేత అంగీకరించట్లేదు, ఆయన సారీ అని చెప్పరు వాళ్ళు. చెబితే వాళ్ళు గౌరవానికి భంగమే మరి వాళ్ళు సారీ అని చెబితే గౌరవం పెరుగుతుంది వాళ్ళకి, తెలియ కదా అని చెప్పటం లేదు. ఇప్పుడు బుద్ధుడు నువ్వు ఎంత డిస్టెన్స్లో ఉండవు చూసాడు, ఆ వాయిస్లో మాట్లాడేవాడు. వాయిస్ పెంచేవాడు కాదు, తల తిప్పేవాడు కాదు. తర్వాత బుద్ధుడు మాట్లాడుతాడు, గోడ మాట్లాడుతుందా బుద్ధుడు మాట్లాడతాడా అను అను గోడ మాట్లాడుతున్నాడా గోడ మాట్లాడుతుందా ఇది వ్యక్తి మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది మనకు. తెర మీద బొమ్మ మాట్లాడతలేదు, తెరే మాట్లాడుతుంది అనిపిస్తుంది. అంటే అంత వాయిస్ సమానంగా ఉంటుంది. బాగా తగ్గించడు, బాగా పెంచడు. నువ్వు ఎంత డిస్టెన్స్లో ఉన్నావు చూస్తాడు, అందరూ నువ్వు వినపడేలాగా మాట్లాడతాడు. నువ్వు దగ్గర ఉండగా కేకలేయడు, చేసిన మాట చెప్పాలి కానీ కేకలేయటువంటి దగ్గర. నువ్వు ఎంత నీ ఎంత డిస్టెన్స్లో నువ్వు వినపడుతుందో ఆ వాయిస్లోనే మాట్లాడతాడు. మరీ పెద్ద పిచ్చి పిచ్చి కేకలేయడు. అది వాయిస్ అలా సమానంగా మీడియంగా ఉంటుంది. ఎవరిది బుద్ధుడు ఎప్పుడు కఠినంగా మాట్లాడటం కానీ వాయిస్ పెంచి మాట్లాడటం కానీ అసలు ఆయన బిహేవియర్లో లేదు. ఆయన లైట్ ఆఫ్ ఏషియా అంటారు. వీళ్ళకి రాజ్యాకాంక్ష లేకపోయినా వారసుల మటుకు ఉండాలని అనుకుంటా ఉంటారు. అది కూడా లేదు వాడికి. అది కూడా కట్ చేసి పడేశాడు. అది కూడా వాడు కట్ చేసి పడేశాడు. అంటే వాడిని మనం పెట్రోల్ మాస్ లైట్ పెట్టి చూసినా వాడిని హృదయంలో డార్క్ కార్నర్స్ కనపడవు. మనకి హృదయంలో డార్క్ కార్నర్స్ ఉంటే వయసులో కూడా డార్క్నెస్ ఒక్కోసారి వచ్చేస్తూ ఉంటుంది. ఈ హార్ట్లో వానికి ఎక్కడ నువ్వు పెట్రోల్ మాస్ లైట్ పెట్టి చూడు, 1000 క్యాండిల్ బల్బ్ పెట్టి చూడు, ఎక్కడ హార్ట్ అసలు నీకు ఇది డార్క్ కార్నర్స్ అలా హార్ట్లో ఎక్కడ కనపడవు. డార్క్నెస్ కనపడదు అసలు, అంత లైటే. లోపల లైట్ బయట లైట్. అంటే మాట కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే, కానీ అంత కఠినంగా మాట్లాడే అలవాటు లేదు. కొంతమంది సెయింట్స్ కఠినంగా మాట్లాడదు, అది కూడా చెడ్డ ఉద్దేశం కదా. వాడు స్వభావంలో మార్పు తీసుకురావడం కోసం. బుద్ధిని మాట్లాడేది మీడియంగా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ కూడా మీడియంగా ఉంటుంది. మన ఎమోషన్ గురి చేయడానికి ఎమోషన్ పడ్డం, మన ఎమోషన్కి గురి చేయడు ఆ ఎమోషన్లో పడ్డం. ఆయన ఎమోషన్లో ఉండడం, మన ఎమోషన్ మాటల ద్వారా ఎమోషన్ గురి చేయడు. కానీ మన బ్రెయిన్ మట్టుకు అందుకునేలా చూస్తాడు. మన అండర్స్టాండింగ్ అంతేదో లేదో మటుకు చూసుకుంటాడు. అవసరమైతే రిపీట్ చేస్తాడు. అది మన అండర్స్టాండింగ్ అందకపోతే మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుందో లేదో చూసుకుంటాడు. కానీ ఉద్రేకపడి మాట్లాడటం ఉండదు. అంచేది వాక్ తపస్సు అంటారు. ఏంటది వాక్ తపస్సు? దాన్ని వాక్ తపస్సు అంటారు. అది కూడా తపస్సే. మనం సాఫ్ట్గా మాట్లాడటం, స్వీట్గా మాట్లాడటం, అది వాడిని ఉద్రేకపరచకుండా వాడి అండర్స్టాండింగ్కి అందేలాగా మాట్లాడటం, వాడి మిస్టేక్ మళ్ళీ తిరిగి రిపీట్ చేయకుండా ఉండేలాగా మాట్లాడటం, వాడికి ఆ ఫుడ్ అందేలాగా చేయటం, అది మాట్లాడటం కూడా, అది కూడా మంచిది. అంచేది నువ్వు లోకంలో నిన్ను ద్వేషించేవాడు అనేక మంది ఉంటారు, నీ ఎనిమీస్ కూడా చాలామంది ఉంటారు. సహజం అది లోకం అని నువ్వు ఉద్రేకపడాలి. నిన్ను ఉద్రేకపరచాలన్నా ఉద్రేకపడకు, నువ్వు వాళ్ళని ఉద్రేకపరచకు. ఇతరులతో నువ్వు మాట్లాడేప్పుడు వాళ్ళని ఉద్రేకపరచకు. వాళ్ళు చెప్తే నీకు టీచ్ చేస్తే టీచ్ చేయగలరు, కానీ వాళ్ళని ఎమోషన్కి గురి చేయకు, వాళ్ళని అండర్స్టాండింగ్కి దూరం చేయకు. హర్షం, తర్వాత విషయాలు మీకు కలిసి వస్తున్నాయని కూడా కొంతమంది పొంగిపోతారు. మీకు ఏదైనా కలిసి వస్తుందంటే, చేసిన పనులన్నీ కలిసి వస్తుందనుకోండి, కొంతమంది అది పొంగిపోతారు కొంతమంది. దానివల్ల కూడా నీ స్వరూపానికి దూరం అవుతావు అర్జున. మీరు ఎకరానికి 30 బస్తాలు పండుతుంది అనుకుంటున్నారు అనుకోండి, 50 బస్తాలు పండిపోయాయనుకోండి, చుట్టపక్క మామేది ఊసేస్తారు. ఆ సిగరెట్ కాల్చినప్పుడు పొగ ఇలా మనం మొక్కం మీద ఊజేస్తాడు. అంటే వాడు ఎప్పుడు ఏమవుతుంది, వాడు ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు నార్మల్ స్టేట్కి దూరం అయిపోతాడు. ఎక్కువ సంతోషం వచ్చినా నార్మల్ స్టేట్లో ఉండడు. మనిషి నార్మల్గా ఉండాలి. ఎక్కువ దుఃఖం వచ్చినా నార్మల్గా ఉండడు, తింగర మాటలు మాట్లాడుతూ ఉంటాడు, నార్మల్గా ఉండడు. అంచేది నువ్వు సంతోషం ఎక్కువ వచ్చినా లేకపోతే దుఃఖం అతిగా ఉన్నా నీ నార్మల్ లైఫ్కి దూరం అవుతావు, న్యాచురల్ లైఫ్కి దూరం అవుతావు. నీకు అర్థమవుతుందా? న్యాచురల్ లైఫ్కి నార్మల్ లైఫ్కి నీకు దూరం అవ్వవు. నీకు దూరం అవ్వ ఎప్పుడు నువ్వు ఎమోషన్ గురి, డిప్రెషన్కి ఎమోషన్కి గురి అవ్వకుండా ఉంటే నేను అంచేది ఆటలోంచి బయటకు రా. ఈ ఉద్ర ద్వంద్వాల్లోంచి బయటికి రావాలి. ఏంటది, మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తే ఒక రకంగా ఉంటారు, మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే ఒక రకంగా ఉంటారు. దాన్ని బట్టి మీ స్వరూపాలకు దూరం అయిపోతారు, భగవంతుడికి దూరం అయిపోతారు, మీ హ్యాపీనెస్కి దూరం అయిపోతారు. మీలో ఉన్న సహజంగా ఉన్న హ్యాపీనెస్ని మీ మైండ్ అది దొంగతనం చేస్తుంది. మీకు అందకుండా మీ మైండ్ అది దొంగతనం చేస్తుంది మీలో ఉన్న హ్యాపీనెస్ని. అంటే మీరేం చేస్తారంటే, మిమ్మల్ని లోకంలో విమర్శించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని స్తోత్రం చేసే వాళ్ళు ఉంటారు. మరి మేము రకరకాల లోకం అంటే కుక్క తోక అంటది. కుక్క తోక వంకర మనం అలా చేయలేము, లోకంలో ఉన్న వంకరలు కూడా మనం అలా చేయలేము. ఇప్పుడు మీరు నలుగురు అన్నదమ్ములకి సమానంగా పంచిపెడితే వాళ్ళు నలుగురు అన్నదమ్ములకు సమానంగా ఉండరు. కొంతమంది రిచ్ అవుతారు, కొంతమంది పూర్ అవుతారు. ఏం చేయాలి, వాళ్ళ నేచర్ని బట్టి వాళ్ళు అలా తయారవుతూ ఉంటారు, వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి అలా తయారవుతూ ఉంటారు. అంటే లోకంలో అందరూ సమానంగా, నీవు సమాన దృష్టి కలిగి ఉండి కానీ అందరినీ సమానం చేయాలంటే నీకు కూడా సాధ్యం కాదు. కుక్కతోక అనే నిదానం చేయటం ఎటువంటిదో అందరినీ సమానం చేయటం కూడా అటువంటిదే. నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయగలవు కానీ ఆయన ఉద్ధరించలేవు. నువ్వు ఆనాడే ఉద్ధరించుకోవాలి. నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయగలవు, అంతవరకు నువ్వు చేసేది. కానీ ఉద్ధరణ వచ్చేటప్పటికి వాడు మంచి స్థితిలోకి వెళ్ళాలంటే వాడంతా వాడే కృషి చేసుకోవాలి. కానీ నువ్వు ఏ నువ్వు ఒకడికి సహాయం చేయగలగవు అని ఆయన ఉద్ధరించే శక్తి నీలో లేదు. ఆ ఉద్ధరించడానికి వాడంతా వాడే సెల్ఫ్ ఎఫర్ట్ అవసరం, వాడంతా వాడే కృషి చేసుకోవాలి. నువ్వు మంచి మార్గం చూపించగలవు, కానీ బలవంతాన్ని మంచిలో నడిపించలేదు వాడే తెలియాలి. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలం, కానీ బలవంతాన్ని గుర్రం చేత నీళ్లు తాగించలేము. నీళ్ళు ఉన్న చోట గుర్రాన్ని తీసుకెళ్తాం, కానీ బలవంతాన నీళ్ళు గుర్రాన్ని తాగించలేము, గుర్రం చేత తాగించలేము. అంచేది నువ్వు లోకాలను చూసి రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. అది లోకం అంటే అలా ఉంటుంది. నువ్వేం ఉద్రేకపడకు, ఇతరులని ఉద్రేకపరచకు. కొంతమంది ఎక్కువ ధనవంతులకు గర్వం ఉంటుంది. సర్వసాధారణంగా 100కి 100 మంది ధనవంతులు ఉంటే 10 మందికి గర్వం ఉండదు, నిగర్వగానే ఉంటారు. తమ మందికి డబ్బు మదం తీసుకొస్తుంది. డబ్బు పెరిగినా మదము పెరగను. ఎవడు వ్యామనామాచారి అంటాడు కదా, నీకు తెలియదు. నీకు డబ్బు పెరిగితే తెలిసిన వాళ్ళు కూడా మీరు ఎవరైనా అడుగుతూ ఉంటారు, మీ చుట్టాలను కూడా చుట్టాలను కాదంటారు. తర్వాత నోరుకి పక్షవాదం వస్తుంది. మీకు అర్థమవుతుందా? కొంచెం ఏదో తింగర మాటలు మాట్లాడుతూ ఉంటారు, అందరూ కాదు కొంతమంది. మీకు అర్థమవుతుందా? అది అంచేది. డబ్బు దానంతది చెడ్డది కాదు, కానీ డబ్బు వల్ల మీకు మదం పెరగకూడదు, గర్వం పెరగకూడదు. ఇవన్నీ జాగ్రత్త పడాలి. అర్షం ఆమర్ష అంటే మీకంటే బాగున్న వాళ్ళని చూసి మీరు ద్వేషం పడకూడదు. సొసైటీలో అందరూ ఒక రకంగా ఉండరు. మామూలుగా యూనిఫారంగా సొసైటీ ఉండదు. మీకంటే బాగున్న వాళ్ళు ఉండొచ్చు, మీకంటే ఆర్థికంగా తక్కువ ఉన్నవాళ్ళు ఉండొచ్చు, తర్వాత సోషల్ స్టేటస్ మీకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఉండొచ్చు, మీకంటే తక్కువ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. కానీ ఎక్కడ చూసినా అసూయ పడద్దు. ఎక్కడైనా మీకంటే ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉంటే వాళ్ళ పట్ల దయ చూపించండి. మీతో సమానంగా ఉన్న వాళ్ళతో స్నేహం చేయండి. మీకంటే పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళతో మనం సమానం అంటే వాళ్ళకి 100 కోట్లు ఉన్నాయి, మనకేమో 10 లక్షలు కూడా లేవు అనుకున్నప్పుడు వాళ్ళని చూసి ద్వేషించకండి. వాళ్ళని మీ పని ఏదో మీకు కలిసి, మీరు పని చేసుకోవడం వల్ల మీకు కలిసి వస్తుంది, కానీ ద్వేషించడం వల్ల ఏమీ కలిసి రాదు. అర్జున నువ్వు అనసూయుడు, ఏంటి మీ అన్నదమ్ములు ఐదుగురు ఉన్నారు మంచివాళ్ళే, ఐదుగురు బుద్ధిమంతులు, నీకే భగవద్గీత ఎందుకు చెబుతున్నాను? ఈ ఒక్క పాయింట్ మీద దులిపేశాడు కృష్ణుడు. నీకు మనిషికి అన్నిటి కంటే తేలిక అసూయ. మనం వ్యాపారానికి పెట్టుబడి పెట్టాలి, చదువుకోవాలంటే పెట్టుబడి పెట్టాలి, కానీ అసూయ మనకు పెట్టుబడి లేకుండా డబ్బుతో సంబంధం లేకుండా అసూయ వచ్చేస్తుంది. అర్జున, నీవు నాకు బంధువు, యూఆర్ వెరీ క్లోజ్ టు మీ, యూఆర్ వెరీ నియర్ టు మీ, యూఆర్ వెరీ డియర్ టు మీ. నువ్వు నా బంధువులు స్నేహితులం, సరే ట్రావెలింగ్ కూడా ఇద్దరు కలిసి వెళ్ళేవారు. ఎక్కడికైనా ప్రయాణం అవ్వ వెళ్ళాలనుకోండి, సరసానంగా అర్జునుడు ఖాళీగా ఉంటే తీసుకెళ్తూ ఉన్నాడు ఎవడే కృష్ణుడిని. ప్రయాణంలో కూడా ట్రావెలింగ్లో కూడా కలిసి వెళ్ళేవారు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, నిన్ను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, నీ ఫేస్లో నాకు ఎప్పుడు అసూయ కనపడలేదు అన్నాడు. నిన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేశాను, నిన్ను నువ్వు నాకు పరాయవాడు కాదు కదా, స్నేహితుడు మందువు, పైగా నా హృదయానికి సన్నిహితుడు. నువ్వు దేహాలు రెండు కానీ మనస్సు ఒకటే. నిన్ను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, నేను చాలాసార్లు నీ ముఖంలో ఎంత పెద్ద, నీకంటే పెద్దవాళ్ళు విలు విద్యలో ధనంలో సామ్రాజ్యాల్లో నీకంటే పెద్దవాళ్ళు నువ్వు చూసినా ఎప్పుడు అసూయ పట్టడం చూడలేదు. ఆ గ్రేట్ క్వాలిటీకి, ఆ గుడ్ క్వాలిటీ, ఓన్లీ వన్ గ్రేట్ క్వాలిటీ, ఆ గ్రేట్ క్వాలిటీకి నీకు స్వాధీనం అయిపోయి నీకు ఈ రోజున గీత నీకు పారాయణం, నీ దగ్గర పారాయణం చేస్తాను, నీ దగ్గర పాడుతున్నాను ఈ భగవద్గీతను. అంటే నీ దగ్గర నా హార్ట్ ఓపెన్ చేస్తున్నాను, నేను నీ దగ్గర నేను హార్ట్ క్లోజ్ చేసుకోవటం, ఓపెన్ హార్ట్ తోటి మాట్లాడుతున్నాను నీ దగ్గర. క్లోజ్డ్ హార్ట్ ఏం మాట్లాడుతుంది, క్లోజ్డ్ మైండ్ ఏం మాట్లాడుతుంది, ఓపెన్ మైండ్ అండ్ ఓపెన్ హార్ట్. ఏం చేసి నీలో ఒక్క గుణానికి నేను స్వాధీన పడిపోయాను. ఎవరిని చూసి నీకు జలసి ఎప్పుడు కనపడలేదు, నీకన్నా మనకంటే పెద్దవాళ్ళని చూసినప్పుడే మనకు అసూయ వస్తుంది. నీకు నీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ పేరు ప్రతిష్టలో కానీ నీకంటే ఎంత పెద్దవాళ్ళని చూసినా నీ ఫేస్లో నేను ఎప్పుడు అసూయ ఉందేమో చూశాను. ఎప్పుడు నీ ఫేస్లో ఎన్నిసార్లు అబ్జర్వ్ చేశాను, నీ ఫేస్లో నాకు అసూయ కలగలే, అసూయ కనపడలేదు అర్జున. ఆ గుడ్ క్వాలిటీకి, ఆ నోబుల్ క్వాలిటీకి, ఆ గ్రేట్ క్వాలిటీకి నేను స్వాధీనమైపోయాను నీకు భగవద్గీత చెబుతున్నాను. అయితే నీకంటే పెద్దవాళ్ళు ఉంటారు సమాజంలో, నీకంటే పెద్దవాళ్ళు ఉంటారు సమాజంలో అంటే ఆత్మదృష్టి ఉన్నవాడికి పెద్ద చిన్న లేదు. మనం నువ్వు ఎదుటి వాళ్ళని ఎలా చూస్తావు, మనస్తో చూస్తావు, ఆత్మతో చూడలేవు కదా. నీకు ఆత్మజ్ఞానం కలగకుండా ఆత్మతో ఎలా చూడగలవు, అయితే ఎదుటి వాళ్ళు నీ మనస్తో చూస్తావు. మనస్తో చూసినప్పుడు హెచ్చు తగ్గు కనిపిస్తూ ఉంటుంది, అప్పుడు హెచ్చు కదా. నీకంటే వాళ్ళు బిగ్గు పెద్దవాళ్ళు అనుకున్నా ఎన్నడూ అసూయ పడకు. విద్యారంగంలో, ఆర్థిక రంగంలో, సాహిత్యంలో, ఇంకో రకంగా అధికారంలో పెద్దవాళ్ళు ఉండొచ్చు, కానీ ఎన్నడూ అసూయ పడకూడదు. ఎంచేదంటే చదివి నేను బలహీన పరుస్తుంది, అది నేను బలహీన పరుస్తుంది. తర్వాత నేను స్పిరిచువల్గా గ్రోత్ ఆఫ్ చేసేస్తాను. నీ స్పిరిచువల్ గ్రోత్ నీ చైతన్య స్థాయిలోకి వెళ్ళకు, చైతన్య స్థాయికి అడ్డుపడుతుంది. ఏది అసూయ, నీకంటే పెద్దవాళ్ళు కనిపించినా వాళ్ళని లవ్ చేయి, ప్రేమించి వాళ్ళని, వాళ్ళ దగ్గర ఏమైనా నేర్చుకునేది ఉంటే నేర్చుకో, కానీ అసూయ పడకు, భయం ఒకటి పడకు. భయం కూడా నువ్వు భయం కూడా మనకి ఎందుకు భయాన్ని తగ్గించుకోమని చెప్పాడు ఎవరు భగవంతుడు, ఎందుకు చెప్తా అంటే ఎక్కడ భయం ఉంటే అక్కడ దుఃఖం వచ్చి తీరుతుంది. వేర్ దెర్ ఇస్ ఫియర్ దెర్ ఇస్ సారం, ఫియర్ బ్రింగ్స్ సారం, ఫియర్ బ్రింగ్స్ డెత్, ఇట్ ఇస్ ఫియర్ దట్ బ్రింగ్స్ నాన్ సెన్స్. నీకు సెన్స్లో ఉన్నది ఫియర్. తర్వాత కొన్ని కొన్ని పనులు మనం ఫియర్ వల్ల కొన్ని పనులు చేస్తూ ఉంటాం, ఫియర్ వల్లే కొన్ని ఫియర్ కూడా నీ గ్రోత్కి, స్పిరిచువల్ గ్రోత్కి ఎనిమిది, అది ఎనిమిది సాధ్యమైనంత వరకు ఫియర్ కూడా నువ్వు అనుకున్నంత చెడ్డ జరిగిపోదు, కానీ అది కూడా ఊహాజనితం. మనం ఇమాజినేషన్ వల్ల ఎక్కువ ఫియర్ వస్తుంది మనకు. మనం ఊహ ఏదో ఊహించుకుంటాండ కదా, ఎలా అయిపోతున్నది అలా అయిపోతుంది, ఎలా అయిపోతుంది ఏదో ఊహించుకుంటాండ కదా, అందులోంచి ఫియర్ వస్తుంది. తర్వాత ఇంకోటి వేరు భావన వల్ల కూడా ఫియర్ వస్తుంది. నన్ను చూసి నాకు భయం లేదు, మిమ్మల్ని చూసి మీకు భయం లేదు, ఆ ద్వైతంలోంచి ఫియర్ వస్తుంది. వన్నెస్ను రియలైజ్ చేసిన వాడికి ఫియర్ లేదు. నన్ను చూసి నాకు భయం లేదు, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది, నన్ను చూస్తే మీకు భయం వేస్తుంది. ఎవడైతే తన్నే అందరిలోనే చూసుకుంటున్నాడో, ఎవడైతే వన్నెస్ను రియలైజ్ చేశాడో వాడి ఫియర్లోంచి బయటకు వస్తాడు. ఎంచేత ఫియర్లోంచి ఫియర్ వచ్చిందంటే వెంటనే మనిషికి దుఃఖం వచ్చేస్తుంది. కొంతమందికి మోషన్స్ అయిపోతాయి, కొంతమందికి ఎక్కువ ఫియర్ వస్తే మోషన్స్ అయిపోతాయి ఫియర్ వల్ల కూడా. బాడీ వణికిపోతుంది ఎక్కువ ఫియర్ వల్ల. అంచేత నువ్వు వన్నెస్ రియలైజ్ చేసే వరకు ఎంతో కొంత ఫియర్ తప్పదు. ఫియర్ వద్దని నేను చెప్పినా నీకు డ్యుయాలిటీ ఉన్నప్పుడు, ద్వైతం ఉన్నప్పుడు వాడి వేరు నేను వేరు, నేను శరీరం లోపల ఎక్కడ ఉన్నాను, నాకు బయట లోకం ఎక్కడ ఉంది, అలా వేరు భావన ఉన్నంతకాలం ఎంతో కొంత ఫియర్లోంచి నువ్వు బయటకు రాలేవు. ఆ వన్నెస్ని గార్డెన్ రియలైజ్, ట్రూత్ని ఉన్న వస్తువు ఏదో ఉంది, లేనిది ఏదో లేదు, ఆ ఉన్నది అన్నట్టుగా నువ్వు రియలైజ్ చేసే వరకు నిన్ను ఫియర్ ఇడిచిపెట్టదు. అది సాధ్యమైనంత వరకు నువ్వు దాన్ని కూడా రిడ్యూస్ చేయడానికి ప్రాక్టీస్ చేయి. ఏమంటున్నాడు, రిడ్యూస్ చేయడానికి ప్రాక్టీస్ చేయి అంటే నీకు సాధన చెబుతున్నాడు. ఆ ఫియర్ ఒకవేళ నీకు ఎంతవరకు ఉందో అది చూసుకుని దాన్ని రిడ్యూస్ చేసుకోవడానికి నువ్వు చూసుకో, నేను నువ్వే చూసుకో. నేను నువ్వు అసలు ఇంకోటి మనిషి వాడు లోపాలు చూసుకుంటా అంటే ఇతర లోపాలు చూడటం అక్కడికి టైం ఉండదు. మన లోపాలు మనం చూసుకుంటున్నాం అనుకోండి, ఇంక ఇతరుల లోపాలు ఏం చూస్తారు, మనకి టైం ఉండదు కదా. మన లోపాలను మనం చూసుకోవడం మానేసినప్పుడు ఇతర లోపాలు చూడటానికి మనకి టైం ఉంటుంది. పోనీ మన లోపాలను మనం చూసుకోవడం మానేసి ఇతరుల లోపాలు చూస్తానికి మనకు కలిసి వచ్చేదండి. ఇప్పుడు ఏమైనా దానివల్ల మనకేం కలిసి వస్తుందో కలిసి రాదు. మన లోపాలను మనం స్కానింగ్ చేసుకుంటే మనకి ఏమి జబ్బులు ఉన్నాయో తెలుస్తాయి. ఆ జబ్బుని ఎలా క్యూర్ చేసుకోవాలో, మనం అందులోంచి అక్కడ ఏముందో దాని గురించి విడుదల, అది క్యాన్సర్ అయినా అందులోంచి ఎలా విడుదల పొందాలో ఆలోచిస్తాం. మనలో ఏదైనా బలహీనత ఉందనుకోండి, అది మనకి స్కానింగ్లో తెలిసిందనుకోండి, అందులోంచి మనం బయటపడటానికి చూస్తాం. అంటే మిషన్ మన రోగాలను చూపిస్తుంది కానీ రోగాన్ని తగ్గించదు. ఆ రోగాలను తగ్గించడానికి తగిన మందులు మనమే వాడుకోవాలి. అంటే మనలో బలహీనత మన లోపల చూసుకుంటా అంటే మన బలహీనతలు తెలుస్తాయి. అయితే చూసినంత మాత్రం చేయాలి, అందులో విడుదల పొందడానికి ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ కూడా కంటిన్యూస్గా చేయాలి. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారిని అడిగారు, ఆయన రామాయణం రాశాడు. ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ గారు. అంటే పూర్వం చాలామంది రామాయణం రాశారు కదా, మళ్ళీ మీరెందుకు రాయాలంటే పూర్వం చాలామంది పెద్దలు రామాయణం రాశారు, మీరెందుకు మళ్ళీ రాశారని ఎవడో విలేకరు అడిగాడు. నువ్వు సంసారం ఒక రోజున చేసుకుంటే సరిపోతుంది కదా, రోజు సంసారం కోసం ఏడుస్తున్నావు ఏంటని అడిగాడు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఏదో ఒక రోజున సంసారం చేస్తే సరిపోతుంది కదా, రోజు ఎందుకు చేస్తున్నావు? అందుకే నేను ఎంతమంది రాసినా పూర్వం రామాయణం మళ్ళీ రాశాను. నువ్వు సంసారం ఒక రోజు చేసుకుంటే సరిపోతుంది, రోజు ఎందుకు చేస్తున్నావు? అందుకే నేను రామాయణం రాశాను అన్నాడు. అంటే సంసారం రోజు చేసుకోవచ్చు, రామాయణం రోజు చదవకూడదు, తిండి రోజు తినవచ్చు, భగవద్గీత రోజు చదవకూడదు. ఇదంతా నెగిటివ్ థింకింగ్. నీ థింకింగే నెగిటివ్ థింకింగ్, నీకు పాజిటివ్ థింకింగ్ లేదు. అంతగా ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నావు అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ. విజయవాడ మీటింగ్ అసలు నీకు నెగిటివ్ థింకింగ్ అనేది లేదు. నీకు పాజిటివ్ థింకింగ్ లేదు, అంతా నెగిటివ్ థింకింగ్, అందుకే ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయని. ఒకసారి రవీంద్రనాథ్ ట్యాగూర్ని ఏమంటే, మీరు పురాణాల కింద గంటల తరబడి మాకు చెప్పకండి, వివేకానంద గురించి ఏదైనా వాక్యం చెప్పమన్నారు. మీరు మాకు పురాణం కింద ఏదో గంటల తరబడి ఏం చెప్పొద్దు, ఏదో వన్ సెంటెన్స్ ఇవ్వను, వివేకానంద గురించి మీరు అర్థం చేసుకుంది వందే ఒకే వాక్యంలో చెప్పమంటే, ట్యాగూర్ ఏమన్నాడంటే, ఇన్ స్వామి వివేకానంద ఎవ్రీథింగ్ ఇది పాజిటివ్. ఈయన స్వామి వివేకానంద, ట్యాగూర్ చెప్పాడు, ఈయన స్వామి వివేకానంద ఎవ్రీథింగ్ ఇది పాజిటివ్. అంటే వాడు 20 మార్కులు వచ్చాయనుకోండి 100కి, నువ్వు ఎందుకు పనికిరావని వివేకానంద తిట్టడం. నువ్వు 20 మార్కులు వచ్చినాయి, 30 మార్కులు తెచ్చుకో, మరి 30 తర్వాత 40 మార్కులు తెచ్చుకో. ఎవడికి ఏది చెప్పినా పాజిటివ్గా చెప్తాడు, కానీ నెగిటివ్గా నువ్వు ఎందుకు పనికిరావు, బళ్ళోకి వెళ్ళటం మానే, చదువు రాదు నీకు అలా అని చెప్పడం. నీకు 30 మార్కులు వచ్చాయనుకో, నువ్వు ప్రయత్నం చెయ్యి, బడి మానకో, 50 మార్కులు తెచ్చుకో, 60 మార్కులు తెచ్చుకో. అంతేకాని ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా రిటర్న్ వర్డ్ కానీ స్పోకెన్ వర్డ్ కానీ వివేకానంద పాజిటివ్గా ఉంటుంది కానీ నెగిటివ్గా ఉండదు. అదే ట్యాగర్ ఒక వాక్యం ఏం చెప్పాడంటే, ఇన్ స్వామీజీ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. అయిపోయింది, ఒక సెంటెన్స్ చెప్పాడు. ప్రశ్న ఒక సెంటెన్సే, రిప్లై కూడా ఒక సెంటెన్సే. అంచేది నువ్వు వీటిలోంచి ద్వంద్వాలలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయి. నిందా స్థుతి లోకంలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా గాంధీ గారిని చిట్టి వాళ్ళు 90 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మనవడే ఈ మధ్యన గాంధీ గారు మంచివాడు కాదని పుస్తకం రాశాడు, అందరూ తిట్టిపోసారు. ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, ప్రైమ్ మినిస్టర్ నోటుకు వచ్చినట్టు తిట్టేశాడు మన పైగా పుస్తకం తీసుకొచ్చి ఇంగ్లాండ్లో ప్రింట్ చేశాడు గొప్ప కోసం. నేను చేసిన తప్పే మళ్ళీ ప్రింట్ చేయాలన్నాడు. అసలు పుస్తకమే మళ్ళీ ప్రింట్ చేయాలన్నాడు. అంటే పుస్తకం బాగా గాంధీ గారు చెడ్డ అందరూ మనం మంచివాడు అనుకున్నాడు, చెడ్డోడని రాస్తే పుస్తకం బాగా సేల్ అవుతుందని ఏదో అనుకున్నాడు. అసలు ఇంకోటి మన కృష్ణుడు మన తిట్టి కృష్ణుడు కౌన్సిల్ ఎన్ని తిట్టాడు అని వాళ్ళకి వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి నిజంగా అవన్నీ పట్టించుకోరు. మనం హర్ట్ అవుతాం, వాళ్ళకి హర్ట్ అవ్వడు. ఏం చేద్దంటే ఇది బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్. ఎవడు జ్ఞాని ఇది బాడీలెస్, జ్ఞాని ఇది మైండ్లెస్, జ్ఞాని ఇది వరల్డ్లెస్ ఆల్సో. ఇప్పుడు మీరు ఏదైనా చిన్న మాట అంటే హర్ట్ అయిపోతారు. కృష్ణుడు హర్ట్ అవడు ఏం చేయదు, ఇది అబౌవ్ మైండ్, అబౌవ్ నేచర్, అబౌవ్ మైండ్. హర్ట్ అయ్యేది ఎవరు, మైండ్. మైండ్ పైన ఉంటాడు కదా, ఆడేం హర్ట్ అవుతాడు. ఆడు మైండ్ పరిధిలో ఉండడు కదా, అసలు నీ నోరు నొప్పి కానీ ఆడేం హర్ట్ అవ్వడు. అంచేది నువ్వు లోకంలో నేను స్తోత్రం చేస్తారు, నిందిస్తా ఉంటుంది, సహజం. ఏంటిది లోకం కాబట్టి, పైగా అది ట్రైనింగ్. నీకు అది ట్రైనింగ్ అని తీసుకో. అంటే నీకు ఎవరైనా నీకు కొంతమందికి పొగడతలు అంటే ఇష్టం, ఫ్లాటరింగ్ అంటారు దాన్ని. కొంతమందికి అది ఇష్టం, కొంతమందికి ఎదుటి వాళ్ళు పొగిడితే చాలా సంతోషిస్తూ ఉంటారు, తర్వాత అది కోరుకుంటూ ఉంటారు. ఏది ఆ ఫ్లాటరింగ్ కోరుకుంటూ ఉంటారు. అసలు గ్రేట్ మ్యాన్ ఎవడో కూడా, రియలైజ్డ్ మ్యాన్ ఎవడో ఫ్లాటరింగ్ కోరడు. ఆన్సర్ లేదు ఆడికి, ఏం చేద్దా, ఆడికి అవసరం లేదు. వాడికి లోపల నుంచి సప్లై ఆనందం సరిపోతుంది. నీకు లోపల నుంచి సప్లై ఆనందం సరిపోయినప్పుడు బయట నుంచి ఎక్స్టర్నల్గా నువ్వు ఏదోటి కోరుకుంటావు. ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరకు పోయిట్ వచ్చాడు. పోయిట్ వచ్చి పంచరత్నాలు రాశాడు. పంచరత్నాలు అంటే ఐదు పద్యాలు, తమిళ పద్యాలు. ఏమని రాశాడంటే, నువ్వు కుమారస్వామి అవుతారు, నీకు ఆత్మజ్ఞానం కలిగింది, నువ్వు సాధన పేరు మీద తిప్పలబడకుండా దైవానుగ్రహంలో నీకు రియలైజేషన్ వచ్చేసింది, నీకు రియలైజేషన్ వచ్చేసింది. అది ఏదో ఐదు పద్యాలు రాశాడు. ఎవరి మీద పద్యాలు చదవండి అన్నాడు. ఎవరిని, మహర్షి గారిని. ఆయన అన్నాడు, నువ్వే రాసుకొచ్చావు కాబట్టి నువ్వే చదువు అన్నాడు. ఆయన చదివాడు. ఎవరు, తమిళ పద్యాలు అవి, అవి చదివాడు. చదివిందంతా విన్నాడు. ఈయన ఎవరు, నన్ను చాలా గొప్పవాడని రాశాను. ఏమని రాసావు పద్యాల్లోనే, నన్ను కుమారస్వామి అవతారమని చాలా గొప్పవాడని రాశావు. నిజమే అనుకుందాం, నువ్వు రాసిందంతా నిజమే అనుకుందాం, దానివల్ల నీకు కలిసి వచ్చింది ఏంటో చెప్పమన్నాడు. నా దగ్గర 1,00,000 రూపాయలు నా జేబులో పైసలు లేదు. నేను గొప్పవాడు అనుకుంటున్నావు, నేను గొప్పవాడిన, నేను గొప్పవాడినైతే నీకేం కలిసి వస్తుంది. స్టేట్ బ్యాంకులో 100 కోట్లు డబ్బు ఉందని జేబులో పైసలు లేదు. నిజంగా నేను గొప్పవాడిని అయితే నీకేం కలిసి వస్తుందిరా. నువ్వు బాగుపడి నువ్వు అభివృద్ధిలోకి రావటానికి చూసుకురా, నువ్వు బాగుపడటానికి ఏదో నువ్వు చూసుకో. ఈ ఫ్లాటరింగ్ గొడవలు వదిలేయమన్నాడు వాడి జ్ఞానం. ఈ జబౌ చూడాలంటే ఈ జబౌ, ఇప్పుడు నువ్వు ఏదో మంచి ఉద్దేశం మీద రాసే బాగానే ఉంది, దానివల్ల నీకేం కలిసి, నేను గొప్పవాడినైతే నీకేం కలిసి వస్తుంది. నేను ఏదో స్టేజ్ పొందాననుకోండి, ఆ స్టేజ్ పొందడానికి నువ్వు ఎట్టేం చెయ్యి, అది ప్రయత్నం చెయ్యి, ఆ స్టేజ్ని ఎట్టేం చెయ్యి. అందుకని పొగడతల వల్ల ఏం కలిసి రాదు. చాలామంది నేను చాలామంది పెద్దవాళ్ళని కూర్చు చూశాను, పొగడతల వల్ల వాళ్ళకి ఇష్టపడతారు. అది కావాలి వాళ్ళకి, ఆ శరీరానికి ఫుడ్ ఎలాగో ఆ మనసుకి పొగడతలు కావాలి. చివరికి వాడు వాడు ఆ పొగడతలు ఏదో ఏదైనా ఆగిపోతాయి. నీకు అర్థం అవుతుంది, మంత్రి గారు ఉన్నారు కూడా మంత్రి పదం ఉన్నది చెప్పి పొగుడతారు. వాడు మంత్రి పదం ఇంటికి వచ్చాక వాడు కాలక్షేపం, వాడు పొగిడి కూడా ఎలాగో ఉంటాడు, కాలక్షేపం కూడా అవుతుంది. చివరికి వాడి సంతోషం ఎలా మారుతుంది, దుఃఖం కింద మారిపోతుంది. వాడి సంతోషం దుఃఖం కింద మారిపోతుంది. ఇంకోటి ఎప్పుడు కూడా మనకు లోపల నుంచి ఆత్మానందం అందుతంటే బయట దేనికోసం వెతకం, అసలు పిల్లల కోసం కానీ పొగడుకుల కోసం కానీ చూడం. మనం బయట విషయాల మీద బయట హ్యాపీనెస్కి బయట విషయాల మీద డిపెండ్ అయ్యి ఉన్నాం అనుకోండి, అనుకోండి మనకు హ్యాపీనెస్కి బయట విషయాల మీద, బంధువుల మీద, లేకపోతే వెల్ట్ మీదో, లేకపోతే మగులు దాని ఫేమ్ మీదో, దేని మీద దాని మీద ఆధారపడి ఉన్నాం అనుకోండి, మన మీద మనం కాకుండా బయట విషయాల మీద ఆధారపడుకున్నాం, ఇదంతా కంప్లీట్గా ఏదో రోజున సారో కింద మారిపోతుంది, సారో కింద మారిపోతుంది. దాని పరిణామం అటువంటి అంచేత నీ మనసు తెగబలిసి ఉన్నావురా, నీ శరీరాలు కాదు తెగబలిసి ఉంటారు, నీ మనసులు తెగబలిసి ఉన్నాయి. అది అండర్స్టాండింగ్ కూడా మట్టి అండర్స్టాండింగ్ కూడా పనికి రాకుండా అయిపోయినాయి. ఇట్ ఇస్ నాట్ వాట్ యు రీడ్ వాట్ యు అండర్స్టాండ్ దట్ మేక్స్ యు లెర్నడ్. అది అండర్స్టాండింగ్ కూడా పనికి రాకుండా అయిపోయిన తెగబలసి ఉన్నాయి మీ అహంకారాలు మీ మైండ్లోనే. ఎందుకు అంత తెగబలసి ఉన్నాయి? విషయ చింతలు ఎక్కువైపోయి మీకు దైవ చింతలు పూర్తిగా మానేశారు. దైవ చింతన ఇంక 24 గంటలు ఒక నిద్రలో తప్పించి ఇంక వేకింగ్ స్టేటు డ్రీమ్ స్టేట్లు మీకు విషయాలే చింతించడం, విషయాలను చింతించి బలిసిపోయింది అది. దానికి చిక్కబెట్టారు మీ శరీరాన్ని కాదు చిక్కబెట్టవలసింది. ఆ మనసుని చిక్కబెట్టాలి, అది కృషించాలి. అది చిక్క చిక్కితేనే కానీ అది కృషి చేస్తేనే కానీ అది నాశనం అవ్వదు. మీరు మనస్సు అమనస్క స్థితి తెచ్చుకోండి. ఏంటి మీరు బతకుండగా మీరు శరీరం ఉండగానే మీ మైండ్ నో మైండ్ స్టేట్లోకి వెళ్ళండి. ఏంటది మీ నో మైండ్ స్టేట్లోకి వెళ్తే అప్పుడు మీకు రియలైజేషన్ వస్తుంది. దాని అంతా న్యాచురల్గా వస్తుంది. దాని అంతా మీరు కోరక్కర్లేదు. మీరు డిజర్వ్ అయితే అదే మీకు తెలియబడుతుంది అని చెబుతూ మీరు సాధన మటుకు ఇడిచిపెట్టకండి. హోలీ కంపెనీ ఇడిచిపెట్టకండి. స్వాధ్యాయం హోలీ స్క్రిప్చర్స్ ఇడిచిపెట్టకండి. సత్పురుషులతో సహవాసం ఇడిచిపెట్టకండి. వాళ్ళ దగ్గర నుంచి వైబ్రేషన్స్ మీకు పనిచేస్తాయి. మీరు సత్పురుషుల యొక్క సహవాసం చేయడం వల్ల వాళ్ళ వైబ్రేషన్స్ మీ బ్రెయిన్ మీద పనిచేసి సహజంగా మీ మనసులో మారు మనసు పొందుతారు. మీరేంటి మీ అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అన్నట్టు హోలీ కంపెనీ వల్ల మీరు మారు మనసు పొందుతారు. మీరు మనసు మారు మనసు పొందుతారు. అప్పుడు మీకు కొత్త జన్మ వచ్చేస్తుంది. శరీరం చావదు. మీరు శరీరం ఉండగానే మీ లోపల మైండ్ చచ్చిపోయి పుడుతుంది. హోలీ కంపెనీ వల్ల మీ శరీరం ఏమి చావదు. మీరు శరీరం బతికుండగానే మీరు చచ్చిపోయి మళ్ళీ పుడతారట హోలీ కంపెనీ వల్ల. చాలామందికి సత్పురుషులు సాగవాసం చెయ్యాలని ఉండదు. ఒకవేళ సత్పురుషులు దొరికి వెళ్ళినా వాళ్ళు ఒంటి మీద జరిపాకినట్టు ఉంటుంది. అంటే వాళ్ళకి అలవాటు లేక. ఏంటది అలవాటు లేక ఒకసారి వాళ్ళ టెండెన్సీస్ యాక్సెప్ట్ చేయవు సత్పురుషుల సాగవాసానికి. అంటే హోలీ కంపెనీ అవసరం. మీకు తెలియకుండా మీ మైండ్లో మారు మనసు పొందుతారు. అంటే మీరు శరీరం ఉంటుంది, మీరు చచ్చిపోతారు లోపల మళ్ళీ పుడతారు కొత్తగా పుడతారు. మీ శరీరం ఉండగా చచ్చిపోవాలి. తర్వాత మీరు అదే శరీరంలో మళ్ళీ పుట్టాలి. వాడికి కదా భగవద్ అనుభవం అర్జున. వాడిక్కడా దైవ జ్ఞానం వచ్చింది వాడిక్కడా. శరీరం చచ్చిపోకముందే మీరు చచ్చిపోవాలి. మరి అదే శరీరంలో మీరు మళ్ళీ పుట్టాలి. అప్పుడు వాడికి జ్ఞానం కలిగేది. ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. ఏదో 2 శ్లోకాలు. ఇప్పుడు టైం ఎంతైంది? ఎంతసేపు చెప్పకూడదు. 1 గంట కంటే ఇప్పుడు ప్రవచనం ఉండకూడదు. ఎక్కడ చెప్పినా రామకృష్ణ మిషన్ వాళ్ళు 1 గంట చూస్తాను దగ్గర వెళ్ళిపోతారు. 1 గంట కంటే ఎక్కువ చెప్పకూడదు. నాకు చేదస్తాం అలవాటుపోయింది, మీకు వింటానికి చేదస్తాం, నేనేమో చెప్పడానికి చాలా ఇద్దరు. మీరు చేదస్తానికి అలవాటు పడిపోయారు, మేము చేదస్తానికి అలవాటు పడిపోయారు. మీకు రోడ్డు సెన్స్ లేదు, నాకు రోడ్డు సెన్స్ లేదు. మీకు టైం సెన్స్ లేదు, నాకు టైం సెన్స్ లేదు. టైం సెన్స్ మీరు వదిలేశారు, నేను వదిలేశాను. మేము ఇంగ్లాండ్లో బాత్లో మీటింగ్ పెట్టాము. 5 గంటలకి మీటింగ్ అన్నారు, 4:30 చూస్తే ఒక్కళ్ళు లేడు అక్కడ. ఇదేంటంటే మీటింగ్ అంటున్నారు, మీరు వెళ్ళి లోపల రెస్ట్ తీసుకోండి, 5 గంటల దాకా బయటకు రావద్దు అన్నారు. 5 గంటకి వచ్చేవాడికి 100 మంది ఉన్నారు. మళ్ళీ 6:10 చూస్తే అక్కడ మనిషి కనపడలేదు. వాళ్ళ అందరికీ వెహికల్స్ ఉంటాయి. ఎవడ వెహికల్ మీద వాళ్ళు వెళ్ళిపోతాడు. మీరు 6 గంటకి మీటింగ్ అయిపోతే 6:10 అక్కడ మనిషి కనపడ్డావు. ఇక్కడ మనకు 9 గంటకి మీటింగ్ అంటే 6 గంటకి వచ్చేస్తారు. 8 గంటకి మీటింగ్ ముగిసిపోయిందంటే వాళ్ళు 10 గంటల దాకా వెళ్ళరు. ఇక మన జిన్నూరులో చూస్తున్నాయి కదా, మనకు అలవాటు అయిపోయింది కదా. ఇది మనకు అసలు టైమ్స్ ఇండియన్స్ నాకు మీకే కదా, ఇండియన్స్కి టైం సెన్స్ ఇస్తారు. టైం ఈజ్ మనీ. అంటే టైంను అగౌరవపరిస్తే దేవుణ్ణి అగౌరవపరుస్తున్నామని అర్థం మనం. అయితే మనకు ఆ టైం సెన్స్ తగ్గిపోయింది. ఇంకొక శ్లోకం ముగిస్తున్నారు. అనపేక్ష సుశీల్ దక్ష ఉదాసీన గత వ్యధ సర్వ ఆరంభ పరీక్షాది యో మద్భక్త సహ మే ప్రియ. ఇది ముగించేస్తున్నాం, ఇంకొద్ది ఆఫ్ చేసేద్దాం. మిగతా బాకీ పెట్టుకుందాం, బాకీలో పడదాం. ఇంకా ఆప్ చేసేస్తున్నాం, తొందరగా ముగించేస్తున్నాం. అనపేక్ష అపేక్ష పడకో, కోరికలు తగ్గించుకో. ఏంటి అంటే న్యాచురల్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు నీకు మంచినీళ్ళు తాగాలనుందనుకో, అది కోరిక కాదు. నీకు అన్నం తినాలనుందనుకో, అది కోరిక కాదు. ధర్మంగా నువ్వు ఏదైనా ఎర్రని చేసుకుంటున్నావు, అది కోరిక కాదు. దాన్ని న్యాచురల్ మైండ్ అంటారు. ఏమంటే నువ్వు ఆర్టిఫిషియల్గా జీవించకూడదని చెబుతున్నాడు అంటే న్యాచురల్ మైండ్ ఉండకూడదని కాదు. అనపేక్షగా శుచి దక్షగా మీ లోపల శుచిగా ఉండాలి, బయట శుచిగా ఉండాలి. మీ బట్టలు శుచిగా ఉండాలి, మీ మనస్సు శుచిగా ఉండాలి, మీ శరీరం శుచిగా ఉండాలి, లోపల కూడా మీరు మనసులో శుచిగా ఉండాలి, శరీరం కూడా శుచిగా ఉండాలి. మీ బట్టలు శుచిగా ఉండాలంటే ఖరీదైన బట్టలు వేసుకోమని కాదు, నార్మల్గా బట్టలు ధరించినా శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి. లోపల శుచి ఉండాలి, బయట శుచి ఉండాలి. పాత్ర బయట కడగాలి, లోపల కడగాలి. ఉదాసీనగా తర్వాత కొంతమంది ఏదో గొడవలు వస్తే ఏదో తలపుకి వెళ్ళిపోతూ ఉంటారు, తగ్గించుకోండి. కొంతమంది దెబ్బలాడుకుంటున్నారనుకోండి, వాళ్ళు చెప్పేది వినకుండా ఏదో ఒక సైడ్కి వెళ్ళిపోతారు, అది చాలా చెడ్డ అలవాటు అని చెబుతున్నాడు భగవంతుడు. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారనుకోండి, వీడికి అసలు వీడి ఇంటర్ఫీరెన్స్ ఏమైనా కోరితే అందులోకి వెళ్ళొచ్చు. వీడి ఇంటర్ఫీరెన్స్ ఏమి కోరకుండానే ఎడవడ తలపున వీడి కొమ్ము కాసేస్తూ ఉంటారు. అయితే వ్యవహారాల్లో సాధ్యమైనంతవరకు మీరు పార్షియాలిటీ లేకుండా చూసుకోండి. వ్యవహారాల్లో పార్షియాలిటీ పెట్టుకుంటే ఎవడొకటి తలపున వెళ్ళి జైలిపోతే మీ మైండ్ పాడవుతుంది. అంటే జ్ఞానానికి ఫిట్ కాదని, జ్ఞానానికి డిజర్వ్ అవ్వలేదు ఇటువంటి పనులు చేస్తాండని చెప్పడం. తొందరగా వెళ్ళిపోదాం, ముగించేద్దాం. ఇప్పుడు ఇంతవరకు ప్యాసింజర్లాగా వెళ్ళాం, ఇప్పుడు సూపర్ ప్యాసింజర్లాగా వెళ్ళిపోయి ముగించేద్దాం అని గత వ్యధ జరిగిపోయిన గొడవల గురించి బెంగలు పెట్టుకోకండి. బెంగ పెట్టుకున్నా ప్రయోజనం లేదు, ఆరోగ్యం చెడిపోతుంది. ఇప్పుడు మీ చేలో నీరు వెళ్ళిపోయింది, చేలో నీరు వెళ్ళిపోయిందని బాధపడకుండా మళ్ళీ కొత్త నీరు పెట్టుకోండి. చేలో నీరు వెళ్ళిపోయింది, ఆ చేలో నీరు వెళ్ళిపోయిందని ఏడుస్తూ కూర్చోండి అలాగా, మళ్ళీ కొత్త నీరు పెట్టుకోండి. జరిగిపోయిన గొడవలు అస్తమానిస్తే రాపాడించుకోవద్దు. మీరు రాపాడించుకుంటూ ఇంకో ప్రమాదం ఉంది, మీరు అస్తమానం రాపాడించుకుంటే మీ స్వప్నాల్లో జరిగిపోయిన గొడవలు వస్తుంది, మరి స్వప్నం కూడా వేస్ట్ అయిపోతుంది, అదొకటి ఎనర్జీ వేస్ట్ కింద తయారవుతుంది. మీరు జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటున్నారనుకోండి, ఇవి మీ స్వప్నాల కింద వచ్చేస్తాయి. ఏంటది స్వప్నాల గురించి వచ్చి మీ స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. మీరు దుఃఖపడకండి, మీరు ప్రతిదానికి దుఃఖపడకండి. ఈశ్వర సంకల్పాన్ని అంగీకరించండి. ఈశ్వర సంకల్పాన్ని అంగ దైవిల్ బిడ్డాను అంటే ఒక విష్ణు భక్తుడు అన్నాడు, ఓ కేశవ ఓ నారాయణ, నువ్వు ఉన్నావు నేను ఉన్నాను ఇంతకాలం అనుకున్నాను. నిన్ను తెలుసుకున్నాక తెలిసింది ఒకటి, నిన్ను తెలుసుకున్నాక నాకేం తెలిసింది అంటే నువ్వు ఉన్నావు నేను లేనని, నువ్వు ఉన్నావు నేను ఉన్నాను ఇంతకాలం నుంచి అనుకుని నేను సాధన చేశాను. ఇప్పుడు నిన్ను నువ్వు ఎవడో నాకు అర్థమైంది. నిన్ను తెలుసుకున్నాక ఏమని తెలిసింది? నువ్వు లేవని తెలియలేదు, నేను అంటున్నాను ఈ నేను లేనని తెలిసింది. అది పరమస్థితి. ఏంటది? దాన్ని అద్వైత స్థితి అంటారు, దాన్ని అమృతానుభవం అంటారు. అమృతానుభవం అంటే ఏంటంటే, మీ శరీరం మరణించినప్పుడు కూడా నేను మరణించలేని అనుభవం మీకు కలుగుతుంది. మీ శరీరం మరణించినప్పుడు కూడా నాకు మరణం లేదనే ఎక్స్పీరియన్స్ మీకు కలుగుతుంది. అంటే దాన్ని నాకు మరణ శరీరం మరణిస్తుంది దానికి, కానీ నేను డెత్లెస్ స్పిరిట్ని, నా లోపల నా స్వరూపానికి డెత్ లేదని నోటితో చెప్పడం కాదు. అది మీకు మీ రియలైజేషన్కి అందుతుంది. మీ రియలైజేషన్కి అది శరీరం పోయినప్పుడు మీకు ఏం అనిపించదు. శరీరం పోయినప్పుడు అందరికీ దుఃఖం ఎందుకు వస్తుందంటే, శరీరం పోయిన తర్వాత నేను ఉండలేమని అనుకుంటాడు, వాడు ఉంటాడు. వాడు ఉంటాడని తెలియకపోవడం వల్ల వాడికి చావంటే వాడికి సారే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా దాని మీద వివరణకు వెళ్ళడం, ఇంకా వివరణకు వెళ్ళాలంటే ఇంకో అరగంట పడుతుంది. సర్వ ఆరంభ పరిత్యాగి సర్వ, మీరు ఏ పని చేసినా అహంకారంతో ఖర్చు అవుతుంది. పని చేయాలంటే చెయ్యండి, అహంకారంతో చేయకండి. దాన్ని మైనస్ చేశాను. ఇదేంది పనిలోంచి ఈ ఇండివిజువల్ అయిన ఈగో సెన్స్ మైనస్ చేశాను. పని చెయ్యండి, అసలు పని చేయటమే అహంకారంగా మొదలు పెట్టకండి. పని చేయకుండానే మొదట్లోనే మీకు పనికంటే అహంకారం ముందు వచ్చేస్తుంటే, మీరు పని చెయ్యండి, ఆ పని తెలుసుకుని చేయండి. పని చెయ్యండి, తెలుసుకుని చేయండి. ఆ పనికి సంబంధించిన జ్ఞానం లేకుండా అజ్ఞానంతో పని చేయకండి. ఆ పనికి సంబంధించిన జ్ఞానం లేకుండా అజ్ఞానంతో ఆ పని మొదలుపెట్టకండి. ఆ పని చేస్తే దాని పరిణామం ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, సొసైటీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది దాని బాగా వివరాలు తెలియ, ఆ పని ఎలా చేయాలో తెలుసుకుని చేయండి. ఏమి లేకుండా అహంకారం పెట్టుకుని ఆ సబ్జెక్ట్ మీకు ఏమి తెలియకుండా ఉరికి గర్వం కోసం పని మొదలు పెట్టకండి, గొప్పల కోసం పని మొదలు పెట్టకండి. ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నవాడంటే నెమ్మదిగా వాడు నాకు ఇష్టడు అవుతాడు. ఈజ్ డియర్ టు మీ, ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. తర్వాత వాడు నెమ్మదిగా కాల పరిణామంలో నీకు మెచ్యూరిటీ వస్తుంది. నీకు మెచ్యూరిటీ వచ్చాక నీకు రియలైజేషన్, ట్రూత్ని రియలైజ్ చేస్తావు. ట్రూత్ని నీ లోపల నిజమైన ఆత్మ ఎవడు? నేనే. నీ లోపల గ్రేట్ హై, ఆ బిగ్ ఐ ఎవరు? నేనే. ఆడున్నాడు, ఆడున్నాడు. దేహానికి నీ మైండ్కి దేహానికి పరిమితమై ఉండేవాడు వాడు. యూనివర్సల్లో వాడు శరీరం విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళడా అంతటా వ్యాపించి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడానికి అక్కడికి ఇంకో చోటు లేదు. అంతటా వ్యాపించున్నవాడు ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు నేను ఇక్కడ విశాఖపట్నం నేను లేననుకోండి, నేను ఇక్కడ ఉన్నాననుకోండి, ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్తాను. అంతటా నేను ఉన్నప్పుడు ఇంక వెళ్ళటానికి నాకు ప్లేస్ ఉంటుంది. వేరికనేగో ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళడు వాడు ఉంటాడు. ఈ బ్రహ్మమని స్వరూపం నీకు చెప్పమంటావా? సత్యం, జ్ఞానం, శాంతం, అనంతం. మళ్ళీ చెబుతాం వాళ్ళు తెల్లగా ఉన్నారు, వీళ్ళు నల్లగా ఉన్నారు, ఇలా చెబుతున్నాం కదా. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళు తెలియని వాళ్ళు, వాళ్ళు లావుగా ఉన్నారు, వీళ్ళు సన్నంగా ఉన్నారు, ఏదో ఇలా చెబుతున్నాం కదా. మనుషులను చూసి ఈ బ్రహ్మము స్వరూపం గురించి నేను చెప్తాను. అది సత్యముగా ఉంటుంది, జ్ఞానముగా ఉంటుంది, తర్వాత శాంతముగా ఉంటుంది, ఆనందముగా ఉంటుంది, అనంతముగా ఉంటుంది. దానికి లిమిట్స్ ఏమి లేవు. అన్లిమిటెడ్, పెర్మనెంట్, అన్లిమిటెడ్. దానికి అది లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ పెర్మనెంట్ ఆల్సో. అది పెర్మనెంట్ హ్యాపీనెస్. శాంతముగా ఉంటుంది, సుఖముగా ఉంటుంది, అనంతముగా ఉంటుంది, ఆనందముగా ఉంటుంది. అది ఎలా ఉండాలో అలాగ ఉంటుంది. అదే నీవై ఉన్నావు అర్జున. నువ్వు అయ్యామనుకో, నువ్వు ఉన్నావు, కానీ సో అనుకో అంటే మైండ్ వచ్చి అడ్డుపడి నేను డిస్టర్బ్ చేసేస్తున్నావు. నువ్వు ఉన్నావు, ఉండు, అలా ఉండు, అలాగ ఉండకు, ఇలా ఉండకు. అలా ఉన్నాను ఇలా అనుకున్నా అంటే మైండ్ వచ్చేస్తుంది నీకు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు. అంటే నువ్వు నిజంగా నీ సహజ నీ న్యాచురల్ స్టేట్లో ఉండు, నీ నార్మల్ స్టేట్లో ఉండు. నీకు అర్థమవుతుందా? అది ఎలా, ఆ నార్మల్ స్టేట్ ఎలా ఉంటుంది? అనంతముగా ఉంటుంది, ముద్దిగా ఉండదు, జ్ఞానముగా ఉంటుంది, జడముగా ఉండదు, చైతన్యముగా ఉంటుంది, దుఃఖముగా ఉండదు, సుఖముగా ఉంటుంది. అంటే సుఖం అంటే వచ్చెళ్ళిపోయేది కాదు, పెర్మనెంట్గా ఉంటుంది, అనంతముగా ఉండదు, లిమిటెడ్ ఉండదు. అన్బ్రోకెన్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్. ఆ శాంతి సముద్రంలో శరీరం పోయినప్పటికీ ఆ శాంతి సముద్రంలో ఊగిసిలాడతావు అర్జున. ఇట్ ఇన్ దట్ స్టేట్ ఆ బ్రాహ్మి స్థితిని పొందటానికి అంతకంటే మించిన స్టేట్ లేదు. బ్రాహ్మి స్థితి కంటే సమానమైన స్టేట్ లేదు, అంతకంటే మించిన స్టేట్ లేదు. ఆ స్టేట్ పొందటానికి నీకు భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకుని భగవంతుడు కొంతమందికి మంచి అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు పాడు చేసుకోకుండా ఆ భగవంతుడు ఇచ్చిన అన్ని అవకాశాలను మీరు ఉపయోగించుకుని ఆ బ్రాహ్మి స్థితి పొందటానికి ప్రయత్నం చేయండి. నువ్వు అన్నీ పొందుతావు అనుకో, బ్రాహ్మి స్థితి ఒకటే పొందలేవు అనుకో, నువ్వేది ఎట్టయిన చేసిన ఇదంతా ఏమన్నాడు? డ్రీమ్ స్టఫ్ అన్నాడు. ఏమన్నాడు? డ్రీమ్ స్టఫ్ అది. ఇప్పుడు నువ్వు డ్రీమ్లో 100 కోట్లు సంపాదించినట్టు ఉంటుంది అనుకో, నువ్వు ఎంజాయ్ చేస్తావు 100 కోట్లు నేను రిచ్ మ్యాన్ అనుకుంటావు. వేకింగ్ స్టేట్లోకి వచ్చాక ఏమనిపిస్తుంది? 100 కోట్లు అబద్ధం అనిపిస్తుంది, నేను రిచ్ మ్యాన్ అనుకోవడం కూడా అబద్ధం అనిపిస్తుంది. ఈ జాగ్రత్త అవస్థ కూడా కలయము పొట్టిగా ఉంటుంది, ఈ జాగ్రత్త అవస్థ పొడిగా ఉంటుంది. ఈ వేకింగ్ స్టేట్ కూడా డ్రీమ్ స్టెప్పే. ఆ డ్రీమ్ ఒకటే డ్రీమ్ స్టెప్ కాదు, వేకింగ్ స్టేట్ కూడా డ్రీమ్ స్టెప్పే. నువ్వు ఆ బ్రాహ్మీ స్థితి పొందలేవనుకో, ఒక మహాసామ్రాజ్యానికి అధిపతి అవుతావనుకో, అది ఒకటి లేని స్వర్ణలు. ఏంటది ఒకటి స్వర్ణలో? డ్రీమ్ స్టెప్. అదేంటి ఆ డ్రీమ్ స్టెప్? రమణ మహర్షి గారు కృష్ణుడు చెప్పడు కదా, షేక్స్పియర్ డ్రామాలో ఒక యాక్టర్ ఒక క్యారెక్టర్ చెప్పేస్తాడు, యూఆర్ సచ్ స్టెప్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండ్ అండ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం పుడుతున్నాం చచ్చిపోతున్నాం స్లీప్లో జరుగుతాం. ఎంతప్పుడు మనకు స్లీప్లోనే మనకు స్లీప్ డ్రీమ్ ఎప్పుడు వస్తుంది? స్లీప్లో వస్తుంది. అలాగే పుట్టడం చచ్చిపోవడం, చచ్చిపోవడం పుట్టడం ఇగ్నోరెన్స్లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆ ఇగ్నోరెన్స్లో మనకు బయటకు వచ్చే వరకు ఈ పుట్టడం ఏదో అనిపిస్తుంది, చచ్చిపోవడం ఏదో అనిపిస్తుంది. అని చెప్పి షేక్స్పియర్ క్యారెక్టర్ ఏం చేయాలి, వాడికి కొన్ని గ్లింసెస్ ఆఫ్ ట్రూత్ ఉంది. ఎవడికి రామకృష్ణుడికి ఒక డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ షేక్స్పియర్ లేకపోయినా గ్లింసెస్ ఆఫ్ ట్రూత్ ఉంది. వీళ్ళ చర్చ ఇష్టం ఒక క్యారెక్టర్ చేత అనిపిస్తాడు ఒక డ్రామాలో, వీళ్ళ చర్చ ఇష్టం యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడాన్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విచ్ ఇస్ స్లీప్. అక్కడ స్లీప్ అన్నాడు, అంటే మనకు డ్రీమ్స్ ఎప్పుడు వస్తాయి? స్లీప్లో వస్తాయి. మనకి ఇప్పుడు ఈ చావులు పుట్టుకలు ఎప్పుడు వస్తున్నాయి? మళ్ళీ మనం తెలియ అజ్ఞానం అంటే మళ్ళీ మనం తెలుసుకోకపోవటమే, తెలుసుకోలేకపోవటమే అజ్ఞానం. అదేంటి ఇగ్నోరెన్స్? ఆ ఇగ్నోరెన్స్లో చచ్చిపోతున్నాం, పడుతున్నాం, ఇవన్నీ నిజం అనుకుంటున్నాం. స్లీప్లో ఉన్నప్పుడు డ్రీమ్ అంతా నిజమే. అలాగే ఈ మన అజ్ఞానంలో ఉన్నప్పుడు, అవిద్యలో ఉన్నప్పుడు, బంధంలో ఉన్నప్పుడు ఈ చావులు పుట్టుకలు ఎలా ఉంటాయి? అది నిజంగానే ఉంటాయి, కానీ నిజం కాదు. ఇదంతా ఇది వేకింగ్ స్టేట్ ఇట్ సెల్ఫ్ ఇది డ్రీమ్ స్టేట్. అది లిటిల్ డ్రీమ్, ఇది బిగ్ డ్రీమ్. ఇంకోసారి చెప్తున్నాను, షేక్స్పియర్ నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ చెప్పి మాట్లాడి మీకోసం చెప్తాను, నా ఎంజాయ్ మాట కోసం నేను చెబుతున్నాను. ఈ మనిషి ఏ పని చేసినా తన కోసం చేసుకుంటాడు, కానీ ఇతరుల కోసం ఎక్కువ చేయడు. అలాగే నేను కూడా నా కోసం నేను చెప్పుకుంటున్నాను. షేక్స్పియర్ చెప్తాడు, నేను ఎంజాయ్ వాక్చర్ నేను ఎంజాయ్ చేస్తున్నాను, కానీ మీకు కూడా కొంత వాటా పంచి పెడుతున్నాం. వీళ్ళు చచ్చిస్తాం యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడమ్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ స్లీప్. నువ్వు బ్రాహ్మణ స్థితి పొందకుండా గొప్ప దేశానికి ప్రధానమంత్రి అయిపో, లేదా ప్రపంచంలో మొఘలాయ సామ్రాజ్యంలాగా ఒక సామ్రాజ్యానికి అధిపతులు. ఇట్ ఇస్ ఆల్సో డ్రీమ్ స్టఫ్ షేక్స్పియర్, ఇట్ ఇస్ ఆల్సో డ్రీమ్ స్టఫ్. ఎవ్రీథింగ్ ఇస్ డ్రీమ్ స్టఫ్ ఎక్సెప్ట్ ట్రూత్. నీకు ఇష్టం నా లేకపోయినా యూ మస్ట్ నో ద ట్రూత్. You should not the truth. You should know the truth. And the truth only shall make you free. Devaru nik freedom teesukovali. Freedom from sorrow, freedom from rebirth, freedom from tension, freedom from everything that is nonsense. Niki freedom kavalante nee truth ni realize cheyakunda inko alternative ledu neeku. Arjuna, Arjuna, nuvu neeku bhagavanthuni enna avakashalu isthe anna avakashalu maximum upayoginchesko. ఉపయోగించేసుకున్న బ్రాహ్మణ స్థితిని పొందడానికి ఎట్లయిన చెయ్యి అర్జున. ఏది ఏదైతే పరాకాష్టం, ఏది పొందాక, ఏది పొందాక బాడీలెస్ మైండ్లెస్ వరల్లెస్ గాడ్లెస్ ఆల్సో ఆ స్టేట్కి నువ్వు పొందుతావు. ఆ ఇండిపెండెంట్ హ్యాపీనెస్ నాట్ డిపెండెంట్ హ్యాపీనెస్, ఆ ఇండిపెండెంట్ హ్యాపీనెస్ ఏ స్టేట్ పొందాక నువ్వు ఇండిపెండెంట్ హ్యాపీనెస్ పొందుతావో దాన్ని ఎట్లయిన చెయ్యి. నీకు హ్యాపీనెస్ కావాలి, కానీ హ్యాపీనెస్ కోసం నువ్వు భగవంతుని మీద ఆధారపడలేవు, విషయాల మీద ఆధారపడున్నావు. ఆ విషయాల్లో హ్యాపీనెస్ లేవు కదా, హ్యాపీనెస్ లేదు కదా నువ్వు. కానీ హ్యాపీనెస్ విషయాల మీద హ్యాపీనెస్ ఆధారపడినప్పుడు విషయాల్లో హ్యాపీనెస్ లేదు, సారం ఉంది. నీకు చివరికి జీవితంలో మిగిలేదు సారం. ఏంటి దిక్కర్చిగా చెప్పేస్తున్నాడు ఏంటండి? పోనీ ఎలా అనుకుంటున్నాను నువ్వు కూడా ఆలోచించుకోమని చెప్పలేదు. డిక్టేషన్ ఏంటండి ఈ డిక్టేషన్ ఏంటండి? కొన్ని ఏదో చెబుతున్నాను నువ్వు కూడా ఆలోచించుకోమని చెప్పడం డిక్టేషన్ పడేస్తున్నాడు అండి. డిక్టేషన్ అండి, కొన్ని ఏదో చెబుతున్నాను నువ్వు కూడా ఆలోచించుకోమని చెప్పడం లేదు. అర్జునుడికి చాయిస్ ఇవ్వటం లేదండి డిక్టేషన్. అది ఇలా రాసుకోమని అలా రాసుకో, నోట్ డౌన్ నోట్ డౌన్ నోట్ డౌన్ రైట్ డౌన్. నీకు ఆనందం కావాలి. దేని మీద ఆధారపడుతున్నావు? ఆనందం విషయాల మీద ఆధారపడుతున్నావు. నిజంగా అక్కడ ఆనందం ఉంటే నీకు వస్తుంది. అక్కడ ఏముంది? సారం ఉంది. నువ్వు ఆనందం కోసం తెచ్చుకు, నేను వద్దంటాడు. చివరికి నీకు వచ్చేది దుఃఖం, పరిణామంలో వచ్చేది సారం. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? తర్వాత ఈ సారం విషయాలు అనిపిస్తావు. వాట్ నెక్స్ట్? తర్వాత ఏం చేస్తావు? ముసలివాడు అయిపోతావు. తర్వాత ఏం చేస్తావు? చస్తావు. ఈ పనులన్నీ చావటం కోసం నువ్వు చేసేది. నువ్వు మ్యారేజ్ మోర్టల్, కానీ ఇమ్మోర్టల్ స్టేట్ పొందడానికి ప్రయత్నించే అర్జున. మీరు కదా ఈ రోజున మన కేవీకే రాజుగారు ఇదివరకు ఎప్పుడు నాకు శరీరం చూడనప్పుడు వస్తూ ఉండేవారు. ఇప్పుడు కేవీకే రాజుగారు అబ్బాయి మన కేఎస్ గారు ఇప్పుడు వచ్చారు, మన మధ్యలో ఉన్నారైనా. ఇవాళ నేను వస్తారని కేఎస్ గారు నిన్న మన ఇవాళ పొద్దున్న కావున గీతాభవనం అమ్మగారు చెప్పారు. గీతాభవనం అమ్మగారిని గీతాభవనం అమ్మగారని పిలవటం కాదు, ఇప్పుడు కూడా గీతాభవనం అమ్మగారు పేరు మాకు తెలియదు. ఈ గీతాభవనం కట్టినప్పటి నుంచి వస్తున్నాం. ఇదివరకు ఎప్పుడైనా కేవీకే రాజు గారు ఉన్నప్పుడు కూడా వచ్చేవారు. ఇవాళ నేను కేఎస్ గారు వస్తే, నేను కేఎస్ గారు రాలేదు, కేఎస్ గారు కదా వచ్చింది కేవీకే రాజు గారు అనుకున్నట్టుగా అనుకుంటున్నాను. ఇవాళ కేఎస్ గారు ఇక్కడికి రావటం నాకు కూడా ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంది. నా సంతోషాన్ని నా సంతోషం మీకు కూడా పంచిపెట్టాలని ఇలా కేఎస్ గారు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. తర్వాత ఈ సభకు ఒక పుణ్యస్ తీసుకొచ్చారు. అందుక కేఎస్ గారు ఇలా అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి గీతా జయంతికి వస్తే మేము సంతోషిస్తాం. ఇదేంటంటే ఈ సంకల్పం గీతా భవన అమ్మగారిదైనా ఈ భవనానికి ఒక రూపం ఇచ్చింది కేవీకర్ రాజుగారు, అది మర్చిపోకూడదు. సంకల్పం గీతా భవన అమ్మగారిదే, కానీ రూపం ఈ భవనానికి రూపం ఇచ్చింది కేవీకర్ రాజుగారు. మనం మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, మంచి చేసిన వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. మంచిని మనం మర్చిపోతే భగవంతుని మనం క్షమించడం. అంటే కేవీకర్ రాజుగారు ఇలా కేఎస్ ఇక్కడ వచ్చి కూర్చోవడం వల్ల నాకు కేవీకర్ రాజుగారు వచ్చినట్టు అనిపిస్తుంది. కేఎస్ కేవీకర్ రాజుగారు రిప్రజెంటేటివే. అంచేత మనకు గుళ్ళో ఉన్న దేవుడైనా ఊరేగించే దేవుడైనా ఇద్దరు ఒకటే. ఆ ఊరేగే దేవుడు అంటే మూల విరాట్ ప్రతినిధి ఊరేగే దేవుడు కూడా. అంచేది కేవీకర్ రాజు గారు కేసు వచ్చాయంటే కేవీకర్ రాజు గారు వచ్చినట్టే. అంచేది మీ అందరి తరఫున కేఎస్ ఇక్కడికి వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నారాయణ స్మరణ చేస్తూ ఈ సభను ముగిస్తున్నాను.